அவித்யானாமந்தஸ்திமிரமிஹிரத்வீபநகரே ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிசிரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தௌஷ்ட்ராமுரரிபுவராஹஸ்ய பவதி சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகா. நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வ்யாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்யாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. ஓம் க்லீம் கிருஷ்ணாய கோபீஜனவல்லபாய நமஹ.
சகஜங்க ஈ லோகம்லோ ப்ரதி வ்யக்தினி பாகா பட்டி பீடிஞ்சே ஒக வியாதி உன்னதி, தானி பேரு ஆச. ఈ లోకమంతా ఆశ అనే ఒక పాశ్యంతో బంధింపబడి ఉన్నది. పాశ్యం అంటే తాడు. ఈ లోకంలో ఉన్న తాళ్ళు ఏ కత్తితోటో చాకుతోటో తెంచుకోవచ్చును, కత్తెరతో దాన్ని కత్తిరించవచ్చును, కానీ ఆశ అనే పాశ్యం మాత్రం తెగదు, దానిని ఎవ్వడూ ధ్వంసం చేయలేడనమాట. అమ్మో ఆశ మహాభయంకరమైన పాశ్యం. ఆశాపాశము తాకడు నిడుపు లేదు అంతంబు రాజేంద్ర అని భాగవతంలో చెప్పారు. ఆశ అని ఒక పాశం ఉన్నది, అది అలా పొడుగ్గా సాగిపోతూనే ఉంటుంది, దాన్ని ఎవడో మధ్యలో ఆపలేడు, చాలా పొడవైనది అది, అలా సాగుతూ ఉంటుంది ఒక రబ్బరు సాగినట్టుగా. అటువంటి పాశం నుంచి ఎవడైనా బయటపడగలడా? నేను దుర్యోధను ఎంతో బతిమాలి ఒక్క 5 వాళ్ళు ఇస్తే చాలన్నాను, వాడు వినిపించుకోకపోవడం వల్ల, వాడి ఆశ వల్ల ఇంతమంది చచ్చిపోయాం. ఈ ఆశ అనే దోషం ఎలా నశిస్తుంది? నేను కూడా ఎంతో కొంత ఆశ ఉన్నవాడిని కాబట్టే కదా అనవసరంగా వాడితో యుద్ధం చేశాను. అదేమో మీరందరూ ధర్మం ధర్మం యుద్ధం చేసి తీరాలి అన్నారు. ధర్మమో అధర్మమో మొత్తం మీద నాలో కూడా రాజ్యం అనే ఒక ఆశ ఉన్నది, రాజ్యం కావాలనే ఆశ ఉన్నది, అది ఇంత కొంపముంచింది. ఈ ఆశ ఎలా పోతుంది అని అడిగితే అప్పుడు భీష్ముడు అన్నాడు, ఆశ 2 రకాలు. ధర్మబద్ధమైన ఆశ, అది ఉండి తీరాలి, అది లేకపోతే ఎలాగా? ప్రతి వ్యక్తికి భార్య పిల్లలు ఇల్లు ధనం ఇవి ఉండాలి, వీటి ద్వారానే సృష్టిని నడపాలి, అది ధర్మబద్ధంగా ఉండాలి. ఇతరులది లాగేసుకుందాం, ఇతరులను చంపుదాం, వాళ్ళ దగ్గర నుంచి ఏదో విధంగా దౌర్జన్యంగా సేకరిద్దామనే ఊహ కాకుండా నేను కష్టపడదాం, నా ధర్మాన్ని నిర్వహిస్తాను, యథాశక్తిగా సంపాదిస్తాను, అందులో కొంత ధర్మకార్యానికి వినియోగిస్తాను అని భావించేటటువంటి దానికి ధర్మాశ అని పేరు. అది వేదములు విహితము చేసినటువంటి ఆశలన్నమాట. అంటే వేదములు కూడా ఇలా ఉండాలని చెప్పి, అది లేకపోతే సృష్టి లేదు గనక. కానీ అలా కాకుండా ఈ ధర్మాశ పక్కన పెడితే ఎక్కువ మందిలో దురాశ ఉంటుంది, చెడ్డదైన ఆశ దురాశ అన్నమాట. తనది కాని వస్తువు తనకి కావాలనే కోరిక, లేదా ఇతరులను పాడు చేసైనా వాళ్ళ వస్తువు లాక్కోవాలనే కోరిక, చెయ్యరాని పనులు చేసి సంపాదించాలనే కోరిక, ఇవి దురాశ కిందకు వస్తాయి. ఇప్పుడు ఉదాహరణకు దుర్యోధనుడు చేసిన పనిదే, వాడికి బోలెడంత ఆస్తి ఉంది, రాజ్యం ఉంది, అయినా సరే కష్టపడి పాండవులు స్థాపించుకున్న రాజ్యం లాగేసుకున్నాడు, అది కూడా అక్రమ మార్గంలో లాక్కున్నాడు. పోనీ లాక్కుంటే లాక్కున్నాడు, 12 ఒక 7 పూర్తి అయిన తర్వాత 13 సంవత్సరం అయిన తర్వాత మీ రాజ్యం మీకు ఇస్తాను, ఆ పని చేశాక అని ముందే వాగ్దానం చేశాడుగా, వాగ్దానం అన్నా నిలబెట్టుకున్నాడా? లేదు. అది కూడా నిలబెట్టుకోక లాక్కోవాలని ప్రయత్నించాడు. దానివల్ల ఏమైంచేవరికి తాను ధ్వంసమయ్యాడు, తన పరివారాన్ని లోకంలో ఉన్న ఎంతో మంది మహాత్ముల్ని ధ్వంసం చేశాడు, భీష్ముడి లాంటి వాళ్ళు పడిపోవడానికి మూలకారకుడయ్యాడు. దీనికి దురాశ అని పేరు. ఈ ఆశ నుంచి బయటపడడానికి కావలసిన ఒక గొప్ప కథ చెబుతా విను. దానికి సుమిత్ర చరిత్ర అని పేరు. పూర్వం సుమిత్రుడని ఒక రాజు ఉండేవాడు. ఆ రాజుగారు వేటకెళ్ళాడు. సప్తవ్యసనాలలో ఒకటైన ఈ వేట అనే వ్యసనం ఆయనకి చిన్నప్పటి నుంచి వచ్చింది. ఆ వేట కోసం గుర్రం ఎక్కి పరివారాన్ని కూడా తీసుకెళ్లకుండా ఒంటరిగా జంతువుల్ని వేటాడడంలో మజా ఉందనుకుని వెళ్ళాడు. ఆ పూట ఆయనకి ఎక్కడా జంతువు కనపడలేదు. ధనుస్సు ఎక్కుపెట్టి ఎక్కడైనా జంతువు దొరక్కపోతుందా అని తిరిగాడు. తిరగ్గా తిరగగా కొంతసేపటికి ఒక నల్ల జింక కనపడింది. ఆ కృష్ణ మృగం మీదకి బాణం వేశాడు. ఈ బాణం దానికి కొంచెం తగిలింది. బాణంతో పాటు ఆ జింక పారిపోవడం మొదలుపెట్టింది. ఇంకా చూడండి, ఈయన ఆ నల్ల జింకను ఏమైనా తరిమి పట్టుకోవాలని గుర్రాన్ని పరిగెత్తిస్తూ దాని వెంట పడ్డాడు. సహజంగా దెబ్బతిన్న జింకలు అంత తేలిగ్గా దొరకవు. అవి మహావేగంగా పరిగెత్తాయి. ఈ వేటగాడికి పచ్చ ఏమిటంటే వీడు కొట్టాడంటే చచ్చిపోవాలి, దాన్ని ఏదొరక పట్టుకురావాలి. వీళ్ళకి ఆ లక్షణం ఎక్కువ ఉంటుంది. తాను వేటాడదలుచుకున్న జంతువు తప్పించుకుంటే వేటగాడికి వచ్చే బాధ మంట ఇంకెవరికి రాదట. మరి ఏమిటో తెలియదు. అది దొంగాడికి కూడా అంతే. సొంత సొమ్ము పోయిందానికంటే వాడు కొట్టేసిన పరిస్థితి వాడికి ఎంత బాధో తెలుసిన మీకు. అమ్మ బాబోయ్, ఓ దొంగడు నా దగ్గరకు వచ్చి చెప్పాడు, అందువల్ల తెలిసింది నాకు ఇది. లేకపోతే నాకు మాత్రం ఏం తెలుస్తాయి? మహానుభావులు ఎంతమంది శిష్యులు చూసుంటాను నేను. కాకపోతే నిజాయితీ పరులు కొందరుంటారు దొంగల్లో కూడా. చాలా కాలం క్రితం ఓ దొంగడు వచ్చాడు మా పీఠానికి. గురువుగారు, మీరు ఏమనుకోకుండా ఏకాంతంగా 2 నిమిషాలు మాట్లాడే అవకాశం అండి, మీ కాళ్ళు పట్టుకుంటానన్నాడు. పాపం ఈ పార్థసారథి గారు వాళ్ళు పక్కనే ఉన్నారు. బాబు మీరు వెళ్ళి రండి, వాడు ఏకాంతంగా మాట్లాడతట అని పంపించేశాను వాడిని. అప్పుడు వాడు అన్నాడు, నేను ఒకటి గజ దొంగనండి బాబు, అదేమిటో తెలియదు కానీ ఏదన్నా కనపడితే ఎత్తుకుపోవాలనిపిస్తుంది నాకు. ఆఖరికి మీ చెప్పులు కూడా ఒకసారి పట్టుకుపోయింది నేనే. పాపం చెప్పాడు, దానికి ఒక కారణం కూడా చెప్పాడు. ఎవరో చెప్పారట, గురువుగారి పాదాలని పట్టుకుంటే లాభం, పాదాలతో పాటు పాదుకలను ఇంట్లో పెట్టుకు పూజిస్తే పుణ్యం అన్నారట. అందుకని పాదుకలు పట్టుకుపోయట. పాదుకలు అడిగి పట్టుకెడితే పుణ్యం కానీ ఎత్తుకుపోతే పుణ్యం అని ఎవడు చెప్పాడో తెలియదు. మొత్తం మీద ఎత్తుకుపోయి ఇంట్లో పెట్టి పూజిస్తున్నానండి అన్నాడు. సర్లే, పట్టుకుపోతే పట్టుకుపోలేవా, ఇంకో కొత్త చెప్పులు కొనుక్కున్నాను. ఇది నీ బాధ ఏమిటంటే, నాకు ఒక లక్షణం ఉందండి, చూచిన వస్తువును దొంగతనం చేస్తాను. దొంగతనం చేసిన వస్తువులు అప్పుడప్పుడు పోతూ ఉంటే ఆ మధ్యన ఒక ఉంగరం కొట్టేసేట ఎవడ దగ్గర, ఆ ఉంగరం పోయింది. ఇంకా అక్కడి నుంచి వాడికి మనస్సు బొంగరం తిరిగినట్టు తిరుగుతుంది. ఆ ఉంగరం వెనక నిద్ర పట్టదు. సొంత సొమ్ము పోతే కూడా ఇంత బాధ ఉండదు. దొంగ సొమ్ము పోతేనే ఎలా ఉందంటే నిజంగా పోగొట్టుకున్నవాడు ఎంత బాధపడతాడానని ఇప్పుడు వీడికి అర్థమైందిట. అయినా దొంగతనం మానలేకపోతున్నాడు. ఏం చెయ్యను అని అడిగాడు ఆయన. అయితే ఓ పని చెయ్యి, నీలాంటి 4 దొంగలను ఇంట్లో పెట్టుకో. నువ్వు తెచ్చిన వల్ల వాళ్ళు పట్టుకుపోతుంటారు, నీకే కొంతకాలానికి వైరాగ్యం కలుగుతుందని చెప్పాను. అలాగే చేశాడు. వాడి ఇంట్లో 4 పెద్దలు చేరి వీడు సంపాదించిన దొంగ సొమ్ము అంతా కొలగొట్టారు. తీవ్రమైన వైరాగ్యం కలిగి ఈ మధ్యనే సన్యాసం పుచ్చుకుని హాయిగా హరిద్వారలో చిన్న ఆశ్రమం కట్టుకుని సుఖంగా బతుకుతున్నాడు. ఆయన పేరు మాత్రం చెప్పను సుమా. మళ్ళీ మీరు వెళ్ళి ఏమండో, మీరు ఒకప్పుడు దొంగని మా గురువుగారు చెప్పారంటారు మీరు. ఇక అక్కడి నుంచి ఆయన హడిలిపోతాడు. ఎప్పుడు కూడా దేవరహస్యాలగా శిష్యుల రహస్యాలు జాతకాలు ఇతరులకు చెప్పరాదు. కాబట్టి చెప్పొచ్చేది ఏమిటంటే, దొంగతనము చేసిన సొమ్ము పోయిన వెంటనే దొంగవాడికి పరమ బాధ కలుగుతుంది. తాను వేటాడదలుచుకున్న వస్తువు కనబడకపోతే వేటగాడికి అంతే బాధ కలుగుతుంది. ఇది భారతంలో భీష్ముడు చెప్పిన మాట. ఇది ధర్మరాజు గారికి చెప్పాడు. ఈ సుమిత్రుడికి తాను కొట్టిన జింక కనబడక గజగజలాడిపోయి, ఏమైనా చీకటి పడేలో పడివంతా తిరుగుతాను, ఈ జింకని పట్టుకుంటాను, దాన్ని తీసుకొచ్చి దాన్ని వండుకు తింటానంటూ కసిగా తిరిగాడు. అది కొన్ని చోట్ల కనపడేదిట, కనబడి ఈయన తీరా పట్టుకోబోయేసరికి పారిపోయేది. కనబడినట్టే కనబడడం, మళ్ళీ తప్పించుకోవడం చేసేది. దాంతో ఆయన ఆశాసులతో తిరిగి 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 చివరికి ఒక ఆశ్రమానికి వెళ్ళాడు. అప్పటికి చీకటి పడిపోయింది, జింక కనబడలేదు కానీ కడుపులో మాత్రం బాగా కరకరలాడిపోయింది ఆకలి. అయినా సరే నా జింక పోయిందనే బెంగ, దానికి తోడు ఆకలి, దానికి తోడు దాహం, ఇవన్నీ కలిసి ఆ రాజుగారిని నీరస స్థితికి తీసుకెళ్ళాయి. ఆయన నిస్త్రాణ పడిపోయాడు. ఆ సమయంలో అదృష్టవశాత్తు వృషభుడనే ఒక మునీశ్వరుడు ఆశ్రమం కనపడిందిట. వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళి, నీరసంగా ఉంది, కళ్ళు తిరిగిపోతున్నాయి బాబోయ్ అన్నట్ట. ఆయన శిష్యుల్ని పిలిచి, రాజుగారు వచ్చారు, ఈయనకి ఆసనం వెయ్యండి అని ఆసనమిచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళిచ్చి త్రాగడానికి నీళ్ళిచ్చి ఆయన ఆదరించి, ఆ తర్వాత, మహారాజా నీ బాధ ఏమిటంటే నేను జింకని కొట్టానండి, ఆ జింక తప్పించుకుపోయింది, దొరకటం లేదు అని బాధపడ్డాట. అప్పుడు ఆయన అన్నాడు, నాయన, ఈ సృష్టిలో ప్రతి వ్యక్తికి ఏదైనా తనది కాని వస్తువు తనకి కావాలనిపించడానికి ఆశ అని పేరు. ఆ జింక నిజానికి నీదా? ఈ సృష్టిలో ఒక ప్రాణి పాపం, దాని ప్రాణం మీద దానికి ఆశ ఉండదా? తన ప్రాణం నిలబెట్టుకోవడానికి అది పరిగెత్తింది. దాన్ని ఏమైనా చంపి తినాలని నువ్వు పరిగెత్తావు. దానిది ఒక రకమైన ఆశ, నీది ఒక రకమైన ఆశ. దానిదేమో ప్రాణభయం, ప్రాణాల మీద ఆశ, నీకు ఆ ప్రాణం తీయాలనే ఆశ. సహజంగా లోకంలో ప్రాణాల మీద ఆశ, తీయాలనే ఆశ కంటే మంచి ఆశ పాపం. అందుకని అది పారిపోవడంలో తప్పేముంది. ఈ దౌర్భాగ్యపుడు ఆశని విడిచిపెట్టిన వాడే జ్ఞాని అవుతాడు. నేను కూడా నీలాగే ఒకప్పుడు కొంత ఆశలో ఉండేవాణ్ణి. మహానుభావుల సాంగత్యం వల్ల వాటిని జయించేలా ఆశ్రమం కట్టుకుని తపస్సు చేసుకుంటున్నాను. నేను ఒకప్పుడు బదరీ వెళ్ళా. అక్కడ తనుడు అని ఒక ఋషిని చూశాను. ఆ తనువు శరీరం నిజంగా కాంతితో ఉన్నది. తనువు అంటే శరీరం, ఆయన పేరు తనువు. ఆయన కాంతివంతమైన తనువు కలిగిన వాడు. ఆయన ఆశ్రమానికి వెళ్ళి భక్తితో ఆయనకు నమస్కరించాను. ఆనాటికి నేను ఎంత గొప్ప ఋషిని కాదు, ఆయన దగ్గరికి వెళ్ళి శిష్యరికం చేసి ఏవో కొన్ని విద్యలు నేర్చుకుందాం అనుకున్నాను. ఆ సమయంలో సరిగ్గా నేను వెళ్ళినప్పుడు ఒక రాజుగారు వచ్చాడు. తన భార్య సమేతంగా వచ్చి ఆ ఋషి కాళ్ల మీద పడి, అయ్యా మీ గురించి ఎంతో మంది చెప్పారండి, అందుకని ఒక ఆశతో వచ్చానండి అన్నట్ట. అప్పుడు ఆ తనువు, ఇంతకీ నీ ఆశ ఏమిటన్నాడు. ఈ ముందు వచ్చిన ఆయన్ని చెప్పనివ్వండి, తర్వాత నేను చెబుతానన్నట్టు రాజు. అప్పుడు ఈ ముందు వచ్చిన ఆయన్ని, నాయన నీ ఆశ ఏమిటన్నట్ట, అంటే ఇప్పుడు ఈ ఋషభుండి అన్నమాట, నాకు వేరే ఆశ లేదండి, మీ దగ్గర జ్ఞానం నేర్చుకోవాలి, శరీర భ్రాంతి వదిలించుకోవాలి, సంసార భ్రాంతి వదిలించుకోవాలి, ఆశని జయించాలని వచ్చానన్నట్ట. అయితే నీ ఆశని జయించే మార్గం తర్వాత చెబుతాను, నీ చిన్న కోరికలే పర్వాలేదు, ఇప్పుడు రాజుగారి కోరిక ఏమిటో తెలుసుకుంటాను అని తనుడు, ఇంతకీ మహారాజా ఇప్పుడు నీ కోరిక ఏమిటో చెప్పు, ఈ కోరిక అంత తేలిగ్గా తీర్చడం, అది అవడానికి చిన్న ప్రశ్న కింద అనిపించినా క్రమక్రమంగా ఆయనలో గూడు కట్టుకుని ఉన్న ఒక భయంకరమైన ఆశని తొలగించాలంటే నేను చాలా బోధ చెయ్యాలి. ప్రస్తుతం నీ కోరిక ఏమిటంటే, నా భార్యా సమేతంగా మీ దగ్గరకు వచ్చిన కారణం ఒకటి ఉంది, మాకు 8 ఏళ్ల కొడుకున్నాడు, వాడు చాలా అందంగా ఉండేవాడు, పరాక్రమవంతుడు. హఠాత్తుగా ఒకరోజు రాత్రికి రాత్రి ఇంట్లోంచి పారిపోయాడు. ఎందుకు పారిపోయాట, ఏదో ఈ మధ్యకాలంలో ఆటల్లో పిల్లల వాళ్ళని కొడుతున్నట్ట. సాటి పిల్లల్ని ఇప్పుడే కొట్టడం మొదలు పెడితే రేపొద్దున నువ్వు దుర్యోధనుడిలా తయారవుతావు, ప్రమాదకారుడు అవుతావు, అందువల్ల ఇది మంచిది కాదు అని తిట్టట తండ్రి. దాంతో అలిగి వెళ్ళిపోయాడు. పిల్లలు చదువుకోకపోతే తల్లిదండ్రులు తిట్టరు, తిడితే వీడు పారిపోయాడు అనమాట ఇంట్లోంచి. అప్పటి నుంచి ఆ కుర్రాడు ఏమైపోయాడా అని మేము బెంగ పెట్టుకున్నాం. మందలించినంత మాత్రం చేతనే పిల్లలు ఇంట్లోంచి పారిపోవడం మొదలు పెడితే తల్లిదండ్రులు ఏమైపోతారు. ఇవాళ మేము తల్లిదండ్రులను పడుతున్న బాధ రేపొద్దున వాడు మాత్రం పడ్డా. పిల్లలు పాడైపోతూ ఉంటే తల్లిదండ్రులకు వచ్చే బాధ అంత ఇంత కాదండో. అందుకే పిల్లలు ఎప్పుడూ తల్లిదండ్రులు పీడించకూడదు. పీడిస్తే ఇవాళ నీ తండ్రి నువ్వు పీడిస్తే రేపొద్దున నీ కొడుకు నిన్ను ఇంతకంటే ఎక్కువ పీడిస్తాడు. అందరికీ బెబ్బెబ్బే నీకు బెబ్బెబ్బే అనే సామెతలా తయారవుతుంది. నా కుమారుడు పాడిపోయాడు. దానికి ఒక కారణం చెప్పాట. ఏమని, నేను చిన్నప్పటి నుంచి దొండగుడిగానే ఉండడం ఇష్టపడతాను, నేను సాటి పిల్లల్ని తంతాను, నాకు బలం ఉన్నది, రాజుగారు కొడుకుని కదా, ఆ మాత్రం కొట్టకూడదా అని భుజబలం చూపించాట. ఒరే, రాజుగారికి కొడుగ్గా పుట్టినంత మాత్రం చేత సాటి పిల్లల్ని శిక్షించమని కొట్టమనే, నీ బలం పెంచుకో, మంచి ఆయుధ విద్యల్లో ఆరితేరు, రకరకాలైనటువంటి కుస్తీ పోట్లో, గంధవ గదాయుద్ధాలో, కత్తి సాములో నేర్చుకో, ఆ సాము వల్ల వచ్చిన శక్తిని లోకశ్రేయస్సుకి వినియోగించు. ప్రజల్ని పరిపాలించడానికి రాజు తప్ప ప్రజల్ని హింసించడానికి కాదు అని రాజుగారు కొంచెం గట్టిగా మందలించగానే, అయితే నీ కంటపడను చూసుకో అని బెదిరించి రాత్రి రాత్రి పారిపోయాడు. అది కూడా రహస్య మార్గం ఒకటి ఉంది, అంతఃపురం గుండా వెళ్ళిపోయాట. పూర్వం అంతఃపురాల్లో రహస్య మార్గాలు ఉండేవి. శత్రువులు వస్తే ఇలా చిన్న కీలు ఉంటుంది, తిప్పితే అది అడవిలోకి వెళ్లే మార్గం ఉంటుందన్నమాట. ఎప్పుడైనా శత్రువులు రాజుగారి మీదకి దాడికి వస్తే రాజుగారు అంతఃపురంలో ఉన్నటువంటి వాళ్లతో సైతంగా పారిపోవడానికి అలాంటి అనేకమైన రహస్య మార్గాలు ఉండేవి అంతఃపురాల్లో, కోటల్లో. అలా పారిపోయేట్టు వీడు ఒక రహస్య మార్గం గుండా. ఇంకప్పటి నుంచి మా పిల్లవాడు దొరక్క మాకు ఒకటే బాధ, చింత, మా పిల్లాడు దొరుకుతాడనే ఆశ, మళ్ళీ అంతలోనే వెతికితే కనబడకపోతే నిరాశ. ఈ ఆశ నిరాశల మధ్య ఊగిసలాడిపోతున్నాం. ఇప్పటికి సంవత్సర కాలంగా మా పిల్లాడి కోసం తెగ తిరిగి తిరిగి విసిగిపోయాం. ఎవరో హిమాలయ పర్వతాలలో తనువు అనే ఒక మహానుభావుడు ఉన్నట్ట, ఆయన దగ్గరికి వెడితే మీ పిల్లాడు దొరుకుతారని చెబితే మేము మీ దగ్గరకు వచ్చాం, మా పిల్లాడు దొరికే మార్గం ఉంటే చెప్పండి అంటే, ఆయన ఒక క్షణకాలం తలకే ఉంచుకుని, మహారాజా గొప్పవాడిని అడిగావు. చాలా కాలం క్రితం ఓ బ్రాహ్మడు ఉండేవాడు. వాడికి దరిద్రపు కుటుంబం ఉండేది. తన కుటుంబాన్ని పోషించుకోలేక వాడు చాలా యాతన పడ్డాడు. తాను దరిద్రుడు, కుటుంబం దారిద్ర్యంతో ఉంది. పిల్లనిచ్చిన మామగారు దరిద్రుట్ట, కన్న తండ్రి దరిద్రుడు, బంధువులు దరిద్రులు, అంతా దరిద్రులే. ఇంత పెద్ద కుటుంబాన్ని, అనగా తనని తన భార్యని తన పిల్లల్ని తనకి పిల్లనిచ్చిన మామగారిని అత్తగారిని ఆ మామగారికి అత్తగారికి ఉన్న ఆడామగ పిల్లల్ని తన తండ్రికి ఉన్న తక్కిన ఆడామగ పిల్లల్ని ఎంతమందిని పోషించడం ఎలాగా అని ఈ విప్రుడు ఆ దేశపు రాజుగారి దగ్గరికి యాచనకి వెళ్ళాడు. ఆ రాజుగారు రొట్టి లోభి. ఆ లోభి గారి దగ్గరికి వెళ్ళి, ఏమండి నాకు పెద్ద కుటుంబం ఉందండి, ఆ కుటుంబ పోషణకి మీరు ఏదన్నా ఇవ్వండి, నేను బాగా చదువుకున్న పండితుడిని, కావాలంటే రెండు వేదం మొక్కలు వినిపిస్తానన్నట. ఆయన గొళ్ళు మండిపోయి ప్రతి దౌర్భాగ్యుడు అడుక్కోవడానికి వస్తున్నాడు, చీప్పండని వెనక ముందు తొడకుండా తిట్టి పొమ్మన్నాడు. దాంతో తీవ్రమైన నిరాశకు గురి అయినటువంటి ఆ విప్రుడు కుటుంబాన్ని విడిచిపెట్టి హిమాలయ పర్వతాలకు వచ్చి తపస్సు చేసుకున్నాడు. వాణ్ణి నేను అని చెప్పాడు ఈ తనుడు. నేను కూడా మీకు మళ్ళీ ఆశ కలిగిన వాణ్ణే, డబ్బు దొరక్క ఇలా తపస్సు చేసుకున్నాను, నా ఆశ భగ్నం అయ్యింది. అప్పుడు నాకు అనిపించింది ఏమని, మనకి ఆశ ఉండడం పర్వాలేదు కానీ లోభిని అడిగేవాడు కాదంటే అంతకంటే బాధ మరొకట్లేదు. ఎప్పుడైనా మనం ఎవరి దగ్గరికైనా వెళ్ళి దానం ఇమ్మని అడిగితే అవతల వాడు ఇవ్వకపోతే మరీ బాధ. అసలు అడిగేవాడు సగం చచ్చి అడుగుతాడు, ఇవ్వననగానే వీడు పూర్తిగా చచ్చిపోతాడు. ఆ వైరాగ్యంతో హిమాలయాలలో కూర్చుని కఠోర తపస్సు చేశాను. ఆ తపస్సుకి ఈశ్వరుడు మెచ్చుకుని, నాయన నిరాశ కలిగిన వాళ్లలాగా ఏడవడం మానేసి నువ్వు తపస్సు చేసావు, నీ తపస్సుకు మెచ్చుకున్నాను. నువ్వు తపస్సు చేస్తూ ఉంటే నీ కుటుంబానికి నీకు తెలియకుండానే సంపద ఇచ్చాను, వాళ్ళు సంపదలతో ఉన్నారు, మళ్ళీ నీ కుటుంబం దగ్గరికి కడతావా ఇక్కడే ఉంటావా అంటే, కుటుంబ భారం ఎలాగో నీ అనుగ్రహం వల్ల సాగుతోందన్నావు కదా, నేను ఇక్కడ తపస్సు మొదలు పెట్టగానే నువ్వు వాళ్ళకి సంపద ఇచ్చావు కనుక ఇంక నేను వెళ్ళను, ఈ రోజు నుంచి నాకు మమకారము అహంకారము లేకుండా చెయ్యి అని ఈశ్వరుని ప్రార్థిస్తే ఆయన నాకు నిర్మమత్వం నిరహంకారం ఇచ్చాడు. ఆ వ్యక్తిని నేనే నాయన, నేను ఆశతో ఉన్నవాడిని, ఆశని త్యజించాను, అనుకున్న వస్తువు రాకపోతే కావాలనుకున్నటువంటి సంపదలు లభించకపోతే వ్యక్తులకు ఎంత బాధ ఉంటుందో ఒకప్పుడు నేను ఎరుగుదును. నీకు వారు ఒక రహస్యం చెబుతున్నాను, ఈ పిల్లలు, ఈ భార్య, ఈ భర్త, ఈ బంధువులు, ఇవన్నీ విచిత్రమైన సంబంధాలు, రుణానుబంధాలు. ఏదో ఒక జన్మలో కాస్త రుణం ఉంటాం, ఆ రుణం భార్య రూపంలో కొంతకాలం పక్కనుంటుంది, రుణం తీరగానే ఆ భార్య వెళ్ళిపోతుంది. ఎవరికి ఎవరితో ఎంతకాలం రుణమో అంతకాలమే వాళ్ళు పక్కనుంటారు. ఈ భార్య ఎందుకు మధ్యలో వెళ్ళిపోతుంది అంటే, ఆ భార్యతో నీకు ఇన్నాళ్ళు మాత్రమే రుణం ఉంటుంది అనమాట, పూర్వజన్మలో మీకున్న రుణం అన్నేళ్లే. అందుకే కొందరికి పెళ్ళాక 10 ఏళ్ళు 15 ఏళ్ళు 25 ఏళ్ళ తర్వాత ఈ భార్య వెళ్ళిపోతుంది, లేదా ఈ భర్త వెళ్ళిపోతాడు, ఈ పిల్లలు వెళ్ళిపోతారు, లేదా తండ్రి వెళ్ళిపోతాడు. ఎవరికి ఎవరితో ఎంతకాలము ఎంత బంధం ఉంటుంది అంటే రుణమును బట్టి. ఒక వ్యక్తికి మనం ఎక్కువ రుణపడి ఉంటే ఆ రుణం తీర్చుకోవడానికి మన దగ్గర వాడు ఎక్కువ కాలం ఉంటాడనమాట. పిల్లలకు కొంతమంది బాగా ఆస్తి ఇచ్చి ఎందుకు వెళ్ళిపోతున్నారు అంటే, ఈ కుర్రాడి దగ్గర పూర్వజన్మలో నువ్వు ఎప్పుడో రుణం ఉన్నావు, వాడి దగ్గర తిన్నావు, అది పెట్టడానికి ఈ జన్మెత్తావు, అందుకే వాడికి ఆ జన్మలో తీసుకున్నది వడ్డీతో సైతంగా తీరుస్తున్నావు. ఒక్కొక్క జన్మలో ఏమవుతుందో తెలిసినా, పిల్లలు మనకు రుణం ఉండరు, పిల్లలకే మనం రుణం ఉంటాం, అందుకని మనం వాళ్ళకి సంపాదన ఇస్తున్నాం. అలా కాకుండా కొంతమంది ఉంటారు, తండ్రి ఇంట్లో ఏ పని చేయడు, అలా కూర్చుని ఉంటాడు, పెళ్ళం వండి పెడుతుంది, సంపాదించి పెడుతుంది. ఆ తర్వాత పిల్లలు తండ్రిని జాగ్రత్తగా చూస్తారు, వీడు యావత్ జీవితం దర్జాగా తినడమే. ఒక ఆయన అలా జరిగింది కూడా. ఇప్పుడు ఇందులో ఏదో వేదవ్యాసుల వారు చెప్పడమో భీష్ముడు చెప్పడమే కాదు, తండ్రి ఎప్పుడు ఏ ఉద్యోగం చేయలేదండి. పాపం పిల్లలు కూడా ఉద్యోగం చేశాక ఈ దౌర్భాగ్యుడు తండ్రి అయినంత పాపం చేత వాడికి యావత్ జీవితం తిండి పెట్టి పోషించారు, ఏం చెబితే పనిచేశారు. అప్పుడు ఒక రోజున భార్యకు అనుమానం వచ్చింది, ఏమండి ఈయనని నేను పెళ్లి చేసుకున్నాను, ఒక్కనాడు ఆయన ఒక రూపాయి సంపాదించలేదు, పెళ్ళైనప్పటి నుంచి నేనే వంటలు చేసి అవి చేసి నానాతంటాలు పడి ఇంత సంపాదించి పెట్టాను, నా దగ్గర తిన్నాడు, ఇప్పుడు పెద్దయ్యాక కూడా పిల్లల మీద పడి తింటున్నాడు, ఎప్పుడు ఎవరికి ఏమీ చేయడు, ఇతనికి ఇంత సంపాదించి పెట్టవలసిన కర్మం మాకు ఎందుకు వచ్చింది అంటే, అప్పుడు చూస్తే నాకు అర్థమైంది, పూర్వజన్మలో ఈయన సొమ్ము వీడు బాగా తిన్నారు, ఆ రుణం తీర్చుకోవడానికి ఇప్పుడు ఈ భార్య చాకరీ చేసింది, ఈ పిల్లలు చాకరీ చేస్తున్నారు, చాకరీ చేసి కిక్కులు మరకుండా పెడుతున్నారు. అంటే పూర్వజన్మలో రుణం అంత ఎక్కువ ఉందన్నమాట. కాబట్టి తండ్రికి పిల్లలు రుణం ఉంటే ఈ పిల్లలు తండ్రిని పోషిస్తారు, లేక ఈ తండ్రే పిల్లలకు రుణం ఉంటే వీడు సంపాదించి ఇచ్చి వీడు మాత్రం తినలేడు, లాకర్లలో దాస్తాడు, పావు పొట్టులో డబ్బు దాచినట్టుగా ఈ పిల్లలకు అంటగడదామని చూస్తాడు. ఆ పిల్లలకు రుణం లేకపోతే ఇది ఏసీబీ వాళ్ళు పట్టుకుపోతారు. కాబట్టి సృష్టి రహస్యం ఇది. ఈ భయంకరమైన ఆశాపాశం నుంచి బయటపడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాహని గ్రహించు. రుణానుబంధం వల్లే మనకి భార్య, భర్త, పశువులు, ఇళ్ళు ఉంటాయి. నీకు ఆ రుణం లేకపోతే ఆ ఇంట్లో ఉండలేవు. నీ కుమారుడితో నీ రుణం మధ్యలో కొంతకాలం తొలగిపోయింది. మీకు ఎక్కువ రుణం లేదంటే మీ తపశ్శక్తితో ఆ రుణానుబంధాన్ని కలిగించి నా కుమారుడిని ఇప్పించండి, వాళ్ళు లేతనే బ్రతకలేనండి అన్నట్ట. అప్పుడు ఆయన జాలిపడి, వ్యామోహం ఆశ ఎంత వాడిని వదలవు, నిజానికి నీ కుమారుడికి నీకు ఒక రుణం లేదు, వాడు నిన్ను విడిచిపెట్టి ఎక్కడికో పోవాలి, అయినా నా పాదాలు పట్టుకున్నావు గనక గురుకటాక్షం ఉంటే వాడు ఏదైనా సాధించవచ్చునని ఈశ్వరుడు అన్నాడు గనక, నువ్వు నన్ను గురువు అన్నావు గనక నా మహిమతో నీ కొడుకుని మళ్ళీ తెప్పిస్తున్నానని తన మహిమతో ఆ కుమారుడు ఎక్కడో ఉన్నవాడిని రప్పించాడు. చూస్తూ ఉండగా వాడు ఎక్కడో దండకారణ్యంలో ఉంటే హిమాలయాలకు రప్పించేట ఆయన ఒక క్షణకాలంలో. ఇది గురువుల యొక్క మహిమ. కానీ సహజంగా లోకంలో రుణము తీరిపోతే ఎవరి దారిన వాళ్ళు పోతారు. అయినా ఆశ మాత్రం పదు. యావజ్జీవితం ఒక వ్యక్తి ఇంట్లోంచి పోతే వాడు వస్తాడని ఆశ తండ్రికి ఉంటుంది, భర్త ఇంట్లోంచి పారిపోతే ఈ భర్త వస్తాడని భార్య అనుకుంటుంది, భార్య పోతే భర్త వస్తాడనుకుంటాడు. ఒకవేళ చచ్చిపోయినా సరే వాళ్ళు ఎక్కడికి వెళ్ళారండి, వాళ్ళు ఇక్కడే ఉంటారండి, మళ్ళీ నా ఇంట్లోనే పుడతారని ఒక ఆశ. చచ్చిపోయిన వాళ్ళు మళ్ళీ మన ఇంట్లో పుడతారని ఒక ఆశ ఉంటుందిట. ఏదన్నా ధనం పోతే ఆ ధనం తిరిగి వస్తుందని ఆశ. ఆరోగ్యం పోతే ఆరోగ్యం తిరిగి వస్తుందని ఆశపడతారు తెలుసా చాలా మంది. 90 ఏళ్ళు వచ్చి మంచం మీద కదల లేకుండా ఉన్న ఒక ఆవిడ ఏమనేదో తెలుసా, గురువు గారు మీ కటాక్షంతో మళ్ళీ లేచి దర్జాగా మీ పురాణానికి పరిగెత్తుకు రావాలి, అలా ఆశీర్వదించండి అనేది. పాపం ఏదో నా ఆశీర్వదించడానికి అంత శక్తి ఉందని నమ్మింది పాపం ఆవిడ. నాకంత శక్తి ఎక్కడుంది తల్లి, నేను కింద పడితే నా కాలు విరిగితే నా కాలే అతికించుకోలేను అని ఆవిడ ఎప్పటికప్పుడు వద్దు, ఆశ పెట్టుకోకు. సృష్టిలో ప్రతి వ్యక్తికి ఎక్కడ ఎంత ఆరోగ్యమో ఎక్కడ ఎంత అనారోగ్యమో వస్తాయి, వాటిని అనుభవించిపోవాలని ధైర్యం చెప్పేవాడిని. అందరినీ మహామహిమలతో బాగు చేయడం సృష్టి యొక్క రహస్యం కాదది. కాబట్టి ఈ ఆశ నుంచి బయటపడడం కష్టము. ఋషభుడు సుమిత్రుడికి కథ చెప్పి ఏమన్నాడు, ఆనాడు నేను తనువు దగ్గర రాజుగారు ఆ తనువు యొక్క సంభాషణ విన్నాను, అప్పటి నుంచి నేను ఇంకా గురువు గారిని వేరే బోధ ఏమి అడగకుండా ఆశయే ప్రతి మనిషిని పాడు చేసే భయంకర వస్తువు అని తెలుసుకుని ఆ రోజు నుంచి ఆశని జయించాను. వస్తువుల మీద వ్యామోహం లేకుండా ఉన్నా. ఆశని జయించడం చాలా సులభం. ఎలాగా, వచ్చిన దాన్ని మాత్రం భగవంతుడిచ్చాడని స్వీకరించు, రాని దానికి ఆడవకు, వచ్చిన దానికి సంతోషించు. ఇది పరమాత్మ ఇచ్చాడు. కానీ మళ్ళీ గర్వించకు. ఎక్కువ సంపాదన వచ్చిందనుకోండి ఒక్కోసారి మనకి అమ్మ బాబు అక్కడి నుంచి అహంకారము మొదలవుతుంది. అలా కాకుండా ఏమి వచ్చినా ఇది ఈశ్వర ప్రసాదం అనుకో, రాని దానికి ఏ పరిస్థితుల్లో దుఃఖించకు, అందులో ముఖ్యంగా గతం గత గడిచిన దానికి అసలు ఏడవకూడదు అని గ్రహించాను అని ఋషభుడు సుమిత్రుడికి చెప్పి, అలాగే నీకు ఒక మృగం దొరికింది దాన్ని బాణంతో కొట్టావు, అది కావాలనుకున్నావు, అది దొరకకపోతే దుఃఖం కలిగింది, దీన్ని విడిచిపెట్టి ఈ రోజు నుంచి వడబడి నియడనొల్లమునందు కృతఘ్నతం కడు చెడుగగు దుర్వినీతు నెడ చిత్తము కోర్కికి బట్టు చేసి లేవడియగు నీచ కాంత ఎడ వారక ఆశలు సాగునట్లు పెక్కెడలను పారునాసగమి ఎల్ల తొరంగుము సౌఖ్యముందెడున్. సుఖం పొందడానికి కొన్ని సూచనలు చేస్తున్నాను విను. ఎవడైనా ఇస్తానని మాటిచ్చి ఇవ్వకపోతే దాన్ని మనస్సులో పెట్టించుకో. సాధారణంగా ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు ఏదైనా అడిగితే ఇస్తానంటాడు, ఇంక అక్కడి నుంచి ఇవ్వడు, రేపు పొద్దున చందా అంటాడు, లోపు వీడి బంద వెళ్ళిపోతుంది. అలా వాగ్దానం చేసి ఇవ్వని వాళ్ళు చాలా మంది ఉంటారు తెలుసా, తొందరపడి మాట ఇస్తారు తర్వాత చేయరు, పొరపాటును కూడా ఇవ్వరు. దాన్ని పట్టించుకోకు. నేను ఇస్తాను అని మాట ఇచ్చి ఇవ్వనటువంటి వాడి మీద ఆలోచన పెట్టుకోకు, అప్పుడు నీకు దుఃఖం రాదు. ఎవడైనా కృతజ్ఞుడైతే ఆ కృతజ్ఞుడితోటి స్నేహం తక్షణం విడిచిపెట్టు, అప్పుడు నీకు దుఃఖం ఉండదు. నీచాతి నీచమైన వ్యసనములతో ఉన్నవాడి మీద ఎప్పుడూ ప్రేమ ఆశ ద్వేషం ఈ మూడు పెట్టుకోకు, అప్పుడు కూడా నీకు దుఃఖం ఉండదు. అలాగే ఇంట్లో నిరంతరం పడి పట్టి పీడించేటటువంటి వేశ్యాకాంతం లాంటి వాళ్ళు ఉంటారే, అటువంటి వాళ్ళ వెంట పడకు. వీటిని నువ్వు త్యజించగలిగితే ఆశ తనంత తానే పోతుంది. ఇప్పుడు ఆ జంక గురించి ఆలోచించకు. ఆ జంక నిన్ను కాసేపు ఆకర్షించడానికి వచ్చిన ఒక మాయ అనుకో, అనగానే అప్పుడు ఆయనకు అర్థమై ఓహో జీవులను భగవంతుడు వారికి ఏది ఇష్టమో ఆ వస్తువును చూపించి అట్లాక్కెడతాడు, దాని వెంటబడి పీడిస్తాడు, ఆ పీడకి తట్టుకోవడమే సాధన అని గ్రహించి ఆ రోజు నుంచి ఏ వస్తు వ్యామోహం లేకుండా సుమిత్రుడు దారిలో పడ్డాడు. నీవు కూడా ఈ కథ విన్నావు గనక ఒక్కొక్క వస్తువు నిన్ను ఆకర్షిస్తుంది, ఆ ఆకర్షణకు లోనుగాకు, ఆ వస్తువు కావాలని కోరుకోకు, అది రాకపోతే ఏడవకు, అప్పుడు నీకు దుఃఖం ఉండదు. నువ్వు నా బంధువులంతా బతికుండాలి, దుర్యోధనాదులంతా ఐకమత్యంతో ఉండాలనుకున్నావు, అది కూడా ఒక ఆశే, ఇప్పుడు అది నెరవేరకపోతే ఏడుస్తున్నావు, ఈ ఏడుపు విడిచిపెట్టు. ఇది ఇంతే అంటే పరమాత్ముడు ఇలాగే నడపాలనుకున్నాడు, ఇందులో నా కర్తవ్యం ఏమీ లేదు, నేను కేవలం ఆయన చేతిలో కీలుబొమ్మను, ఆయనే యుద్ధం చేయించాడు, ఆయనే సంహరించాడు, ఆయనే సృష్టించాడు అనే భావన నీవు ఈ కృష్ణుడికి విడిచిపెడితే నీలో ఉన్న ఆశ నశించి నీవు హాయిగా ఉంటావు. అనగానే ధర్మరాజు గారు, ఇప్పుడు డబ్బు తప్పక ఉండవలసింది అనిపిస్తుంది, కానీ ఆ డబ్బు కోసం ఒక్కోసారి ఇలా యుద్ధాలు చేయాలి, కష్టాలు పడాలి, ఈ ధనం ఉండి తీరాలా లేక అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటే మంచిదా అంటే, ఓ అయ్యి వెర్రివాడా, అడవికి వెళ్ళి తపస్సు చేసుకున్నంత మాత్రం చేత వాడికి కూడా డబ్బు ఉండకుండా ఉంటుందా? ధనం అంటే నీ ఉద్దేశంలో బంగారం అనుకుంటున్నావేమో, అన్ని ధనాలే, ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యో ధనం వసు ధనమింద్రో బృహస్పతిర్ వరుణం ధనమస్తే. రోజు మీరు శ్రీ సూక్తంలో వింటున్నారు కదా, అగ్నిహోత్రుడు ధనం, అగ్నిహోత్రుడు లేకపోతే వంట చేయగలమా? బియ్యం ఉడకాలి, ఆ ఉడికిన బియ్యం మనం తినాలి, తినాలంటే దానికి అగ్ని కావాలి. అగ్నిహోత్రుడే లేకపోతే ఇనప వస్తువులు తయారు కావు, కొలిమిలో అగ్ని ఉంటేనే ఆ అగ్నిలో ఇనుముని కాల్చి ఒక కత్తి కిందో ఒక పాత్ర కిందో ఆఖరికి అట్లు వేసుకునే మూకుడో పెనమో తయారవ్వాలంటే కూడా మళ్ళీ అగ్ని ఉండాలి. అగ్ని అనేక విధములుగా మానవునికి సంపద అవుతోంది. ఆఖరికి తచ్చిన తర్వాత ఈ శవాలు కూడా అక్కడ మనకి కంపు లేకుండా ఉండాలంటే తగలబెట్టడానికి కూడా అగ్ని అనే సంపద కావాలి. వాయువు గొప్ప సంపద, అది లేకపోతే మనం బ్రతకలేం. వాయువు లేకపోతే ఒక క్షణం లోపల కూర్చుని పురాణం వెళ్ళలేం, చల్లగా వాయువు తగులుతూ అంటే కదా హాయిగా కూర్చుని వినగలుగుతాం. కాబట్టి ఇది పెద్ద సంపద, గవర్నమెంట్కి ఇంకా సంపద, ఎందుకంటే మనం బిల్లు కడుతున్నాం కనుక ఈ వాయువు కోసం, చల్లవాయువు కోసమో పిల్లవాయువు కోసమో, ఏ విధంగా చూసినా వాయువు ఒక సంపద. సూర్యుడు, ఆయన కిరణములు లేకపోతే పంటలు లేవు, ఆయన లేకపోతే మనకి వేడి లేదు, ఆ వేడి లేకపోతే వస్త్రాలు తయారు కావు, ఈ వస్త్రాలు ఎండవు. అందువల్ల సూర్య భగవానుడు ఒక గొప్ప సంపద. ఇక బంగారం ఒక సంపద, ఇలా రకరకాల సంపదలు ఈ సృష్టిలో ఉన్నాయి. కాబట్టి కళ్ళు మూసుకుని తపస్సు చేద్దాం, ముక్కు మూసుకుని తపస్సు చేద్దామని ఒక ఆయన అడవికి వెళ్ళాడు. అక్కడ ఆయన ఒక ఆశ్రమం కట్టుకోవాలి, ఆశ్రమానికి కావలసిన వస్తువులన్నీ సంపద ఉన్నాయి కదా, ఆశ్రమంలో ఉండి గోచీగొట్టో ఏదో ఒకటి ఆయన పెట్టుకోవాలి కదా, ఎంత పేచీ లేకపోయినా ఆయన ఒక గోచీ పెట్టుకోవాలి, ఒక జింక చర్మం కట్టుకోవాలి, ఏదో ఒకటి కట్టుకోవాలి, అవి సంపదలే. ఆయనకే అవ్వపోతే వెంగే వస్తుంది తెలిసిన, తన ఆశ్రమం ఇంకోడెవడైనా ఆక్రమిస్తే మళ్ళీ ఎంత సాధువు బాధపడతాడు, అసాధువు అయిపోతాడు. ఆకలి వేస్తే ఆయనకు పండో మంచినీరో అవసరం, అది సంపదే. కాకపోతే వాళ్ళు పరిమితమైన సంపదల్లో ఉన్నారు. నీలాంటి రాజులకి అపరిమిత సంపద ఉంటే కానీ ఇంతమంది ప్రజల్ని రక్షించలేరు. కాబట్టి జీవులకి ధనము లేకపోవడం అనేది అసంభవం. ధనము లేకుండా ఈ సృష్టిలో కాలు కదలదు. కాకపోతే ధర్మ మార్గంలో సంపాదించాలి. ధనం కోసం దొంగల్ని సైన్యంలో చేర్చుకోకూడదు. దుర్యోధనుడు ఏం చేశాడు, డబ్బు సంపాదించడానికి దొంగాళ్ళందరినీ చేర్చుకున్నాడు. శకుని ఒక దొంగ, కర్ణుడు ఒక దొంగ, దుశ్శాసనుడు ఒక దొంగ, ఈ దొంగలందరినీ పక్కన చేర్చుకుని కపట మార్గంలో అన్యాయ మార్గంలో ధనము సంపాదించాలనుకుని దెబ్బతినేశాడు వాడు. అన్యాయంబున్న బొదలిన సైన్యము చే సమర జయము సమకూరదు, అనూనన్యాయ పరులు కాంతురు మాన్యత్వము దస్యులైన మనుజాధీశ. మహారాజా, అన్యాయంతో డబ్బు సంపాదించి అన్యాయపరుడైన వాళ్ళని సైన్యంలో చేర్చుకుంటే దీనివల్ల ఎప్పుడూ విజయం రాదు. దానికి ఉదాహరణ పాకిస్తానే. అన్యాయంతో వాళ్ళు ఎంత సైన్యాన్ని పెట్టుకున్నా వాళ్లలో వాళ్ళు ఒక్కరోజు సుఖంగా ఉంటున్నారా? నిజం చెప్పాలంటే మన దేశంలోనే ఇతర జాతుల వాళ్ళు ఇతర మతస్థులు సుఖంగా ఉంటారు, కానీ మిగతా ఏ దేశస్థుల్లోనూ కూడా వాళ్ళు సుఖంగా ఉండటం లేదు వాళ్ళ మతంలో వాళ్ళు. మీరు ఎక్కడన్నా చూడండి తక్కిన కంట్రీస్లో, ఎందుకని అన్యాయం ఉన్నది కనుక. అన్యాయం వల్ల వాళ్లలో వాళ్ళకి ఎంత పెచ్చున్నా కొట్టుకు చచ్చిపోతారు, చివరికి వాళ్ళలో వాళ్ళు బాంబేసి చచ్చిపోతారు. మనకి భవిష్య పురాణంలో చెప్పారు, రాబోయే కొద్ది రోజుల్లో మన కళ్ళ ముందే జరుగుతుంది, చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్లు వాళ్ళ దేశంలో బాంబులు వాళ్లనే చంపేస్తాయి. 130 కోట్లు 135 కోట్లు ఉంది చైనా అని ఏం బెంగెట్టుకోకర్ల మనం, వాళ్ళ బాంబులు పెరిగిపోయి 5 కోట్లే మిగులుతారు. చైనా వాళ్ళు కేవలం మన కళ్ళ ముందు 5 కోట్లు మిగులుతారు. అప్పుడు మన వాళ్ళందరూ అక్కడికి వెళ్ళి రియల్ ఎస్టేట్ చేసుకోవచ్చు, మళ్ళీ బెంగేం పెట్టుకోకండి. అలాగే పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోతున్నారు, బంగ్లాదేశ్ వాళ్ళు వెళుతున్నారు. భవిష్య పురాణంలో వేదవ్యాసులు ఎన్నో రాశారు, అవన్నీ మరుగున పడ్డాయి. ఈ మధ్యన వాటిని బయటికి తీసి చూస్తే ఆశ్చర్యం కలిగింది. ఈ పాతికాళ్లలో విధ్వంసం జరగబోతోంది. అక్కడ ప్రపంచ దేశాల్లో చాలా చోట్ల ఇబ్బందిగా ఉంది. వాళ్లలో వాళ్ళు పాపాత్ములు, అన్యాయం వల్ల సంపాదించిన సొమ్ము వల్ల, గోమాంస భక్షణ వల్ల, గోహింస వల్ల నశించబోతున్నారు వాళ్ళు. మనమేం బెంగెట్టుకోక్కర్ల. అన్యాయం వల్ల వచ్చే ధనం, దానివల్ల వచ్చే సైన్యం, దీనివల్ల ఎప్పుడూ యుద్ధములో మనకి విజయము రాదు. న్యాయ మార్గంలో వెళ్లేవాడికి ఎప్పుడు తాత్కాలికంగా కష్టం వచ్చినా చిట్ట చివరికి వాడిదే విజయం అవుతుంది, సుఖంగా ఉంటాడు వాడు. దొంగలు కూడా మంచి మార్గంలో ఉంటే సుఖంగా ఉంటారు. దానికి ఉదాహరణ చెబుతున్నానని భీష్ముడు అంపశయ్య మీద ఉండి ధర్మరాజుకు చెప్పాడు. పూర్వం పారియాత్రమనే పర్వతం మీద కాపవ్యుడు అని ఒక బోయేవాడు ఉండేవాడు. వాడు చాలా వీరుడు. మహాభారతంలో అర్జునుడు, పూర్వకాలంలో కార్తవీర్యార్జునుడు వీళ్ళు ఎటువంటి వాళ్ళు, అలాగే వాడు కూడా ధనుర్విద్య నైపుణ్యం కలిగిన వాడు. వాడు బాణం వేశాడంటే గురి తప్పేది కదట, అంతటి వీరుడు వాడు. గదాయుద్ధంలో, ఖడ్గయుద్ధంలో అన్నిటిల్లో హరితేరిన మహావీరుడు వాడు. అతని పరాక్రమం గురించి విన్నటువంటి అడవుల్లో ఉన్న బోయవాళ్ళు దొంగలంతా చేరి, మేమంతా విడివిడిగా సంఘాల కింద ఉన్నాం, అందరం దొంగతనాల మీద బతుకుతున్నాం, మేమేమో ఎప్పటికప్పుడు ఎంతోమంది శత్రువుల వల్ల చస్తున్నాం, ఎవడు మొక్కువాడిదే అయితే వాళ్ళు విజయం పొందలేరు, నీలాంటి వీరుడు ఒకడు మాకు నాయకుడిగా ఉంటే, ఈ అరణ్యంలో ఉన్న బోయ వాళ్లకు నువ్వు రాజుగా ఉంటే మా బోయే జాతులు బతుకుతాయి, మమ్మల్ని రక్షించు అంటే నేను మహాపరాక్రమంతో మీ అందరికీ రాజుగా ఉండి మిమ్మల్ని రక్షిస్తాను, నేను చెప్పినట్టు వింటేనే మీకు రాజుగా ఉంటాను, నేను చెప్పినట్టు వింటే మీ మీద ఏగవాలనివ్వను, మీకు సుఖం కలుగుతుంది అన్నట్టు ఈయన. నువ్వు ఏం చెబితే చేస్తామన్నారు వాళ్ళు. అయితే ఈ రోజు నుంచి ఎక్కడ దొంగతనాలు మానేయండి, దొంగతనం లేకపోతే మనం బ్రతకలేమా, మన వాళ్ళకి అడవుల్లో ఉన్న వాళ్ళకి దొంగలనే ముద్ర పడిపోయింది, మనం కూడా దొంగతనంతోనే బ్రతుకుతామేమో అనుకుంటున్నాం, నేను మిమ్మల్ని బ్రతికించే బాధ్యత తీసుకుంటాను, నా మాట వింటారా అంటే వాళ్ళంతా ఆయన కాళ్ళు పట్టుకుని ఆయన చెప్పినట్టు విన్నారట. ఆ రోజు నుంచి వాళ్ళ ద్వారా అడవుల్లో ఉన్న చింతపండులు మొదలైనటువంటి పదార్థాలు బయటికి తీయించాడు, అటవీ సంపదని రాజధానిలో అమ్మించాడు, వాళ్ళ చేత అడవి దెబ్బతిననట్టుగా కొన్ని ప్రాంతాలలో మాత్రం వ్యవసాయం చేశాడు. పోడు వ్యవసాయం అని ఉంటుంది, అడవులు కొన్ని చోట్ల నరికి చేస్తారు, అడవి ధ్వంసం కాకుండా కొన్ని ప్రాంతాలని సాగు భూమి కింద మార్చి వీళ్ళ చేత వ్యవసాయం చేయించాడు. అనేక రకాలైనటువంటి వృత్తులు చేయించాడు, దర్భలతో దర్భచాపలు కట్టించడం, చీపురు కట్టలు తయారు చేయించడం, అడవిలో ఉన్నటువంటి పళ్ళు సంపాదించడం, ఖర్జూరాలు, వెప్ప ఇవన్నీ ఇటువంటివన్నీ తయారు చేయించడం, వీటిని అమ్మించడం, ఈ రకంగా తయారు చేసి అడవిలో ఉన్న బోయి వాళ్ళందరినీ ధర్మ మార్గుల్ని చేసి వాళ్ళందరికీ బోలెడు సంపద వచ్చేలా చేసి వాళ్ళు బ్రతికేలా చేసి ఈ పుణ్యం వల్ల ఆయన శాశ్వతంగా ఇంద్రలోకానికి వెళ్ళాడు. కాబట్టి దొంగ కూడా, అడవుల్లో ఉన్న కిరాతకుడు కూడా ధర్మ మార్గంలో నడుచుకుంటే ఇంద్రుడి పక్కకు కూర్చోగలుగుతాడు, ఇంద్రసింహాసనంలో కూర్చోగలుగుతాడు. అందువల్ల మనిషి ఎక్కడ పుట్టాడన్నది కాదు, వాడు ఎలా ప్రవర్తిస్తున్నాడన్నది ముఖ్యం. దొంగల్లో దొరలుంటారు, దొరల్లో దొంగలుంటారు. ఎప్పుడు ధర్మ మార్గాన్ని అనుసరించిన వాడికి జయం వస్తుంది అనగానే అప్పుడు ఆయన మళ్ళీ ధర్మరాజు గారు అడిగాడు, సాధారణంగా పనులు చేసేటప్పుడు ఏ పని ముందు చెయ్యాలి, ఏ పని వెనక చెయ్యాలో తెలియటం లేదట ఈయనకి. ఆయనకి తెలియక ధర్మరాజు పరమధర్మాత్ముడు మన కోసం అడిగాడు, ఇప్పుడు ప్రస్తుతం శోకంతో ఉన్నాడు కాబట్టి పనులు మొదలుపెట్టాం, ఏది ముందు చేయాలో ఏది వెనక చేయాలో తెలియటం లేదు. తీరా వర్షం వచ్చే సమయానికి వ్యవసాయం మానేసి అప్పుడు ఇల్లు కట్టడం మొదలెట్టేటవాడు. వర్షాకాలంలో ఇల్లు మొదలెడతాడా? వర్షాకాలంలో వర్షాలు కురుస్తాయి, దాంతో బిల్డింగులు కూలిపోతే స్లాబ్ వేయలేడు వీడు. వేసవి కాలంలోనేమో వ్యవసాయం మొదలెట్టేవాట. ఈ విధంగా కాలములో, ఏ కాలములో ఏమి చెయ్యాలో తెలియకపోవటంలో కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అదనెరిగి పని ఎలా చెయ్యాలో నాకు చెప్పు అంటే, దీనికి కూడా ఒక ఉదాహరణగా కథ చెబుతా విను. ఇది మత్స్య కథ. పూర్వం ఒక పెద్ద విశాలమైన యమునా నదీ తీరంలో ఒక మడుగు ఉండేది. యమునా నది ఎప్పుడూ కూడా మడుగులతో ఉంటుంది. అంటే ఉదాహరణ చెప్తాను, ఇప్పుడు నదులు ఎప్పుడూ వర్షాకాలంలో బాగా నీళ్లతో ప్రవహిస్తాయి. వర్షాకాలం పోతే వేసవకాలంలో నదుల్లో ఒక చుక్క నీరు ఉండదు. అందులో యమునా నదిలో బృందావనం దగ్గరికి వెళ్ళి చూస్తే ఏదో బొత్తిగా పాదాలే తడుస్తాయి, యువతుల నుంచి అవతలకు వెళ్ళిపోవచ్చు మనం. అందుకని ఏం చేసేవారు ఆ రోజుల్లో, వర్షాకాలంలోనేమో నది గంభీరంగా ప్రవహిస్తుంది, వేసవకాలంలో నీళ్లు ఉండవని కొన్ని కొన్ని ప్రాంతాల్లో బాగా చెరువు కింద తవ్వేసేవారట నది మధ్యలో. అప్పుడు ఏమవుతున్నమాట, వర్షాకాలంలో వచ్చిన నీరు అందులో నిల్వ ఉండి వేసవకాలంలో ఆ చెరువులో నీరు ఉంటుంది. అందుకే ఒక్కోసారి నదుల్లో దిగేవాడు తొందరపడి అక్కడ మడుగుందని తిరిగకుండా అందులో అడుగు పెడితే బుడుంగును విలిగిపోతాడు. నదుల్లో తొందరపడి దిక్కకూడదు కిందకి, పైన ఏదాలి తప్ప. అందుకే ఎట్టి పరిస్థితిలో నదీనాం శస్త్రపాణీనాం నఖినాం శృంగిణాం తథా విశ్వాసో నైవ కర్తవ్య స్త్రీషురాజ కులేషు చ అని నీతి శాస్త్రంలో చెప్పాడు. నదీనాం, నదుల్ని నమ్మి కిందకి దిగిపోకు, అడుగున ఏముందో తెలియదు, బురదేముందో చెరువేముందో లోతుందో ఇసుకుందో నీకు తెలియదు, కింద బాగానే ఉంది కదా, ఇక్కడ వరకు గట్టుందని దిగామా, అడుగున అగాధం ఉంటుంది ఒక్కోసారి, అందుకని పై పైన ఏదాలి.
లోపలికి తొందరపడి దిగిపోతే బుడుంగును మునిగిపోయే ప్రమాదం ఉంది. ఎందుకంటే నదుల్లో అప్పుడప్పుడు ఇసుక మేటలు వేస్తాయి, లేదా ఇసుక కోసుకుపోతుంది. మీరు చూడండి, ఎప్పుడైనా గంగానదిలో అవతల ఒడ్డు కడితే ఓ చోటేమో ఇంత ఎత్తు తీసుకుంటుంది, ఒక్కో చోట ఇసుక పక్కనే ఉంటుంది. పెద్ద అగాధమైనది. నా బోటి వాడు అంటే గజ ఎత్తుగాడు కాబట్టి, అంటే ఒక గజం ఎత్తాడు కనుక పర్వాలేదు, లేకపోతే ఇబ్బంది. కాబట్టి చెప్పొచ్చేది ఏంటంటే, గబుక్కు నదిని నమ్మి పెడితే మునిగిపోతాం. శస్త్రపాణీనాం, ఆయుధం చేత్తో పట్టుకున్నవాడు కూడా నమ్మకూడదు. చాకు పెట్టి అటు ఇటు పళ్ళు కోసుకుంటున్నవాడు పక్కనే కూర్చున్నావు అంటే వాడు ఇలా అన్నాడంటే అది వచ్చి ముక్కు మీద పడచ్చు. రెండర్థాలు అక్కడ. ఒకటి, వాడు పళ్ళు కోసుకుంటున్నప్పుడు వాడి చేతిలో కత్తులుంటే ఆ కత్తిలా అన్నాడంటే అది మనకి ప్రమాదం. ఒకటిని, ఈ కత్తి మొదలైనవి చేతిలో ఉన్నవాడికి తెక్కొస్తే కూడా పొడి చేస్తాడు గబుక్కుని. వాడిని రెచ్చగొట్టామో వాడి కోపం వచ్చిందంటే చేతిలో కత్తి ఉంది కదా, ఓ పోటు పడవచ్చు. అందుకని కత్తులు ఉన్నవాడిని నమ్మి ఆయుధాలు ఉన్నవాడిని దగ్గర చేరకు. ఇంకా రెండోది ఏంటి, నఖినాం, గోల్డ్ ఉన్న వాటిని కూడా, అంటే కుక్కల్ని పులుల్ని ఇటువంటి వాటిని నమ్మి దగ్గరికి వెళ్ళకూడదు. వాటి గోల్డ్ ఉంటాయి కదా, గబుక్కుని రక్కుతాయి. మనకొక్కే అనుకుంటే రక్కుతుంది అది. ఆ దెబ్బతో ఉన్న ముక్కు కాలు ఓడతాయి. శృంగిణాంతత, కొమ్ములున్న వాటి దగ్గర కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆవుట ఆవుట అని పాప వెళ్ళి ఆ కొమ్ముల దగ్గరికి వెళ్ళి ఇలాగ పాపం ఒక ఆవిడ రాసింది పసుపు, అది ఒక్క బోటు ఓడిచింది. కాబట్టి అది ఆవు సాధువే, దాని కొమ్ము ఉందనే విషయం మర్చిపోకు. నువ్వు నీకు బుర్ర ఉండాలి, దానికి కొమ్ము ఉంటే. ఆవులకి కొమ్ములు ఉన్నాయి గనక దానికి వెనకాతలు నిలబడి మాట్లాడితే జరిగిందనమాట. ఈ మధ్యనే చూశాను నేను ఇక్కడే, ఆవిడ వెనక్కి తిరిగి ఆవు మూతిలో ఉంది, ఈవిడ నాకేసి తిరిగి గురువుగారండి అంది. ఈ లోపు ఆవు ఏం చేసింది, ఒక పోటు పొడిచింది పడవకూడదు అట, దభేలు పడింది ఇక్కడ ఆవిడ. అదృష్టం ఏంటంటే ఆవిడికి మనకి యోగం బాగుంది గనక ఆవిడ ఊరికే పడింది కానీ పెద్ద దెబ్బ తగల. కాబట్టి కొమ్ములున్న వాటి దగ్గర జాగ్రత్తగా ఉండు. శృంగిణం అంటే కొమ్ములున్న జంతువుల దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉండు. అలాగే వేశ్యాస్త్రీలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు వేశ్యులు, వాళ్ళు కుటుంబ స్త్రీలు కాదు. వాళ్ళు ఎంతసేపు డబ్బులు అక్కుని వీడి అంతం చూస్తారు. అటువంటి వాళ్ళని నమ్మావా నీ ఆస్తి మొత్తం లాగేస్తారు. నేను చెప్పాలా, మహానుభావులు ఎంతోమంది అనుభూతులు మీకు చెప్పే ఉంటారు. నాకు ఆ విషయంలో అనుభవం లేదు కనుక కేవలం పురాణ వాక్యాలు చెబుతున్నాను. కానీ విశ్వాసో నైవ కర్తవ్య, ఇటువంటి విషయములలో నా ఏవ కర్తవ్య విశ్వాస, విశ్వాసం మంచిది కాదు, జాగ్రత్తగా ఉండాలి. ఈ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకున్నవాడు జాగ్రత్తగా ఉంటాడు, కానీ లేకపోతే చాలా ప్రమాదం. ఒకసారి యమునా నదిలో ఇలాంటి ఒక మడుగు ఉన్నదట. అనగా వర్షాకాలం వచ్చినప్పుడేమో అందులో నీరు ఉంటుంది, వేసవకాలంలో ఏమవుతుంది నది ఎండిపోయినప్పుడు మధ్యలో చెరువులు లాంటివి ఏర్పాటు చేశారు. కాళింది కూడా అలాంటి ఒక మడుగు అన్నమాట. ఆ మడుగు అగాధంగా ఉంటుంది. ఆ కాస్త ఇంచుమించుగా యమునా నదిలో ఒక అర మైలు దూరం తవ్వారు ఆ రోజుల్లో. ఆ తవ్విన దాంట్లోనే కాళీయుడు కాపురం పెట్టేవాడు. వర్షాకాలంలో వచ్చిన నీరు వేసవకాలంలో అందులో నిల్వ ఉంటుందన్నమాట. అందుకని వాటిని ఏమంటారు, మడుగులు, నదులలో ఉండే మడుగులు అంటారు అన్నమాట. అలాంటి ఒక మడుగు యమునలో ఉన్నది. ఆ మడుగులో ఎప్పుడు వర్షాకాలంలో నీరు వస్తుంది. ఈ నీరు నిండిపోతే మళ్ళీ ఏమవుతుంది, ముందుకు వెళ్ళిపోతుంది అన్నమాట. ఇలాంటి మడుగులు ఇంకా చాలా ఉన్నాయి యమునలో. ఒక మడుగులో మూడు చేపలున్నాయి. ఒకదానికి దీర్ఘదర్శి అని పేరు, రెండో దానికి ప్రాప్తకాలజ్ఞుడు అని పేరు, మూడో దానికి దీర్ఘసూత్రుడు అని పేరు. ఈ మూడు చేపలు చాలా స్నేహంగా ఉండేవట. పక్క పక్కనే ఉండే ఆ చేపలు ఎంతో స్నేహంగా ఒకేసారి పుట్టాయి. ఏజ్ గ్రూప్ కూడా ఒకటే, ఒకటే క్లాస్ చదువుకున్నాయి. వాళ్ళ గురువు గారి దగ్గర ఎల్కేజీ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు కలిసి చదువుకున్నాయి పాప. అందులోనే నీళ్లలో వాటికి కూడా పెద్ద చేపలు పాఠాలు చెబుతాయండో, చక్కగా చదువుకున్నాయిట. ఇలా ఉండగా ఒక వేసవి కాలంలో ఈ దీర్ఘదర్శి అనే ఒక చేప నీళ్లకేసి చూసింది. వెంటనే తన స్నేహితులతో అంది, ఈ సంవత్సరం యమునా నదికి నీరు చాలా తక్కువగా వస్తుంది. మీరు చూడండి, పైనుంచి వస్తున్న నీరు సన్నగా వస్తోంది, ఇందులోంచి వెడుతున్న నీరు కూడా బొత్తిగా సన్నగా ప్రవహిస్తోంది. అంటే మరి కొద్ది రోజుల్లో ఈ చెరువులోకి నీరు రాదు, ఆ తర్వాత మనం బయటికి వెళ్లే అవకాశం ఉండదు. ఈ చుట్టుపక్కల బెస్తవాళ్ల గ్రామాలు ఉన్నాయి. ఆ బెస్తవాళ్లు నీరు ఇందులోకి ప్రవాహం అయిపోయాక వచ్చి చేపల్ని పట్టేస్తారు. ఆ పాపాత్ములకి చేపలైనా ఒకటే పీతలైనా ఒకటే, వాళ్ళకి దొరికామా బండరాయి మీద వేసుకుని బరుకో బరుకో అని అరగదీసేస్తారు. మనల్ని చక్కగా పులుసు పెట్టి వండేస్తారు. మనం వాళ్ళకి అలుసైపోతాం, మనం చచ్చిపోతాం. నా మాట విని, ఇప్పుడు ఇందులోంచి మళ్ళీ నీరు కొంచెం సన్నగా ప్రవహిస్తోందిగా, ఈ ప్రవాహం గుండా వెళ్ళిపోయి అవతల కొంత దూరం వెళ్ళాక ఇంకో పెద్ద మడుగుంది, అందులోకి పోదాం. ఆ మడుగు అంత తొందరగా ఎండదు, అక్కడ బెస్తవాళ్ళు రారు. కాబట్టి నీరు ఉండగానే మనం వెళ్ళిపోదాం, దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుందాం వెళ్ళిపోదాం అనగానే వెంటనే ప్రాప్తకాలజ్ఞుడు అన్నాడు, ఏమిటి కంగారు, ఎంత నీరుంది ఈ మడుగులో, ఎంత నీరు అంత తొందరగా ఎండిపోతుందా, అంతగా ఎండిపోయి బెస్తవాళ్ళు వచ్చి
మన మీద పడితే చస్తామని అనిపించినప్పుడు దానికి తగిన ఉపాయం ఆలోచిద్దాం. ఇప్పటి నుంచి మనం కలిసిమెలిసి ఉన్న ఈ మడుగుని, చాలా కాలం నుంచి నివసిస్తున్న మడుగుని వదిలేస్తామా? నేటివ్ ప్లేస్ని ఎవడన్నా వదులుకుంటాడు ఏమిటి? స్వస్థానం వదులుకోకూడదు. ఏమైపోయినా సరే స్వగ్రామం వదలరు. కొంతమంది చూశారో లేదు మీరు? అందుకని మన ఊరు వదులుతామా, మన నివాసం వదులుతామా అన్నాడు ప్రాప్తకాలద్దుడు. దీర్ఘసూత్రుడు నవ్వి, ఈ దీర్ఘదర్శి ఎప్పుడు మరీ కంగారు, గొడ్డు కంగారు. ప్రాప్తకాలద్దుడు చెప్పినట్టుగా అప్పుడు చూసుకోవడం ఒక పక్కన పెడదాం. అసలు ఈ ఎంత పెద్ద చెరువు ఇది, ఇంత చెరువు ఎండాలంటే సూర్యుడు భగభగలాడిపోవాలి. ప్రళయకాలంలో తప్ప ఈ చెరువు ఎండదు. ఏం కంగారు అడక్కల, సముద్రంలో ఉంది అదిట. దాని బతుక్క చేపకు అదే సముద్రం. జడ నిధి చందంబున ఇమ్మడు ఒప్పగనిప్పుడేమి మాడెనే ఇమ్మయి నడిచిపడ రెత్త నెవ్వకలుడు ఉడుగుడు మరి చూచుకొందమొయ్యన తరితోన్. ఇది మనం ఉన్న చెరువు ఒక మహాసముద్రంలో ఉంది. ఇప్పట్లో ఈ చెరువు ఎట్టి పరిస్థితుల్లో ఎండిపోదు. మనం ఏం భయపడవలసిన అవసరం లేదు. నీరు వచ్చినా రాకపోయినా ఈ చెరువు ఎండటం అసంభవం. అంతగా ఎండిపోతే అప్పుడు చూసుకుందాం అందిట. అప్పుడు దీర్ఘదర్శింది, నేనంత సాహసం చేయలేను, సూర్యభగవానుడి కిరణములు ఎంత భయంకరంగా ఉన్నాయో నాకు తెలుసు, ఈ ఉత్తర భారత్ ఎండలకి రాళ్లు పొగులుతాయి, అటువంటిది చెరువు ఒక లెక్క. ఆయన గట్టిగా ఇంకో 3 రోజులు ఇలాగా ఎండ కాచాడా ఈ మొత్తం చెరువు అంతా క్రమంగా ఎండిపోతుంది. అప్పుడు మనం అనవసరంగా చావుని కోరి తెచ్చుకున్న వాళ్ళు అవుతాం. ఈ బెస్తవాళ్ళకి, ఈ మానవులకి చేపలు కనబడ్డాయా మహా ఆశ వీళ్ళకి ఏమాత్రం చాలుండదు. ఆహారం కనబడితే ఎవడన్నా జారి చూపిస్తాడా? తియ్యని లడ్డూ కనబడితే ఎంత మహాత్ముడైన పద్మాకర్ గారైనా వదిలిపెడతారా? మనం లడ్డూ కంటే గొప్ప ఫుడ్ కాబట్టి మనల్ని వదలరు వీళ్ళు. నేను పారిపోతున్నాను, ఇప్పుడైతే కొంచెం ఈ నదిలోంచి నీరు ప్రవహిస్తోంది, పైనుంచి సన్నగా నీరు వస్తోంది, అది చెరువులోకి వస్తోంది, ఈ చెరువులోంచి ప్రవాహం సన్నగా పెడుతోంది, ఆ సన్నని ప్రవాహం గుండా పోయి నేను పెద్ద మడుగులోకి పోతున్నాను అందిట. నీకు పెచ్చాపోతే పో అన్నాయి తక్కిన స్నేహితులు. వెంటనే ఈ చేపగారు తన దారిని తాను వెళ్ళి అవతలున్న మరో పెద్ద విశాలమైన కొల్లేరు కంటే పెద్దదైన మడుగులోకి వెళ్ళిపోయాడు. ఇది జరిగిన 1 వారం రోజులకి ఈ తీవ్రమైన ఎండ పెరిగిపోయింది. ఆ ఎండకి ఏమైపోయిందంటే పూర్తిగా ఇందులోకి వచ్చే నీరు, బయటికి వెళ్లే నీరు ఎండిపోయాయి. చెరువు చూస్తుండగా క్రమక్రమంగా కుంచుకుపోయింది, నీరు తగ్గిపోయింది. చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న బెస్తవాళ్ళు, అయ్యి సర్వజ్ఞ నీరు తగ్గింది రోయ్, ఇప్పుడు పట్టేద్దాం అని మర్నాడు పొద్దున్నే వచ్చారు. పెద్ద పెద్ద వలలు పట్టుకొచ్చారు, చిక్కాలు పట్టుకొచ్చారు, గేలాలు పట్టుకొచ్చారు, కర్రలు కూడా పట్టుకొచ్చారు. చేత్తో కూడా దొరికేస్తాయట ఆ సమయంలో. అయితే ఈ విధంగా బురద బురదగా ఉన్న మడుగులోకి దూకేసి క్రమంగా కనిపించిన వాటిని అన్నిటి పట్టేసుకుని, పట్టుకున్న దాన్ని పట్టుకున్నట్టు ఓ పెద్ద బ్రహ్మాండమైన పొడుగైనటువంటి తాడు పట్టుకొచ్చారు. తాటాకు పైగా, అది తాటాకుని ఇలా సన్నగా తాడు కిందలాగి దీని అందులో సూత్తో గుచ్చేయడం మొదలెట్టారు. ముక్కులు గుచ్చేశారు. ఈ చేపలకు అలా ముక్కులు గుచ్చుతారు ఏమిటో మరి కారణం తెలియదు, అమ్మేవాళ్ళు ఒకసారి అడగాలి పిలిచి. ఈ విధంగా ఈ తాటాకు దానికి వరసగా చేపలు గుచ్చి వేళ్లాడగడ్డం మొదలెట్టారు. పాపం ఈ దీర్ఘదర్శి గారు ముందెళ్ళిపోయారు, బతికిపోయారు. ప్రాప్తకాలజ్ఞుడు కనిపెట్టాడు, అమ్మ బాబాయ్ వీళ్ళు వస్తున్నారు, వలలు వేస్తున్నారు, గేలాలు వేస్తున్నారు, ఎగిరి పడుతున్న చేపలను కర్రలతో కొట్టేస్తున్నారు, ముక్కులకి తాళ్లు గుచ్చుతున్నారు అని కనిపెట్టి మెల్లిగా వెళ్లి అక్కడ తాటాకుకి చేపలు గుచ్చబడున్నాయి. ఇదేళ్ళ మధ్యలో తన నోటితో కరిచి పట్టుకుంది. చూసేవాడికి ఏమనిపిస్తుందనమాట, బెస్తవాడే దాని ముక్కుకి తాడేసి గుచ్చినట్టుందనమాట. ఈ విధంగా అదేళ్ళు జాగ్రత్త కరిచేసుకుందిట తన తెలివితేటలు ఉపయోగించి. దీనికి ప్రాప్తకాలజ్ఞత, సమయమునకు తగిన తెలివితేటలు. ఇదేళ్ళి టక్కున తాడు పట్టుకుంది. పాపం బెస్తవాళ్ళు ఏమనుకున్నారంటే ఈ చేప వెళ్ళి దాన్ని పట్టుకుంది అనుకున్నారట. ఈ విధంగా ఇదేళ్ళి తన తాను కాపాడుకుంది. పాపం ఈ పిచ్చిది ఈ దీర్ఘసూత్రుడు ఏం చేయాలో తెలియక వాళ్ళు రాగానే పైకి కిందకి డుబ్బుగా దూకడం మొదలెట్టింది. దూకితే ఏమైనా తప్పించుకుంటామని దాంతో కర్రతో దెబ్బ పటక్కన కొట్టాడు. కొట్టేసి దీన్ని తీసుకెళ్లి బొట్టలో వేసేశాడు. ఎగరకుండా ఉంటే ఏమైనా కాసేపైనా బతికేది, ఇది అందులో పడింది. ఆ తర్వాత ఏం చేశారంటే ఈ బెస్తవాళ్ళు ఈ ముక్కులకి తాళ్లు కట్టినటువంటి వాటిని జాగ్రత్తగా తీసుకొచ్చి ఆ పక్కనున్నటువంటి మంచినీళ్లలో దాడించడం మొదలెట్టారట, పక్కనున్న చిన్న మంచినీళ్ల కొలంలో. అప్పుడు జాగ్రత్తగా తప్పించుకుని కిందకి జారిపోయి అడుగును దాక్కుంది. ఇది ఈ దాడించినప్పుడు తప్పించుకుని మొత్తం మీద తన ప్రాణం కాపాడుకుంది. దీర్ఘదర్శి గారు ముందేళ్ళి కాపాడుకున్నాడు. చచ్చి చెడి ఆ స్పాట్కి వచ్చినటువంటి తెలివితేటలతో ప్రాప్తకాలద్దుడు బ్రతికాడు. ఏ తెలివితేటలు లేక, ముందు జాగ్రత్త లేక అన్యాయంగా చచ్చిపోయాడు దీర్ఘసూత్రుడు. ఇది మనం తెలుసుకోవాలి. దుర్యత అనాగతములగు కార్యములు హిల్చి పని తగల్జేయునయాచార్యుడు సౌఖ్యము బొరయును ఆర్యస్థితి దీర్ఘదర్శియను మీనుక్రియన్. ఎప్పుడు జ్ఞానులు చాలా కాలం తర్వాత వచ్చే వాటిని కూడా ఊహిస్తారు. తన తెలివితేటలతో భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుంటారు. ఓహో ఈ రోజు ఉన్నట్టు రేపు ఉండకపోతే ఎలాగా, ఈ రోజు ఉన్నట్టుగా మన ఆరోగ్యం లేకపోతే ఎలాగా, మన సంపదలు ఏమవుతాయి, ఎంత ఆలోచన చేసి చాలా జాగరూకులై భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కార్యక్రమాలు చేస్తారు. అటువంటి తెలివితేటలు కలిగిన వాడు ఉన్నాడే నయాచార్యుడు అన్నాడు ఈయన. నయాచార్యుడు అంటే బాగా తెలివితేటలు కలిగిన వాడు, తెలివికి బృహస్పతి లాంటి వాడు, బుద్ధికి బృహస్పతి లాంటి వాడు. అటువంటి వాడు సుఖం పొందుతాడు. ఎప్పుడైనా అప్పుడు చూసుకుందాం లేండి అంటే అప్పటికప్పుడు ఏం చేస్తామండి, రాబోయేది వేసవకాలం, మంచినీళ్ళు ఉండమనుకున్నవాడు తెలివితేటలతో ఇంట్లో ఏం చేయాలి, ఓ నుయ్యో లేకపోతే బోరో లేకపోతే చెరువో తవ్వించుకుని అందులో భూగర్భజలం వచ్చేలా చూసుకోవాలి, లేదా కనీసం వాటర్ క్యాన్లన్నా తెచ్చుకోవాలి. క్యాన్ నీళ్ళు అయిపోతున్నాయి అనుకుందాం కాసేపు, ఇప్పుడు అంతా పూర్వంలో చెరువులు ఎక్కడున్నాయి లేండి, ఇంట్లో అంత డబ్బులు నీళ్ల కోసమే ఖర్చు పెడుతున్నాం. పూర్వం ఎవడన్నా డబ్బు ఖర్చు పెట్టేస్తే ఒరే డబ్బుని మంచినీళ్ళలో ఖర్చు పెడుతున్నావురా అనేవారు, ఇప్పుడు మంచినీళ్ళ కోసమే ఖర్చు పెడుతున్నాం. కాబట్టి వాటర్ క్యాన్లు డబ్బాలు వాడేం చేస్తున్నాడు, మన యొక్క బలహీనతను కరిపెట్టి 30 రూపాయలు 50 రూపాయలు వసూలు చేస్తున్నాడు. ట్యాప్ కింద నీళ్లు పట్టుకొచ్చేస్తున్నాడు, నల్ల చెరువు నీళ్లే, మనకేం తెలియదు, మనం తెల్లబోతున్నాం. తీరా ఇక్కడ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఏవో గొప్ప మినరల్ వాటర్ అని మనం అనుకుంటున్నాం. సరే పోయి కనీసం అవైనా, ఇప్పుడు ఇంట్లో ఒక క్యాన్ ఉంది అందులో నీళ్ళు అడుక్కొచ్చాయనుకోండి, గురువుగారు రేపు చూద్దామంటే రేపు పొద్దున అప్పటికప్పుడు దొరుకుతాయా, కాబట్టి అందులో సగం నీళ్లు ఉండగానే ఇంకో 2 క్యాన్లు వేయించుకోవాలి. అది తెలివితేటలంటే ముందు జాగ్రత్త పడాలి. నీ ఖజానా, నీ పరిపాలన, నీ సంపద, అలాగే రేపు పొద్దున ఎప్పుడైనా కరువు వస్తే ప్రజలకి ఎంత డబ్బు కావాలి, డబ్బుతో పాటు ధాన్యం ఉన్నాయా లేవా, ఇవన్నీ రాదన్నవాడు ముందు జాగ్రత్త పడాలి. అలా తన కోశాగారాన్ని, ధాన్యాగారాన్ని అంటే FCIని ఆ రోజుల్లో కూడా కాపాడుకుంటే నువ్వు బాగుపడతావు. ఎప్పటికప్పుడు తన తెలివితేటలకి పదును పెట్టవలసిందే ప్రతిజీవి. రాబోయేటటువంటి కష్టమో నష్టమో తెలుసుకుంటేనే వాడు సుఖపడతాడు. కొన్ని ఉంటాయి, అవి మన చేతిలో ఉండవు. ఎన్ని జాగ్రత్తలు పడినా వచ్చే ఇబ్బందులు ఉంటాయి, అవి దైవవశాత్తు వస్తాయి, అప్పుడు మనం ఏం చేయలేం. కానీ మన జాగ్రత్త మనం వహిస్తే గండం నుంచి బయటపడతాం. ఈ చేపల కథే దానికి ఉదాహరణ. అనగానే ధర్మరాజు గారు ఎప్పుడు ఒక్కోసారి బలవంతమైన శత్రువులు మన చుట్టుముట్టారు, అనుకోకుండా శత్రువులు వచ్చి పడ్డారు, మనం కావాలనుకోలేదు, కానీ కర్మగాలు అలా వస్తాయి, ఒకేసారి వచ్చి పడతారట. శత్రువులు కూడా ఎలా వస్తారో తెలిసిన, కాలం కలిసి రాకపోతే బలవంతమైన శత్రువులు చుట్టుపక్కల అందరూ వచ్చి పడిపోతారట. ఒకడు కాదు, ఇటు ప్రభుత్వం వైపు నుంచి, అటు ప్రజల వైపు నుంచి, కుటుంబం వైపు నుంచి ఒత్తిడి ఎదుర్కొన్న వాళ్ళు ఎంతో మంది ఉంటారు. ఇలా శత్రువుల మధ్యలో చిక్కినవాడు ఆపద నుండి ఎలా బయటపడాలి, హఠాత్తుగా ఆపద వచ్చింది, ఆపద నుంచి బయటపడడానికి ఏం చేయాలి అని అడిగితే అప్పుడు భీష్ముడు మార్జాల మోషక సంవాదం అని ఒక చెబుతున్నా విను. వనే మహతి కస్మించిత్ న్యగ్రోధ సుమహానభూత్ తస్య మూలం సమాశ్రిత్య కృత్వా శతముఖం బిలం వసతి స్మ మహాప్రాజ్ఞ ఫలితో నామ మూషిక శాఖాంతస్య సమాశ్రిత్య వసతి స్మ సుఖం పురా లోమసో నామ మార్జారః పక్షి సంఘాత కాదకః. చాలా కాలం క్రితం కృతయుగ కాలంలో ఒక విశాలమైన అరణ్యం ఉన్నది, దానికి పుష్కరారణ్యం అని పేరు. ఒకనొకప్పుడు బ్రహ్మదేవుడు అక్కడ 12 సంవత్సరాల పాటు గాయత్రి యజ్ఞం చేశాడు. అక్కడే గాయత్రి అనే పేరుతో ఒక దేవతను సృష్టించాడు. అంత గొప్ప స్థలం, ఆ ప్రాంతానికి పుష్కరారణ్యము అని పేరు. ఇప్పుడు మనకి రాజస్థాన్లో ఉందది పుష్కర్ అంటాం దాన్ని, అజ్మీర్ దగ్గర ఉంది. అక్కడే మొట్టమొదటి పుష్కరములు పుట్టాయి. పెద్ద విశాలమైన చెరువు ఉంటుంది, ఆ సరస్సు బ్రహ్మదేవుడి యొక్క అనుగ్రహంతో పుట్టింది. పుష్కరాలకి మూల కారణం అదనమాట. అక్కడ బ్రహ్మకి గుడి ఉన్నది, అక్కడే గాయత్రీ దేవతని సృష్టించుకుని ఆవిడతో కలిసి యజ్ఞం చేశాడు బ్రహ్మ. చాలా గొప్ప స్థలం. పుష్కరము అంటే తామర పువ్వు. అక్కడ తామర పువ్వు పడ్డం వల్ల ఆ అడవికి పుష్కరారణ్యము అని పేరు వచ్చిందనమాట. ఆ అరణ్యంలో ఒక విశాలమైన మర్రి చెట్టు ఉండేది. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే, మత్స్యరాజు గారు, విరాటరాజు గారి దేశం అదే. ఆ పుష్కరం దగ్గర నుంచి మొదలుపెట్టి అదంతా మత్స్యదేశం ఉంటుంది. అక్కడ కేకారణ్యంలోకి తీసుకెడతారు, కొండల మధ్యలో పెద్ద కొలను, ఆ కొలన దగ్గర చెట్టు ఉంటుంది. పాండవులు అక్కడ ఆయుధాలు దాచిన చెట్టు కూడా ఉంది అక్కడ మత్స్యదేశంలో. అదంతా మత్స్యదేశం. ఒకప్పుడు మత్స్య సంపద ఎక్కువ ఉండేది అక్కడ. వాళ్ళు కూడా జెండా మీద మత్స్యాన్ని పెట్టుకునేవారు, అందుకని దానికి మత్స్యదేశం అని పేరు వచ్చింది. మీకు ఆ విషయం ప్రారంభంలో ఆదిపర్వంలో చెప్పాను. ఎందుకని, సత్యవతీదేవి యొక్క సోదరుడు ఒక ఆయన ఉన్నాడు కదా, మత్స్యదేవ రాజు, ఆ మత్స్యరాజు గారికి ఇద్దరు కొడుకులు, ఒక్కొక్క కొడుకు కూతురు, కూతురు సత్యవతి, పెద్దవాడేమో మత్స్యుడు, వాడే తన పేరు మీదుగా మత్స్యదేశాన్ని ఏర్పాటు చేశాడు. అంటే స్వయముగా వేదవ్యాసుని యొక్క మేనమామ ఆయన పేరు మీదుగా మత్స్యదేశం వచ్చింది, వసురాజు గారి యొక్క కొడుకు అనమాట. ఆయన చేప కడుపులోంచి బయటకు వచ్చాడు కనుక ఆయన చేపల వాసంతో ఉండేవాడు. ఆయన స్థాపించినటువంటి రాజ్యం కనుక అది మత్స్యదేశం అయ్యింది. ఆ దేశం అది. అక్కడ ఒక విశాలమైన మర్రి చెట్టు ఉన్నది. ఆ మర్రి చెట్టు కొమ్మ మీద ఒక పెద్ద బావురు పిల్లు ఉండేది, బలమైన పిల్లి. పిల్లుల్లో కూడా బావురు పిల్లులు మరీ పొడుగ్గా ఉంటే కొంచెం బలంగా ఉంటాయి. ఆ చెట్టు మీద అది ఉండేది. చెట్టు కింద పెద్ద కన్నం చేసుకుని దానికి 100 వేపులు దారులు పెట్టుకుని శతముఖంటది అనమాట. ఎలకలు ఏం చేస్తాయంటే ఒక కన్నం తవ్వి, ఈ ఒక్క కన్నమే కదట, అవసరమైతే ఏ పావన్న అందులో దూరితే తప్పించుకోవడానికి మళ్ళీ ఇంకో వేపు కూడా కన్నాలు పెట్టుకుంటాయండి. అవి మన ఇంటికి ఒక్కటే తలుపు ఉంటే డేంజర్ కదా. మరి ఇంటికి 2 తలుపులు 4 తలుపులు ఉండాలి. బేసి సంఖ్యలో పనికిరవు కానీ సరి సంఖ్యలో వాస్తు ప్రకారం పనికిరవన్నమాట. అక్కడ తలుపు ఉందంటే మళ్ళీ దానికి ఇంకోటి ఉండాలి పారుగా. ఇలా వాస్తుశాస్త్ర ప్రకారంగా ఇంటికి ఎలా అయితే 2, 4, 6 తలుపులు ఉంటాయో, అలాగే ఈ ఎలకగారు కూడా ఆ చెట్టు కింద ఒక బిలం ఏర్పాటు చేసుకుంది, చాలా పొడుగైనటువంటి పెద్ద కన్నం లాగ. ఆ లాగకి బయటికి తప్పించుకోవడానికి వీలుగా 100 కన్నాలు పెట్టుకుందనమాట. అంటే ఏ వేపు నుంచైనా కన్నంలోకి రావచ్చు. ఒంటరిగానే ఉండేది. ఇది కొంచెం బలమైన ఎలక కనుక తక్కిన ఎలకలు దీంతో స్నేహానికి దగ్గరకు వచ్చేవి కాదు, కానీ చాలా తెలివైన ఎలక. దానికి పలితుడు అని పేరు. ఈ పలితుడు అనే ఎలక గారేమో కింద కన్నంలో ఉండి అప్పుడప్పుడు బయటకు వచ్చి ఆ బయట కనిపించేటటువంటి పళ్ళు చెత్త చెదారం కన్నంలోకి లాక్కెళ్ళి కన్నంలో ధాన్యం నిలవేసుకుని తినేది. అది కూడా లోపల FCI గొడవను పెట్టుకుంది, రకరకాల ధాన్యాలు లోపల దాచుకుంది. ఎలక కన్నాల్లో ఎన్ని ఉంటాయండి బాబు ఆశ్చర్యం. ఒకసారి పాతకాలపు ఇంట్లో కొని దాన్ని తవ్వారు వాళ్ళు. ఏదో కారణం చేత వాళ్ళు వాస్తు పూజ చేస్తుంటే వెళ్ళారు, కింద తవ్వుతూ ఉంటే ఎలక్కన్నంలో ఏకంగా బస్తాలు పప్పులు. అయ్యో బాబోయ్, శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు, చింతపండు, చెంచాలు, ఒకటి కాదు ఎన్ని దాచిందో ఎలక. దాని కర్మగాలి ఇప్పుడు వాడేమో కొత్తగా మళ్ళీ వాస్తు పూజ కోసం తవ్వి అవతల పారేశాడు, మొత్తం లాగాడు. లాగితే బస్తాలు కనబడ్డాయి అనమాట. అమ్మ బాబోయ్, ఎన్ని సంవత్సరాలు తింటే తొరుగుతుంది వాటికి, మనకంటే జాగ్రత్తగా ఉన్నాయి, అందుకే మన కరువును వాటికి ఎరువు అన్నట్టుగా ఉందనమాట. అలా ఈ లోపలది ఓ గోడౌన్ పెట్టుకు దాచుకుంటాను. కాకపోతే దీని కర్మయోగం వల్ల చెట్టు మీద పెద్ద పిల్లు ఉన్నది. ఆ పిల్లు పేరు లోమసో నామ మార్జారహ, రోమసుడు వాడి పేరు. ఈ రోమసుడు అనే పిల్లి పైన ఉండేది. అది చీటికి వాటికి ఎలకం తినడానికి ఉమ్మని దూకేది. ఆ దొగ్గని ఇదేమో లోపలికి పారిపోయేది. పిల్లున్నప్పుడు ఇది వచ్చేది కాదు, పిల్లికి దొరికేది కాదు, చాలా తెలివితేటలతో తప్పించుకునేది. 100 కన్నాలు ఉన్నాయి కదా, దానికి ఎట్లు చేరపోయేదిట. ఈ విధంగా కన్నాల్లో తప్పించుకుంటూ ఎప్పటికప్పుడు తన బతుకు బతుకుతూ ఉండేది. ఈ పిల్లి ఎన్నో పర్యాయములు, ఆహా ఎలకి భలే పోతరించి ఉంది, దొక్కలం ఉంది, బలంగా ఉంది, దీన్ని ఎలా తిందామా అని ఆశపడి తినడానికి కుదరక మొత్తం మీద యాతన పడుతూ ఉండేది. పక్షి సంఘాత కాదక, పిల్లులకి పక్షులు అంటే కూడా చాలా ఇష్టం. ఇక్కడే నేను చూసాను తెలుసు, ఒకరోజు ఓ పౌరని పట్టేసింది దౌర్భాగ్య పిల్లి. ఇక్కడ పిల్లు రోజు తిరుగుతూ ఉంటుంది, ఓ పౌరని టక్కర్ పట్టేసింది పాపం చాలా కాలం క్రితం. అది అలా పట్టేస్తుందండి ఏమిటో, పట్టేస్తే ఇంక అవతల కదలలేదు, ఆ రక్తం తాగేసి ఏకలు పీకేసి తినేస్తుంది అనమాట. ఈ చెట్టు మీద కూడా అది జగ్రోధం కదా, మర్రి చెట్టు కదా. ఆ మర్రి చెట్టు మీద రకరకాల పావురాలు పెట్టలు పాపం గూళ్ళు పెట్టుకుంటే ఆ గూళ్ళో ఉన్నటువంటి గుడ్లని పిల్లల్ని పొట్టను పెట్టుకునేది. మొత్తం మీద పక్షుల్ని తింటూ చెట్టు మీదేమో పిల్లున్నది, కిందేమో కన్నములో ఎలక ఉండేది. అప్పుడప్పుడు ఎలక అనుకునేది లోపల లోపల, ఈ దౌర్భాగ్యపు పిల్లిని ఎవడన్నా చంపేస్తే బాగుండు, లేక ఇది ఎక్కడన్నా చస్తే బాగుండు, దీనివల్ల స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాను, దేవుడా ఇది చస్తే ఈ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేస్తాను. మనం మొక్కుకున్నట్టే అది కూడా మొక్కుకునేది పాపం. బహుశా దాని మొక్కులు ఏమైనా ఆ చెట్టు గారు విన్నారేమో, వృక్షదేవత. ఓ రోజు తమాషా జరిగింది. అక్కడికి దగ్గరలోనే ఓ భయంకరమైన బోయవాళ్ల పల్లె ఉన్నది. ఆ బోయవాళ్ల పల్లెలో ఓ చండాలుడు ఉన్నాడు, వాడు రోజు వేటకు అడవిలోకి వస్తాడు. వాడు ఒకరోజు ఏం చేసేవట, ఈ చెట్టు దగ్గరికి వచ్చాడు. వీడు అప్పుడప్పుడు ఏం చేస్తాడంటే ఎక్కడ ఎక్కువ పక్షులు ఉంటాయో, ఎక్కడ జంతువులు ఉంటాయో అక్కడికి వచ్చి ఒక పెద్ద వల బన్నేసి పోతాడు. అలాగే వాడు ఓ రోజు వచ్చి వల పన్ని, ఆ వలలోనేమో కొన్ని ఒడ్లు అవి జల్లి వెళ్ళిపోయాడు. ఈ పిల్లికి అది తెలియదు, ఆ ఒడ్లు కోసం అలా దూరింది, దూరగానే వల దాని మీద పడిపోయి ఇరుక్కుపోయింది. అందులో ఇంత బావురు పిల్లి బతుకు ఏమైందనమాట, అందులో పడిపోయి బావురు మంది. బావురు పిల్లి బావురు అంటే అయ్యో భయంకరమైన కష్టంలో పడ్డాను, ఇక ప్రాణం పోతుంది నాకు తప్పదు. అందులో వాళ్ళు పిల్లులు తెగ తినేస్తారండి. ఆ పోయేవాళ్ళు మామూలు కాదు. మీరు తింటారని అడుగుతారు, నేను చూశాను, అందుకే చెప్తున్నాను. పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరికి పక్కన జోగన్నపాలెం అని ఒక ఊరుంది. ఆ ఊళ్ళో రోజు సాయంకాలం ఎన్ని పిల్లులు పట్టుకొచ్చేసేవారు. ఆ పిల్లులు పట్టుకొచ్చేసి కళ్ళ ముందు మనం జొన్న పొత్తులు, మొక్కజొన్న పొత్తులు, తేగలు కాల్చుకుతాను, అలా కాల్చుకుని కాళ్ళు లాక్కు తినేసేవారు ఉప్పేసుకుని పోయిగా. ఇదేంట్రా బాబు అనిపిస్తుంది. అంటే మనుష్యుడు బాబోయే, మనుష్యుడు తినదంటూ ఏమన్నా ఉందా? వాడు కుదరక కానీ చట్టం ఒప్పుకోక కానీ సాటి వాళ్ళు కూడా తింటాడు, కాకపోతే చట్టం ఒప్పుకోదు. చైనా వాళ్ళు అయితే అది తినేస్తారట, శవాలను తీసుకొచ్చేసి వండి తినేస్తుంటే ఈ మధ్యన పేపర్లో వేశారు. ఆ మధ్యన యూట్యూబ్లో చూపించారు తెలిసిన, చైనాలో మీరు ఏదన్నా బాగున్నాయి నూడిల్స్ అనుకున్నారా, అవి నూడిల్స్ గా మన పేగులే, అవి కూడా మనుషుల యొక్క శవాలను సమాధుల్లోంచి లాక్కొచ్చేసి వీటిని వేసి వండేస్తున్నారు. కాబట్టి సాయంకాలం పూట దొరికాయని చైనాకి సంబంధించిన ఏ వస్తువు వాడకండి. చైనా ప్రపంచానికి వినాశకరం. చైనాకి సంబంధించిన ఏ వస్తువు కొన్నా మనం దేశద్రోహులం, పురాణ ద్రోహులం, గురుద్రోహులం అవుతాం. ఇంకా చైనా వాళ్ళు పంపించిన నూడిల్స్ కానీ తిండి పదార్థాలు కానీ కొన్నారంటే తప్పక అందులో ఏదో ఒక మనిషి మాంసమో లేక పీత మాంసమో, ముఖ్యంగా పావుల్ని గ్యారంటీ కలుపుతారు వాళ్ళు. ఇలా చెబితే కాస్త మీకు అర్థమవుతుంది కనుక తప్పనిసరిగా చెప్పవలసి వస్తుంది. కాబట్టి మీరు పొరపాటున చైనీస్ రెస్టారెంట్ అని కనబడినా లేక ఏమన్నా ఈ రకరకాలైనటువంటి నూడిల్స్ కనబడినా ఆ నూడిల్స్ తినడం మొదలెట్టారంటే గ్యారంటీగా మీరు వానపాములు తిన్నట్టే, పద్మాకర్ గారు లాంటి వాళ్ళ యొక్క ప్రేగుల్ని బయటికి తీసి వండుకు తిన్నట్టే అని నేను చెప్పలేదు. చైనాకి సంబంధించిన వీడియోలు చెబుతున్నాయి, యూట్యూబ్లో ఉంటాయి, కావాలంటే చూసుకోండి. భయంకరం అది. అంత దరిద్రపు దేశం మరొకటి ఉండదు. వాళ్ళు ఏమి తినరు అంటే అన్నీ తింటారు, మనుషుల్ని కూడా తినేస్తారు, అవకాశం దొరక్క తప్ప. అటువంటి నీచాతి నీచమైన సృష్టిలో ప్రాణులు ఉంటారంటే ఉంటారు, అది కూడా వాళ్ళ కర్మయోగం. ఇంతకీ చెప్పొచ్చేది ఏంటంటే ఆ బోయపల్లి వాళ్ళు ఈ పిల్లుల్ని పట్టుకు తినేవాళ్ళు వాళ్ళు. అందుకని ఈ పిల్లి వణికిపోయి ఎన్నో పిల్లుల్ని, ఈ చండాలుడు పట్టుకుపోయాడు, ఇహనన్ను పట్టుకుపోతాడు, బ్రతికొండగల కాల్చేస్తాడు, నేను ఎన్ని పిట్టలు తిన్నానో మళ్ళీ ఏ జన్మలో ఆ పిట్టలు తినే యోగం వస్తుందో, అన్నిటికీ మించి ఆ బొక్కలో ఉన్నటువంటి ఎలకను తినలేకపోయాను అని బాధపడిపోయింది. అది దానికి ఆఖరి కోరిక అదొకటి. అందుకని ఉరి తీసే ముందు నీ కోరిక ఏమిటంటే చైనా వాడైతే మనిషిని తింటానన్నట్టుగా ఇది ఏముంటుందన్నమాట, చచ్చిపోయే ముందు కనీసం ఎలకం తినలేకపోయాను, ఇలా బాధపడి సర్లే ఏం చేస్తాం కర్మ కాలిపోయింది, ఏ దేవుడన్న రక్షించకపోతాడా అని కూర్చుందిట. ఆ సమయంలో ఎలక కారు చూశారు కన్నంలోంచి. అమ్మయ్యా, నీ అంతకాలానికి సుఖంగా ఉందిరా బాబు, ఈ మాయదారి పిల్లి హాయిగా తిరుగుతోంది, దాని మీద ఉన్న భయంతో నేను స్వేచ్ఛగా తిరగలేకపోతున్నాను, దొంగలా దాక్కుని బతుకుతున్నాను, ఎంతసేపు నా లాగలోనే దాక్కుంటున్నాను. ఇప్పటికీ దేవుడు అనుగ్రహించి దాన్ని వలలో ఇరుక్కుపోయేలా చేశాడు. ఇక దీని చావు వస్తుంది, దానికి చావు తప్పదు. బోయేవాడు వస్తాడు, దాన్ని పట్టుకుపోతాడు, బడితి పూజ చేస్తాడు, కాల్చుకుని తినేస్తాడు, తేగలు తిన్నట్టుగా మొక్కజొన్న పొత్తులు తిన్నట్టు తినేస్తాడు, ఇక నేను స్వేచ్ఛగా తిరగచ్చు అని దర్జాగా వచ్చి కావాలని ఆ పిల్లి ఉన్నటువంటి వల దగ్గర అటు ఇటు తిరుగుతూ పిల్లి అని తినడం మొదలెట్టింది. తను తెచ్చుకున్నటువంటి పదార్థాలు ఊరించి తింటోంది, దీని కర్మగాలింది. అదేమో చస్తోంది కదా అనుకుని దాన్ని వేళాకోళం చేయడానికి వచ్చిందా? సరిగ్గా ఇది ఆ పిల్లి దగ్గరకు వచ్చిందో లేదో, దీని కన్నం దగ్గరకు ఒక ముంగిసి వచ్చింది. ఇది కన్నంలోకి పోవడానికి లేదు, ముంగిసికి ఎలక కనబడిందో లటుక్కుని తింటుందండో. పావుల్ని ఎలకల్ని ముంగిసలు తినేస్తాయి. ఆ ముంగిసు రావడం మొదలు పెట్టిందిట అలా అక్కడికి. ఇక చూడండి, ఈ ముంగిసం చూసి హడిలిపోయి అటు పారిపోయి అటువైపు నుంచి వెళ్ళి చెట్టు వెనకాతలు ఉన్న కన్నంలో దూరుదాం అంటే అటువైపు నుంచి భయంకరమైన గుడ్లగోవ వచ్చింది. ఒకేసారి దీని కర్మగాలి ఏకకాలంలో రెండు వచ్చి పడిపోయాట. గుడ్లగోపేమో చంద్రకుడు దాని పేరు, ఇక హలికుడనే ముంగిస. ఇదిటు ఇదిటు, ఇంక దీనికి ఏం చేయాలో తెలియదు, కన్నంలోకి వెళ్ళే అవకాశం లేదు. ఇక ఉన్నదల్లా ఎదురుగుండే పిల్లే. అప్పుడు అది బుర్ర బాధేసుకుని, అందుకే ఇతరులకి ఆపద వస్తే మనం సంతోషించకూడదు అని ఇప్పుడు దానికి జ్ఞానోదయమైంది. ఎవరికైనా ప్రాణాపాయ స్థితి వస్తే మనమైనా అంతే కదా, మన తిండి మంది, దాని తిండి దాంది కదా, అది చావాలని కోరుకున్నాను. చావాలని కోరుకుంటే కోరుకోవచ్చు, అది దురవస్థలో ఉంటే రెచ్చిపోయి ఆనందంతో నా దగ్గరకు వచ్చి అన్నం తింటూ మరి ఏడిపించాను, భగవంతుడు నాకు ఈ శిక్ష వేసినట్టున్నాడు అనుకుని వెంటనే దానికి తెలివితేటలు వచ్చాయి. వెంటనే పరుగు పరుగునొచ్చి పిల్లి పిల్లి అంది. ఎలక చూసావన్నా బ్రతుకలైపోయిందో, బ్రతుకున్న రోజుల్లో అంటే నేను ఈ వల్లో పడని క్రితం నిన్ను తిందాం అనుకున్నాను, నన్ను క్షమించు, ఇంకెప్పుడు ఇలాంటి పని చేయను, నేను చచ్చిపోతున్నాను అందిట, నువ్వు చావకుండా నేను కాపాడగలను, నేను ఎలకని, నా సంగతి నీకు తెలుసు కదా, ఎంత గొప్ప వలైనా పుట్టుక్కును కొరికేయగలను నేను, కానీ నాకు నువ్వు ఉపకారం చేయాలని కానీ చెప్పు మిత్రమా, ఆపదలో ప్రాణం పోసేటటువంటి దేవుడివి నాకు కనిపించవు, మిత్రుడు గొప్ప ప్రాణదాత. భగవంతుడు ఎంతో, మిత్రుడు ఎంతో గొప్పవాడు. అందువల్ల నేను చూడగానే నాకు ఆనందం వచ్చింది. నువ్వు నా మీద కోపంతో నన్ను అసహ్యించుకుంటావు అనుకున్నాను, అటువంటిది నాకు ప్రాణదానం చేస్తానంటున్నావు, తొందరగా వచ్చి ఈ వల కొరికేయి, నువ్వేం చెప్తే చేస్తానంటే నీ వల కొరుకుతాను, కానీ నాకు ఉపకారం ఏంటంటే నేను కాసేపు నీ దగ్గరే ఉంటాను, నీ ఒళ్ళోనే కూర్చుంటాను. ఆ ఎదురుగుండా ఉన్నటువంటి గుడ్లగోబ మరో పక్కనున్న ముంగీస నన్ను తినాలని వస్తున్నాయి, నిన్ను చూస్తే హడిలిపోతాయి, కాబట్టి నువ్వు వాటి నుంచి రక్షించావంటే ఆ తర్వాత నేను నిన్ను రక్షిస్తానదిట. దానికే నేను దగ్గర ఉన్నానంటే అవి హడిలిపోతాయి, నన్ను చూచిందంటే గుడ్లగోపం ఇంకేమన్నా ఉందా, వణికి పారిపోతుంది, ముంగిసని కొరిగి పారేస్తాను అని వెంటనే, ఏ ముంగిసా రావే, ఏమే గుడ్లగోపైనా రావే, వీడు నా ఫ్రెండ్, వీడి మీద నేను డిపెండ్ అయ్యి ఉన్నా, కాబట్టి మీరు ఇక్కడికి వచ్చారంటే మిమ్మల్ని కొరికేస్తాను, జాగ్రత్త అందిట. పాపం ఈ చంద్రకుడు ఈ హలికుడు నిరాశ పొందారు. దొరక్క దొరక్క పొతకరించిన ఎలక దొరికిందనుకున్నాం, ఈ దౌర్భాగ్య పిల్లేమో దాన్ని రక్షిస్తోంది. ఈ ఎలక ఏ క్షణంలో అయినా ఆ వల కొరకొచ్చు, కొరికితే అది బయటకు వస్తుంది, అది బయటకు వచ్చిందంటే మనం దానికి ఆహారం అయిపోతాం అని నిరాశతో ముంగిసి వెళ్ళిపోయింది. గొడ్లగోబ ఎగిరిపోయింది. ఇప్పుడు పిల్లి ఆనందపడిపోయి, చూసావా నీ శత్రువుల్ని పారద్రోలే, నా దగ్గర ఉన్నావంటే ఏ శత్రువు రాడు, దా తొందరగా వచ్చి ఈ వల కొరకవా అంటే ఈ దగ్గరికి వెళ్ళి అని మెల్లిగా అండ మొదటిదట. అంటే ఒక్క పిసరు కూడా కొరకట్ల, ఊరికే నోటితోటి అలా టచ్ చేస్తుంది అంతే కొరకడంలా. దాంతో పిల్లి వణికిపోయి, ఏమిటిది అన్యాయం, కృతజ్ఞత ప్రదర్శిస్తావా, నేను నీకు ప్రాణదానం చేశాను, నాకేమో ఇక్కడ గుండెలు లటుక్కుమంటున్నా, ఏ టైంలో అయినా బోయవాడు వచ్చేస్తాడు, అందులో సూర్యోదయం అవుతోంది, రాత్రిపూట వల్ల పడ్డాయి ఇవన్నీ, రాత్రిపూట కాబట్టి బోయవాడు ఇంట్లో పడుకున్నాడు, కాసేపట్లో సూర్యోదయం అయితే పొద్దుటే బయలుదేరి వస్తాడు వాడు, పొద్దుటే వాడికి సద్దన్నం కావాలి, అందుకని నా దగ్గరకు వస్తాడు. కొరకవా కొరకవా అంటే కొరక్కుండా నిన్ను రక్షించకుండా నేనేమి అన్యాయం చేయను, నేను కృతజ్ఞుణ్ణి కాదు, ఉపకారం చేసిన వాడికి అపకారం చెయ్యను, కానీ నా భయం నాకుంది, ఇప్పుడు నేను కట్లు కొరికాననుకో నువ్వు లటుక్కుని నన్ను అట్లు తిన్నట్టు తింటావు, అందుకని నీ కట్లు కొరికి నేను నీ కట్లు అయిపోలేను. ఒక్క 5 నిమిషాలు ఆగామనుకో బోయవాడు వస్తాడు, వాడి దగ్గరకు వచ్చాక కొరికాననుకో వాడి దగ్గరకు వచ్చిన కంగారులో నువ్వు చెట్టు ఎక్కుతావు, నేను కన్నంలో దూరచ్చు, ఇది నీకు నాకు కూడా సేఫ్ సైడ్, ఎవరి జాగ్రత్త వాళ్ళు పడాలి అందుట ఎలక. అనగాని పిల్లి ఏముందో తెలుసా, అంత అన్యాయం చేసే దుర్మార్గుడా నేను, నీకు ప్రాణదానం ఎందుకు చేస్తాను, అలా అయితే అనగా, ప్రాణదానం చేయటం కాదు, నీ ప్రాణం కోసం నా ప్రాణదానం చేసావు, నీ సంగతి నాకు తెలియదా, అమ్మో నేను నీకు భోజనాన్ని, నువ్వు నాకు భోక్తవి, నన్ను మింగేయు అనగానే అన్నవుడు నట్లే తల్లప వినుము భవత్ ప్రాణ రక్ష వెసజేసి తినేనగా నీవును అమ్మేయి నన్ను నాపద బాప వల్లదే నమ్మిరయమున. అంత మాట నేసావా, నేను అంత నీచుండు అనుకుంటున్నావా, నేను నీ ప్రాణరక్షణ చేసిన వాణ్ణి, నీ ప్రాణాన్ని కాపాడినవాణ్ణి, నువ్వు కూడా వెంటనే నన్ను ఈ ఆపద నుంచి బయటపారి, ఎట్టి పరిస్థితులలోనూ నేను నీకు ద్రోహం తలపెట్టను, నిన్ను చంపను కాక చంపను, నన్ను నమ్మనగానే నేను అంత తెలివి తక్కువండి కాదు, నువ్వేం కంగారు పడకు నిన్ను రక్షిస్తాను, నువ్వేం కంగారు పడకు అనే లోపు ఈ వల పన్నిన పరిగుడు తెల్లారగానే వేట కుక్కల్ని వెంట పెట్టుకుని పోయా, వాడి కూడా కుక్కలు కూడా ఉన్నాయి, కుక్కలకి పిల్లి కనబడిందా ఇంకా వెనక ముందు చూడవు, అలాంటి కుక్కలతో దూరంగా ఒక పెద్ద కత్తి విల్లు ఇవన్నీ పుచ్చుకొస్తున్నట్ట. దాంతో పిల్లి కంగారు పడిపోయింది, వచ్చేస్తున్నాడు పరిగుడు, చంపేస్తాడు, ఎలక నా చిలక లేచిపోయేటట్టుగా ఉంది, నన్ను రక్షించు బాబోయ్ అనగానే పలితుడు సరిగ్గా వేటగాడు అంత దూరంలో కనబడగానే టక 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 టక్ కొరికేసింది కట్లు, కట్లు కొరికిందో లేదో ఈలోపు కుక్కలు పరిగెత్తుకుంటూ వచ్చాయి, దాంతో ఒక్క ఉరుకుని పిల్లి కాస్త చెట్టెక్కేసింది, ఇదేమో లాగలోకి కన్నంలోకి దొరిపోయింది. బోయవాడు వచ్చి ఇంక తలకాయ మొత్తుకుని, అయ్యయ్యో ఎంత ఖర్చు పెట్టి వల కొన్నాను, ఎంత బలమైన వల, ఇంత బలమైన వల అంతా ముక్కలు ముక్కలైపోయింది, మా ఐదారి ఎలకొచ్చింది నా ప్రాణానికి అని దాన్ని తిట్టుకుని, ఇవాళేమో అస్సలు ఒక్క పిట్ట దొరకలేదు, ఒక్క జంతువు దొరకలేదు, పెద్ద బావురు పిల్లి పడింది అనుకున్నాను, దిక్కుమాలిన పిల్లి పారిపోయింది, ఆ పిల్లే దొరుకుంటేనా నేను మా ఆవిడ హాయిగా ఫుల్గా వేసుకుని శుభ్రంగా పిల్లిని ఒడుగు తినేసేవాడు. వాళ్ళు అదేంటో మధ్యలో పిల్లిని కాల్చుకు తింటారట, కాల్చిన పిల్లి పక్కన పెట్టుకుని తాగుతూ దాంతో పాటు నంచుకుంటారు. మరి ఈ మాంసానికి మద్యానికి సంబంధం ఏమిటో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగాలి, మా ఐదారు కూడా నాకు తెలియదు. కాబట్టి అర్రెర్రెర్రే చక్కగా కళ్ళు తాగుదాం అనుకున్నాను, ఈ పిల్లితో కలిసి పారిపోయిన తిట్టుకుని లవలవలాడుకుంటూ వాడు పోయాడు. వాడు అలా వెళ్ళిపోగానే హమ్మయ్యా కుక్కలు వెళ్ళిపోయాయి, బోయవాడు వెళ్ళిపోయాడు, పిల్లి మెల్లిగా చెట్టు దిగింది, కన్నం దగ్గరకు వచ్చింది, మిత్రమా పలితా లోపల ఉన్నావా బయటికి రా, మన ఇద్దరం ఫ్రెండ్స్, షేక్ హ్యాండ్స్ చేసుకుందాం, దా కాళ్ళు కాళ్ళు కలుపుకుందాం అందిట. ఆ లోపల నుంచి పరితుడు అన్నాడు, మిత్రమా పిల్లి, నువ్వెంత గించుకున్నా నేను మాత్రం కన్నంలోంచి బయటికి రానందిట. అదేమిటి మిత్రమా, మన ఇద్దరం ఎంత ప్రాణ స్నేహితులం, నేనా నీ ప్రాణం కాపాడాను, నువ్వా నా ప్రాణం కాపాడావు, కట్లు కొరికి నువ్వు రక్షించావు, నా ప్రాణదాతవి, పరబ్రహ్మస్వరూపుడివి నువ్వు, అమ్మో వేదవ్యాస మహర్షిని పూజించినట్టు నిన్ను పూజిస్తాను అనగానే నీ మాటలు నాకు తెలియవా నాయన, ఇందాక అంటే ప్రాణం పోయే స్థితి గనక నువ్వు నన్ను రక్షిస్తానన్నావు, ఇప్పుడు బయటకు వచ్చాననుకో నన్ను చూడగానే నీకు లడ్డూ కిందో లేదా మాంచి వంకాయ గుత్వంకాయ కూర కిందో కనబడతాను, నా తోకేమో ముచిక, కిందంతా గుత్తొంకాయ కూర, లటుక్కుని తినయ్యవు అందిట. చచ్చ అంత పాపాత్ముడా నేను, పొరపాట్లు కూడా అలాంటి పనులు చెయ్యను, నేనెవరిని, ఏకంగా చాంద్రాయణ వ్రతం చేస్తున్న యోగిని, చాంద్రాయణ వ్రతం చేస్తున్నట్టు పిల్లిగారు పాపం. అందువల్ల నేను అలా తిననగానే ఫలితుడు అన్నాడు, బలవద్రిపులు ప్రయోజనములకై లోబడుట కల్గు పొలముల నేనుంగులు దీమంబుల పద్ద తగిలి నెట్టన పట్టుబడిన క్రియ చతునమతి. ఒక్కొక్కప్పుడు బలవంతమైన శత్రువులతో కూడా ప్రయోజనం కోసం తాత్కాలికంగా స్నేహం చేస్తాం. అవతల వాడు చాలా బలవంతుడు, వాడు మన ప్రాణం తీసేవాడే, కానీ ప్రాణరక్షణ కోసం వాడితో స్నేహం చేయొచ్చు, తప్పులేదు. ఆ పని అయ్యాక పొరపాటు కూడా వాడి దగ్గరికి వెళ్ళకూడదు. ఎంత గోండా ఎంత నీచుడైనా అత్యావశ్యక స్థితిలో వాడితో స్నేహం చెయ్యాలి. పని అయిన తర్వాత వాడి దగ్గరికి వెళితే వాడు మన పని పడతాడు. ఏనుగుని పట్టుకోవడానికి ఏం చేస్తారు, మచ్చికైన ఏనుగును వదులుతాడు పోయేవాడు. అలాగే మన పని కోసం రకరకాల పనులు చేస్తాం, పని అయ్యాక తెలివైన వాడు మళ్ళీ పొరపాటును కూడా అక్కడికి వెళ్ళాడు. శత్రువుని నమ్మడం ఎప్పుడూ మంచిది కాదు, మనకి మామూలు శత్రుత్వం కాదు, జన్మత శత్రుత్వం, జాతి వైరం ఇది. కాకికి ఎలక్కి, పిల్లికి ఎలక్కి, కుక్కకి పిల్లికి, పిల్లికి పౌరానికి, వీటన్నిటికీ పుట్టుకతో వైరం. పావుకి కప్పకి అది జన్మత వచ్చిన వైరం. పులికి గోవు కనపడితే అది జన్మత వచ్చిన వైరం. అంతేగాని ఏదో మనుషుల్లో అప్పుడప్పుడు వచ్చే తగాదాలు లాంటివి కావవి. ఈ జన్మత వచ్చిన వైరం ఉన్నదే అది మాట వరసకు కూడా పొమ్మంటే పోదు. ఎంత స్నేహంతో ఉన్నా ఏదో సమయంలో సమయం చూసి ఒకళ్ళొకళ్ళు చంపుకోవాలని ప్రయత్నిస్తారు. పామును పట్టేవాడు ఎంత తెలివైన వాడైనా దాని మెడ దగ్గర పట్టుకుని పడగకి మాత్రం, దాని నోటికి మాత్రం తన శరీరం తగలకుండా చూసుకుంటాడు. నేను పాములు పట్టేవాడిని, దాన్ని పట్టగలను అని చెయ్యి దానికి తగిలేలా చేశాడు, అది కాటు వస్తుంది చచ్చిపోతాడు. అలాగే శత్రువుకి దొరకకుండా చాలా జాగ్రత్త పడాలి. నేను సమయం వచ్చింది కనుక, నాకు ప్రాణాపాయ స్థితి వచ్చింది కనుక, ఓ పక్కన గుడ్లగోబ మరో పక్కన ముంగిస వచ్చాయి కనుక నీ దగ్గరకు వచ్చి నిన్ను నమ్మాను, నీకు ఆ సమయంలో ఒక బలవంతుడైన శత్రువు వల్ల ప్రమాదం ఉంది కనుక నువ్వు నన్ను రక్షించావు, నువ్వు నన్ను రక్షించిన దానికి నేను నేను రక్షించడంతో రుణం తీరిపోయింది, ఇహ మనకి సంబంధంలా ఈ బంధం తీరిపోయినట్టే అనగానే, లేదు మిత్రమా నేను పొరపాట్లు కూడా ఒట్టెట్టుకుంటున్నాను నువ్వు బయటికి రా అంటే నీ గొంతుకులోనే నాకు అర్థమవుతోంది, బలుపుట్టు రిజిక్కి పేరాకలితో రే ఎల్ల నున్న కథమున నీకు చలిది వలసి పిలిచెది ఇటు వలయునే నీ పలుకు నమ్మి ఒత్తునే చేరం. రాత్రంతా బలమైన వలలో చిక్కుకుపోయావు, ఆ వలలో చిక్కుకుపోయి ఆహారం కోసం అటు ఇటు వెళ్ళలేకపోయావు, దాంతో నీకు కరకరలాడుతోంది కడుపు. ఇప్పుడు పొద్దునే నేను నీకు చద్దన్నం కావాలి, చలిది వలసి పిలిచేదు. చలిది అంటే నిజానికి బ్రేక్ఫాస్ట్ అనమాట, మనం పొద్దున్నే తినే ఆహారం. క్రమంగా చద్దన్నం అంటే ఏదో అర్థం మారిపోయింది, కానీ చలిది అనగా ఉదయం పూట తిను భోజనం, ప్రాతకాల భోజనం నీకు అవసరమయ్యింది. రాత్రంతా పాపం వల్లలో ఉన్నావుగా, వేటకు వెళ్ళలేకపోయావు, ఆకలికి గజగజలాడుతున్నావు, పైగా ఈ మధ్యన చెట్టు మీద పెట్టలు కూడా దొరకట్లా, దాంతో పెట్టలు దొరక్క నీ పొట్ట బాగా గజగజలాడిపోతోంది. నేను దొరికానా అమాంతంగా మీద పడి తినేస్తావు, నా సంగతి నీ సంగతి నాకు తెలీదా, నీ పలుకు నమ్మి ఒత్తునే చేరను, నీ మాట నమ్మి నేను రానుగా రాను పో అనగానే పిల్లి మళ్ళీ అంది, నేను అంత దుర్మార్గుని కాదు, కావాలంటే దేవుడి మీద ఒట్టిందిట. జీవుడు ఆకలి కోసం దేవుడి మీద ఒట్టేస్తాడు, కానీ ఆకలికి కావలసిన వస్తువు దొరికితే దేవుడు లేడు దెయ్యం లేదు, ఒట్టి తీసి గట్టు మీద పెడతాడు. ఇదిగో ఇంకెప్పుడు నువ్వు ఇక్కడికి రాకు, వచ్చినా నేను బయటికి రాను, నీ వల్లన నేను బ్రతికితి నీవు నా కథన మాలనికి నగపడ వైతి విధమున్న కల్గు సుహృద్భావము చాలు నిన్ను చేరతగదిట మీదన్. నీ వల్ల నేను బ్రతికాను, నా వల్ల నువ్వు బ్రతికావు, మనిద్దరికి చెల్లు. ఇక ఈ రోజు నుంచి మనిద్దరికీ మధ్యలో మాట వరసకు కూడా స్నేహం ఉండదు, ఏదో కాల ప్రభావం వల్ల కలిసిన ఈ స్నేహం కాలంతో వదిలేద్దాం. నువ్వేమో చండాలుడికి దొరకలేదు, నేనేమో జంతువులకి దొరకలేదు, చాలు చాలు, ఇక నేను నీ దగ్గరకు వచ్చితే ప్రమాదం నాకు. శుక్రుడు ఒకప్పుడు ఈ అడవిలో తపస్సు చేశాడు. ఆ శుక్రాచార్యుడు తపస్సు చేస్తూ ఉండగా ప్రహ్లాద కుమారుడు ఆయన దగ్గరకు వచ్చాడు. అప్పుడు ప్రహ్లాదుడితో శుక్రుడు కొన్ని మాటలు చెప్పాడు. ఆ మాటలు నీకు వినిపిస్తాను, వినవాయి ప్రొఫెసర్ పిల్లిరావు. బలవంతుడైన శత్రుని వలన ప్రయోజనము కలిగి వలను కలిమి తా కలిసియున్నది కడతనగా తొలగవలయు నమ్మినేని తుది కీడలయం. ఒక్కొక్కప్పుడు ఎవరికైనా కష్టం వస్తే, ఓ రాజుగారు పరిపాలన చేస్తున్నాడు, ఆయనకి బలవంతమైన శత్రువులతో ప్రమాదం వచ్చింది. దాని ఉదాహరణ తీసుకుందాం, చైనా వంటి ఒక బలమైన దేశంతో భారత్కు యుద్ధం వచ్చింది అనుకోండి, అప్పుడు అవసరమైతే అమెరికాతో స్నేహం చెయ్యాలి, బలమైన అమెరికాతో. కానీ యుద్ధం అయిపోయాక మళ్ళీ అమెరికాతో భాయి భాయి అనకూడదు, అది యుద్ధానికి తాత్కాలికంగా చేసే స్నేహం అన్నమాట. బలవంతమైన శత్రువుడితో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు అవతల వాడి ఇంకోటి శత్రువైనా వాడితో చెయ్యి కలిపి వాడితో కలిసి ఈ శత్రువుని పడగొట్టి ఆ తర్వాత ఆ శత్రువుని వదిలేయాలి. వాడితో శాశ్వతంగా స్నేహం పెట్టుకుంటే నమ్మితే వాడు వీడికి కూడా ప్రమాదం తెచ్చి పెడతాడు. అందుకే ఎట్టి పరిస్థితుల్లో తొలగవలయు ఆ స్నేహం విడిచిపెట్టాలి. నమ్మాడా చివరికి ప్రమాదం వస్తుంది. నమ్మదగని వారి నమ్మకయున్నది తగిన వారినైన దద్ద నమ్మవుండతగదు. తన్ను నొరులు నమ్మెడునట్ల ఉండి ఒరుల నమ్మకునికి నీతి. నీతి ఏమిటంటే నమ్మేవాడిని నమ్మాలి, నమ్మదగిన వారిని కూడా ఎక్కువగా మరీ నమ్మకూడదు. ఎంత గొప్పవాడైనా మరీ పూర్తిగా నమ్మేస్తే వీడికి మన మీద పూర్తి విశ్వాసం ఉన్నదనే ఉద్దేశంతో కొంప ముంచుతాడు. కాబట్టి అందులో ముఖ్యంగా పరిపాలన చేసేవాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు, పెద్ద పెద్ద సంస్థలు నడిపేవాళ్ళు తన దగ్గర ఉన్నవాడిని ఒరే నువ్వంటే నాకు నమ్మకం రా అనాలట, కానీ పూర్తిగా నమ్మకూడదట, నమ్మామా వీడు కొంప ముంచుతాడట. నేను చెప్పలేదు సుమ ఇది, ఇందులో చెప్పారు పలితురామసుల కథలో. శుక్రాచార్యుడు ప్రహ్లాదుడికి చెప్పాడు, ఎంతవాడైనా మరీ పూర్తిగా అవతల వాడి మీద ఆధారపడి నమ్మేస్తే వాడు సమయం చూసుకుని నెత్తి మీద మొట్టిగా ముట్టి వీడిని దివాళా తీయిస్తాడు. కాబట్టి బాగా విశ్వాసవంతుణ్ణి కూడా పూర్తిగా నమ్మి నమ్మకుండా ఉండాలని శాస్త్రం చెబుతూ అంటే, ఇంకా శత్రువుని నమ్ముతామా? నమ్మకూడదు. తనని వాడు నమ్మేటట్టు ఉండాలి, వాడిని వీడు నమ్మకుండా ఉండాలి, సమయం చూసుకుని గండంలోంచి బయటపడాలి, ఇది సృష్టి రహస్యం అని చెప్పి పిల్లిని పంపిస్తే పిల్లిని నిరాశగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత అది అనుకుందిటి ఎలక, ఈ పిల్లితోటి ఇంకెప్పుడైనా ప్రమాదమే, స్నేహం కలిసినట్టుండి విడిపోతే ఇంకా ప్రమాదమని ఈ కన్నంలోంచి ఇంకో కన్నం తవ్వుకుని ఆ కన్నం నుంచి ఇంకో కన్నం తవ్వుకుని ఈ పిల్లికి చాలా దూరంగా ఉన్న చోటకి పోయిందిట. కాబట్టి ధర్మరాజా, ఈ పలితురామసుల కథ ద్వారా శత్రువులు ఒకేసారి మీదకు వస్తే అప్పుడు మనల్ని మనం రక్షించుకోవడానికి భయంకరమైన, ఇప్పుడు ఎలా అయితే ముంగిస గొడ్లగోబా వచ్చినప్పుడు ఎలక గర్భశత్రువైనటువంటి పిల్లితో స్నేహం చేసుకుందో, మహాత్ములైనటువంటి వాళ్ళు శత్రువులతో అయినా స్నేహం చేసుకుని ఈ శత్రుత్వ పీడ వదిలించుకుని ఆ తర్వాత ఆ శత్రువుని కూడా విడిచిపెట్టేయాలి. ఇది తెలివైనది. బలుపగరవలని ఆపద తలగుటకును రిపినిహీనతరునైన తనుంగలిపికొని బ్రతుకుటకుని ఎలుకయు పిల్లియును వెరవులి రిగించతగా. బలవంతమైన శత్రువుల నుంచి బయటపడడానికి ఎలకా పిల్లి మనకు ఒక గొప్ప ఉదాహరణని ఇచ్చాయి. వాటి కథని ప్రతి వ్యక్తి జీవితంలో గుర్తుపెట్టుకుని అందులో ఉన్న నీతిని ఆచరణలో పెడితే అటువంటి వాడు బాగుపడతాడు. అనగానే ధర్మరాజు గారు, మరి ఎవరిని నమ్మకపోతే బతకలేం, అలాగని గట్టిగా నమ్మితే ఇబ్బంది, నమ్మటం నమ్మకపోవటం అనేది ఎలా నిర్ణయించుకోవాలి, ఎలా ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు, సమయ సందర్భానుసారంగా ఎలా గుర్తుపెట్టాలి అంటే మనకి తెలుస్తుందయ్యా. చెప్పానుగా పిల్లి ఎలకల లాంటివి అనుకుందాం మనం కాసేపు. మనకి ఒక వ్యక్తితో చిన్నప్పటి నుంచి కుటుంబ వైరం ఉంది, అటువంటి వాడిని మాత్రం ఎంత వాడు ఆత్మీయుడిగా మన దగ్గరకు వచ్చినా యావజ్జీవితం అనుమానిస్తూ బ్రతకాలి, నమ్మినట్టు నటిస్తూ నమ్మకుండా మన ప్రాణరక్షణ మనం చేసుకోవాలి, మన ఆస్తుల్ని మనం రక్షించుకోవాలి, మన పదవుల్ని మన రాజ్యాన్ని రక్షించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాడి వ్యవహారంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక నమ్మేవాడిని కూడా సమయ సందర్భాన్ని బట్టి నమ్మాలి. దానికి ఒక ఉదాహరణ చెబుతా విను. పూజని అనే ఒకనొక పక్షి యొక్క కథ చెబుతాను విను. కాంపిల్యే బ్రహ్మదత్తస్య అంతఃపుర నివాసిని పూజనీ నామ శకుని దీర్ఘకాలం సహోషిత. శకుని అంటే నిజానికి పక్షి అని అర్థం. శకునిగాడికి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వాడు అపశకును పక్షి కనుక వాడికి ఆ పేరు అందుకు పెట్టాను. నిజానికి శకుని అంటే శకునము శకుని అనే శబ్దాలకి గోరువంక లాంటి పెట్టల్ని అలా పిలుస్తారు. ఒకనొకప్పుడు బ్రహ్మదత్తుడని ఒక రాజుగారు కాంపిల్య నగరాన్ని రాజధానిగా చేసుకుని ఈ భూమండలాన్ని పరిపాలించాడు. కాంపిల్యం అంటే ఇప్పుడు అది పాకిస్తాన్లోకి పోయింది, సింధులోకి వెళ్ళిపోయింది, పంజాబ్ రెండుగా విడగొట్టేశారు కదా. తూర్పు పంజాబ్ పాకిస్తాన్లోకి పోయింది, వెస్ట్ పంజాబ్ మనకు మిగిలింది, స్వాతంత్ర్యం మనకు అలా వచ్చింది కర్మయోగం వల్ల. చాలా దారుణాలు ఎంత జరిగాయండి, ఈ దేశానికి వచ్చిన నష్టం అంతా ఎంత కాదు. దానికి ఒక కారణం కూడా ఉందండి, ఎన్ని చెప్పినా మనకి దేశభక్తి, మన మతం మీద నమ్మకాలు కొంచెం తక్కువ. తక్కిన మతాల వాళ్ళకి వాళ్ళ మతం కోసం ప్రాణత్యాగం చేస్తారు. వాళ్ళని ఒక్క ముక్కన్నావా అందరూ మంద కింద పడిపోతారు. వాళ్ళ బతుకెంత వాళ్ళు లేకపోతే ఏమన్నాడు తెలిసినా, పోలీసు వాళ్ళు తప్పుకుంటేట మొత్తం మన హిందువులందరినీ ఒక్క పూటలో చంపేస్తానన్నాడు వాడు తెలిసిన మీరుకు. ఆ సుల్తాన్ సలావుద్దీన్ కొడుకు అక్బరుద్దీన్ అన్నవాడు. ఇంత మాట అంటే వాడిని ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయాం మనం. అప్పుడున్న గవర్నమెంట్ అంత గొప్ప గవర్నమెంట్ మరి. ఇలా అన్నామని ఏమనుకోకండి. అంటే వాడు ఇంత పబ్లిక్ స్టేట్మెంట్ ఇస్తూ ఉంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తామంటే వాడిని ఏం చేయలేమో మనం. అదే మనందరి మీద పడి వాళ్ళు చంపేస్తే వాళ్ళ మీద కేసు పెట్టడానికి తడుస్తామా? మన వాడు ఎవడన్నా పెడితే మాట వరసకి వీళ్ళ మీద కేసులు పెడతారా? ఒక ఆవునేమో ఒక లారీలో పట్టుకుపోతుంటే దాన్ని మనం రక్షిస్తే వీడి మీద కేసు. ఇలా అయితే ఎంతకాలం బతుకుతాం మనం? మన ధర్మాన్ని, మన మతాన్ని, మనకి సంబంధించిన సామ్రాజ్యాన్ని కాపాడుకోవడమే చేత కాకపోతే ఇంకా మనం బ్రతికేమిటి ఉపయోగం? అప్పుడు మేము గురువులు ఏంటి, మీరు శిష్యులు ఏంటి, పురాణాలు ఎందుకు, మన ధర్మం ఎందుకు? మనకి తెలియకుండా చాప కింద నీరులో వాళ్ళంతా సర్వనాశనం చేస్తున్నారు తెలుసిన. ఏమన్నా అంటే అన్ని మతాలు ఒకటట, వాడు మాత్రం పొరపాటున మన దగ్గరకు వచ్చి గుళ్ళోకి వచ్చి ప్రసాదం తండవు, కానీ వీళ్ళంతా విందు కోసం అక్కడికి వెళ్ళి నెత్తిమీద టోపీ పెట్టుకుంటారట. అసలు ఏమిటండి అన్యాయం చెప్పడం, ఒకసారి ఆలోచించండి. మీరు ఇందులో మీరు ఎవరైనా ఒక్క గుళ్ళోకి వాళ్ళని తీసుకురాగలుగుతారా ఆలోచించండి ఒకసారి. పొరపాటున వాడిని మన గుళ్ళోకి రాని వాడు రాడు, బొట్టు పెట్టడానికి వీల్లేదు, చంపేస్తానంటాడు. కానీ మన రాజకీయ నాయకులు అందరూ కూడా వెళ్ళిపోయి టోపీ పెట్టుకుని మరి తలకాయ వంచుకుని ఏం చెబితే చేస్తారు. ఇంకో చోటకి వెళ్ళి ఆదివారం వెళ్ళిపోయి వాడు ఏం చెబితేది ప్రభు అంటాడు వీడు. కానీ వాడు వచ్చి ఇక్కడికి దండం పెట్టట, ఇక్కడ నువ్వు పెట్టే ప్రసాదం తినట్ట. అత్తగారు ఈ మధ్యన ఇంట్లో కోడల్ని కాదని వేరే మతం పుచ్చుకుని ఈ కోడలు చేతి వంట తిండాలని తెలిసినా ఇప్పుడు ఇక్కడ ఈ పక్కనే ఇలాంటి దరిద్రాలు దొరుకుతున్నాయి. ఇటువంటి వాటిని మనం సహించి ఊరుకుంటే చాలా ప్రమాదం. ధర్మం ఒక గొప్ప దుస్థితిలో పడుతుందన్నమాట. అందువల్ల ఎందుకు చెబుతున్నానంటే, దేశం ఏమో ఆనాటి నుంచి ఈనాటి వరకు రోజు రోజుకి ముక్కలు అయిపోతున్నాయి. ఈ ముక్కలు సరిపోక మళ్లీ ముక్కలు చేస్తున్నారు. ఈ ముక్కలు సరిపోక ఏ స్టేట్లకి స్టేట్లు విడిపోతాయి, జిల్లాలు విడిపోతున్నాయి. ఎవడికి వాడు గోర్ఖా ల్యాండ్ అంటాడు ఒకడు, ఇంకోటి వచ్చి ఇంకో ల్యాండ్ అంటాడు. ఇంకా ఏమవుతుంది చివరికి చెప్పండి? మనలో మనకు ఐకమత్యం కావాలి. ఉన్నది ఒక్కే ధర్మం. ఈ ధర్మం నిలబెట్టుకోవడానికి మీలాంటి పుణ్యాత్ములంతా కంకణం కట్టుకుంటే ఈ గుంటూరు నుంచి ఒక ఆధ్యాత్మిక విప్లవం తయారవుతుందని నా నమ్మకం. ధర్మ సంస్థాపన కోసం నిలబడాలి. ఆనాడు మహానుభావులు శంకరాచార్యులు వంటి వాళ్ళు, ఆచార్యులంతా, అలాగే భగవద్ రామానుజాచార్యులు వారు భయంకరమైన పిచ్చి తొగ్గలక్ అనేవాడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయి శ్రీరంగాన్ని నాశనం చేశాడు తెలుసా మీకు? మనం పిచ్చి తొగ్గలక్ అంటే వాడు పిచ్చి తొగ్గలక్ ఏం కాదు, సర్వనాశనం చేశాడు దేశాన్ని. శ్రీరంగంలో ఉన్న రంగనాథుడి ఆలయాన్ని పాడుపెట్టి 10 ఏళ్ళు లోపల మలమూత్ర విసర్జన చేయించాడు. మీకు చరిత్ర చూడండి ఒకసారి. నేను అదృష్టవశాత్తు వాటన్నింటినీ పాఠాల కింద ప్రజలకి చెప్పి ఆ రోజుల్లో నేను కూడా లెక్చరర్గా పనిచేసిన కారణంచే చెప్పగలిగాను. ఎంత దారుణం అండి ఆ కాలంలో, ఏం చెయ్యాలో తెలియని స్థితిలో మనం ఉన్నాం. పిచ్చి తొగ్గల కాలంలో విద్యారణ్యస్వామి అనే ఒక మహానుభావుడు ఈ హరిహర్రాయ బొక్కరాయల్ని సామ్రాజ్య స్థాపన చేయించి వీళ్ల ద్వారా పిచ్చి తొగ్గలకు ఇక్కడి నుంచి పరిగెత్తేలా చేశాడు. ఆ తొగ్గల కాలంలో 10 ఏళ్ళు మొత్తం శ్రీరంగ ఆలయం అంతా మూసేశారు. అప్పుడు అక్కడి నుంచి ఉత్సవమూర్తుల్ని పట్టుకొచ్చి తిరుపతిలో పెట్టారు. అప్పుడు అక్కడ చాలా జాగ్రత్తగా కాపాడారు. ఆ తర్వాత మళ్ళీ ఆలయాన్ని రామానుజాచార్యులు వారు ప్రక్షాళన చేశారు. ఆ లోపల ఎండిపోయిన మలములను కడిగించడానికి పట్టిందిటండి చాలా బాధ అనమాట, తలుచుకుంటే అనమాట. ఆ గుడిని ఆ పుణ్యాత్ముడు ప్రక్షాళన చేయించి అప్పుడు మళ్ళీ పునఃప్రతిష్ఠ చేయించి అంత ప్రతిష్ఠ చేయించి పైకి గోపురం మీదకి ఎక్కి అందరికీ ఓం నమో నారాయణ అయిన అష్టాక్షరి మంత్రం సామూహికంగా ఉపదేశించారు తెలిసిన మీకు రామానుజాచార్యులు వారంటే. వాళ్ళంతా సద్గురువులు, అందుకే చెప్తున్నారు వాళ్ళు మేము మాకెందుకు రాజకీయాలు, మాకెందుకు పార్టీలు అని ఇలాగే కూర్చునింటే ఎవడెళ్లలో వాళ్ళు ఇవాళ అసలు మనకి ఈ గుళ్ళు ఉండవు, ఈ మతం ఉండదు, ఈ వేదం ఉండదు, ధర్మం ఉండదు. వాళ్ళు ప్రాణములకు తెగించి మహారాజుల్ని తయారు చేశారు. విద్యారణ్యస్వామి అనే ఒక ముని లేకపోతే ఇవాళ మనకి విజయనగర సామ్రాజ్యం లేదు, హరిహర్రాయల్ లేడు, బుక్కరాయలు లేడు, శ్రీరంగం మిగిలేదు కాదు. ఇలా ఎంతో మంది మహాత్ములు దేశాన్ని రక్షించారు. అందుకని ఈ చరిత్ర చదివినప్పుడల్లా, కాంపిల్యపురం అని పురాణాల్లో చదివినప్పుడల్లా మళ్ళీ దుఃఖం వస్తుందన్నమాట. రే అది కాస్త పాకిస్తాన్లోకి వెళ్ళిపోయింది. సింధు నదికి పుష్కరాలు వస్తే పాకిస్తాన్కి వెళ్ళి స్నానం చేయాలి, వాడు పర్మిషన్ ఇవ్వడం. మన మానసరోవరం ఒక దౌర్భాగ్యుడి కాలంలో చైనాకి వెళ్ళిపోయింది. అప్పుడున్నవాడు పంచశేల, నా మొహంశేల అని ఏమో తీసుకెళ్లి ఎక్కడో పెట్టాడు, దెబ్బతినేసాం మనం. ఇప్పుడు వెళ్ళి మానసరోవరానికి వాళ్ళు యాత్రకు పర్మిషన్ ఇవ్వడంలో మన మానసరోవరం అడ్డుపడడం ఏంటండి? అందువల్ల చెప్పొచ్చేటట్టు చాలా దుఃఖం అనిపిస్తుంది అనమాట. ఈ కాంపిల్య నగరాన్ని బ్రహ్మదత్తుడు అనేటటువంటి రాజుగారు రాజధానిగా చేసుకుని పరిపాలించేవాడు. ఆయన అంతఃపురంలో పక్షుల్ని ప్రేమగా పెంచేవాడు. ఎక్కడి నుంచో పూజని అని పేరు కలిగిన ఒక శకుని ఎక్కడికి వచ్చింది, ఒక గోరువంక వచ్చింది. ఈ గోరువంకకి పూజని అని పేరు పెట్టాడు. ఈ గోరువంక మానవ భాషలో మాట్లాడేవట. చిలుకలు గోరువంకలు మాట్లాడతాయి మనుషుల్లాగా. అలాంటి పిట్టలున్నాయి ఇప్పటికి కూడా. అలా ఈ శకుని, ఈ పూజని అనే గోరువంక చక్కగా మాట్లాడేది రాజుగారితో. రాజుగారు ఎంతో ఆనందపడిపోయాడు. ఆ రాజుగారికి ఒక కొడుకు పుట్టాడు. ఆ కొడుకుకి ఈ శకుని రోజు ఎక్కడెక్కడి నుంచో పళ్ళు పట్టుకొచ్చి పెట్టేదట. మంచి మంచి పళ్ళు రాజుగారి కొడుకు పెట్టేది. రాజుగారి కొడుకు 8 ఏళ్ళు వచ్చాయి. ఆ కొడుకుని ఎంతో జాగ్రత్తగా చూసింది ఈ గోరువంక. అంతఃపురంలో స్వేచ్ఛగా తిరిగే ఈ గోరువంక, మహారాజా మహారాజా, నేను గర్భం ధరించాను, ఆడపెట్టను కదా, నేను ఇక్కడ గుడ్లు పెడతాను, జాగ్రత్తగా చూస్తారంటే రాజుగారు నిశ్చింతగా పెట్టానట. దానికోసం ఒక పంజరం పెట్టాట. ఆ పంజరంలో ఇది గుడ్డు పెట్టింది. ఆ గుడ్డులోంచి ఒక బిడ్డ తయారైంది. ఒక మగపిట్ట, ఒక మగబిడ్డ ఈ గోరువంకకి పుట్టాడు. వాడిని చూడగానే ఎంతో ఆనందపడిపోయి రోజు ఓ పండు పట్టుకొచ్చి ఆ పండుని తన బిడ్డకి పెట్టేది. రాజుగారి కొడుక్కి మంచి పళ్ళు పెట్టేది, తన కొడుక్కి పెట్టేది. క్రమంగా ఒక 6 నెలలు వచ్చాయి ఈ బిడ్డకి. ఈ బిడ్డతో రాజుగారి కొడుకు ఆడుకునేవాడు. ఒకరోజు నా అంతఃపురంలో ఉన్న స్త్రీలు ఎక్కడికో బయటికి వెళ్ళారు కొంచెం అలా బయట పనులకి. ఈ కుర్రాడు ఆ పిట్టతో ఆడుకుంటూ ఆ పక్కనే ఉన్న రాయి, కుంకుడుకాయలు కొట్టుకునే రాయితో దాన్ని ఎత్తిమీద కొట్టి ఆ పిట్టను చంపేశాడు. చంటి పిల్లని, 6 నెలల బిడ్డ పాపం, ఇంకా రెక్కలు వచ్చి రాకుండా ఉంది. ఎంతో ఎర్రని నోరుతో ముద్దుగా ఉండేది పాపం ఆ పిట్ట. ఆ పిట్టని ఈ రాజుగారి కొడుకు దొండగుడు వెనక ముందు చూడకుండా రాయి పెట్టి కొట్టాడు. అందుకే రాజుగారు అంతఃపుర స్త్రీలను జాగ్రత్తగా ఉండండి, పిల్లలకు కదా ఏం తెలియదు, జాగ్రత్త అని పట్ట. పైగా వీడు దుర్యోధనుడు లాంటి వాడు, వీడు దౌర్భాగ్యుడు, ఒక దెబ్బ కొట్టి చంపేశాడు. ఇంకా చూడండి, పళ్ళు పట్టుకుని అప్పుడే వచ్చింది పూజని అక్కడికి. రాగానే ఈ రాజు కొడుకు రాయితో దాన్ని కొట్టి చచ్చిపోయిందని మళ్ళీ కొడుతూనే ఉన్నాడు. ఇంకా ఏదో కుంకుడికాయని బద్దలు కొట్టినట్టుగా అది గిజగిజలాడిపోయింది, ఏడ్చేసింది. ఎంత కఠినుడు రా నువ్వు, చిన్నప్పటి నుంచి ఎక్కడెక్కడి నుంచో పళ్ళు తీసుకొచ్చి నీకు పెట్టి పెంచాను నేను, నా కన్న బిడ్డలా సాకాను, అటువంటిది నా కన్న బిడ్డని బిడ్డతో కొట్టి దాన్ని సర్వనాశనం చేస్తావా అని ఆ బాధ తట్టుకోలేక పుత్రశోకం మహాబాధ ఉండోయి, పుత్రశోకం మహాకష్టం అన్నారు. వెంటనే తీవ్ర క్రోధంతో పదునైన తన కాలి గోళ్లతో వాడి 2 కళ్ళు పీకేసింది అంతే, కసి కొద్ది కళ్ళు పీకేసింది. పీకేసి రివ్వున ఎగురుకుంటూ వెళ్ళి ఉన్నది ఉన్నట్టు చెప్పాలి కనుక రాజుగారు సభలో కూర్చుని సింహాసనం మీద కూర్చుని కొలువు తీర్చుండగా కొలువులోకి వెళ్ళింది ఈ ఎర్రని నెత్తుటి గోళ్లతో వెళ్ళింది. రాజుగారు తెల్లబోయి, అహో పూజని గోరువంక, ఇక్కడికి వచ్చావేంటి? ఓ గోరువంక, నీ గోళ్ళేమిటి ఎర్రగా ఉన్నాయంటే, మహారాజా నువ్వు నన్ను క్షమించవలసిందే, నేను ఒక పని చేశాను, నీ బిడ్డ కనికరం లేకుండా నా చంటి బిడ్డని రాయితో కొట్టి చంపేశాడు, పుత్రశోకం తట్టుకోలేకపోయాను, వెనక ముందు చూడకుండా నీ కొడుకు కళ్ళు పీకేశాను, యావజ్జీవితం నీ కొడుకు కళ్ళు లేకుండా బ్రతకవలసిందే, నేను ఇది కావాలని చేయలేదు, పగ తీర్చుకున్నాను, పగ తీర్చుకోవడం మా జంతువులకి లక్షణం, మా పక్షుల యొక్క లక్షణం, నీ కొడుక్కి రవ్వంత కూడా కనికరం లేదు, వాడు నీచుడు, అటువంటి వాడు రేపు పొద్దున పెరిగి పెద్దవాడైతే ఈ రాజ్యానికి వాడు రాజైతే వాడి వల్ల ప్రజలు నానా యాతన పడతారు, కనికరం లేని వాళ్ళు, చంటి పిల్లల్ని చంపేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు భవిష్యత్తులో రాజులు కాకూడదు, అందుకే పగ తీర్చుకున్నాను, ఇక నీకు నాకు స్నేహం చెల్లు, ఇంతకాలం స్వేచ్ఛగా నీ అంతఃపురంలో ఉన్నాను, ఇక ఇప్పుడు అంతఃపురంలో ఉన్నప్పుడల్లా నాకు నా కొడుకు గుర్తుకొస్తాడు, నీకు నీ కొడుకు కళ్ళు పీకిన నా మీద కసి ఉంటుంది, నువ్వు నన్ను బతకనివ్వవు, నేను పోతాను అనగానే బ్రహ్మదత్తుడు, లేదు పెట్ట, నీ తప్పే ఉంది, నువ్వు ఎంతో ప్రేమగా మాట్లాడుతూ ఉంటే, నువ్వు పురాణాలు చెబుతూ ఉంటే, నువ్వు పాటలు పాడుతూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంటుంది, నా అంతఃపురంలో పూర్వంలాగా తిరుగు, నా కుమారుడు ఒక తప్పు చేశాడు, దుర్మార్గుడికి నువ్వు శిక్ష వేశావు, తప్పు చేసిన వాడిని శిక్షించడం ధర్మం, నేనైనా నా కొడుక్కి ఏదో శిక్ష వేయాల్సిందే కదా, కాబట్టి ఇందులో నీ తప్పే ఉంది, నువ్వు పూర్వంలాగే నా అంతఃపురంలో తిరిగంటే రాజా పొరపాటును కూడా ఇక నేను తిరగను, ఇదివరకు ఉన్న స్నేహం వేరు, ఇప్పుడు నేను కనబడినప్పుడల్లా నీకు నీ కొడుకే గుర్తొస్తాడు, నీ కొడుకు కళ్ళే గుర్తుకొస్తాయి, దాంతో ఏదో ఒక సమయంలో నీకు నా మీద దీర్ఘమైన క్రోధం వస్తుంది, కోపం పెరిగిపోతుంది, అప్పుడు నువ్వు నన్ను ఏదైనా చెయ్యొచ్చు, ఒక్కసారి తన పిల్లలకి అపకారం చేసినటువంటి వాడు తన కంటబడితే తండ్రి లేక తల్లి ఆ అపకారం చేసిన వాడిని క్షమించి విడిచిపెట్టరు, ఇక ఇదివరకట్లాగా మనం స్నేహంగా ఉండలేము, పోతానడగానే అది ఎలాగా, అదేం పర్వాలేదు, నేను మహాత్ముణ్ణి, నిన్ను విడిచిపెడతానా, నేను నిన్నెంతో జాగ్రత్తగా చూస్తానంటే, వెంటనే ఏమందో తెలుసా, అది సాంత్వే ప్రయుక్తే సతతం కృతవైరే నవిశ్వసేత్తు
క్షిప్రం సబధ్యతే మూఢో నహి వైరం ప్రశామ్యతి. ఒకప్పుడు ప్రేమతో ఉన్నటువంటి వ్యక్తులు పొరపాటును విరోధులైతే, ఆ విరోధం కూడా ప్రాణగండాల వంటి విరోధాలైతే, ఇంకక్కడి నుంచి వాళ్ళ మధ్యలో స్నేహం ఉండదు, స్నేహితులుగా వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు నమ్మరు, నమ్మకూడదు కూడా. నా విశ్వసేత్ నమ్మకూడదు. నా కొడుకుని చంపిన నీ కొడుకుని నేను గుడ్డివాణ్ణి చేశాను కనుక నాకు నీ కొలువు మీద నమ్మకం లేదు, నీకో నా మీద నమ్మకం ఉండదు, మనం ఒకళ్ళనొకళ్ళు నమ్మలేము. మూర్ఖుడని నమ్మి దెబ్బతింటాడు. నేను మూర్ఖుణ్ణి కాదు, నేను మూర్ఖురాలిని కాదు. పగ ఐదు రకాలుగా పుడుతుంది. ఒకటి భూదురాక్రమణ. ఎవడన్నా మన భూమిని ఆక్రమిస్తే వాడి మీద కసి వస్తుంది. నా స్థలం ఆక్రమిస్తావా అని వాడు అంతం చూస్తాడు, నా పొలం లాక్కుంటావా అని వాడు అంతం చూస్తాడు, సరిహద్దులో గజం లాక్కుంటే గజం కోసం వీడు భుజం విరగొడతాడు వాడు. ఈ విధంగా భూదురాక్రమణ చేయటం వల్ల తగాదా వస్తుంది. ఆ తగాదా ఏదో రకంగా సమస్య పోవచ్చు, మళ్ళీ వాళ్ళు ఐకమత్యంతో ఉండొచ్చు. దానికంటే ప్రమాదమైనది దాయాదుల తగాదా. అన్నదమ్ముల బిడ్డలకు ఎప్పుడూ ఐకమత్యం ఉండదు, చాలా అరుదుగా ఉంటుంది ఆ ఐకమత్యం. ఆస్తుల కోసం వాళ్ళు కొట్టుకుంటారు, ఆ తగాదాలు కూడా అంత తేలిగ్గా పోవు. ఒకవేళ ఆ తగాదా అయినా సరే పోని తొలగిపోయి స్నేహితులు అవ్వడం కుదురుతుందేమో. కానీ మూడవది ఇంకొంచెం కష్టం, ఆడవాళ్ల వల్ల వచ్చే తగాదా. ఎవడైనా పక్కవాడి భార్య మీద కన్ను వేసి ఆవిడ అవమానిస్తే ఈ భర్త సహించడు, చంపడానికి సిద్ధపడతాడు, లేదా చంపలేకపోతే ఇంకో రకంగా పగ తీర్చుకుంటాడు. స్త్రీ మూలకంగా వచ్చేటటువంటి తగాదా చాలా ప్రమాదం. ఒకవేళ ఆ తగాదో కూడా కాళ్ళు పట్టుకుని ఏదో పొరపాటు మీ ఆవిడ ఏదో కామెంట్ చేశానులే క్షమించు అని ఒకళ్ళతో ఒకళ్ళు స్నేహం చేసుకోవచ్చునేమో. నాలుగోది మాట పెరగడం, ఇంకా ప్రమాదం. ఇది క్షణికోద్రేకానికి దారితీస్తుంది. ఓ ఇద్దరు అంతవరకు ఏమి తగాదా పడలా, ఎందుకో మాట వచ్చింది, మాట పెరిగితే గబుక్కుని కత్తి తీసి పొడి చేస్తారట. అలా పొడిచిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకేమి ఇంత పూర్వం బద్ధ విరోధం లేదు, ఏదో పొరపాటున ఒక మాట తగాదా వచ్చింది, మాట మీరారు, ఇంకా అక్కడి నుంచి ఆ రోజు నుంచి కలవరట వాళ్ళు. మీరు చూశారో లేదో, ఎప్పుడైనా కోపం వచ్చి అవతల వాడు మీరు తిట్టాడంటే గురువుగారు మీరు ఎన్ని చెప్పినా సరే వాడు నన్ను తిట్టాడు, నీకు వాడితోనే స్నేహం చేయనండి అంటారట. అది సృష్టి రహస్యం. అది ఈ మాట పెరగడం వల్ల వచ్చేటటువంటి శత్రుత్వం కూడా తొలగుతుందేమో. కానీ ఐదవ రకమైన పగ పోదు అని ఇప్పుడు చెప్పిందనమాట. అన్నీ ప్రమాదాలే. ఏది భూదురాక్రమణ, దాయాదుల వల్ల వచ్చే తగాదా, ఆడవాళ్ల వల్ల వచ్చే తగాదా, మాట పెరగడం వల్ల వచ్చే తగాదా, ఇవన్నీ ప్రమాదం. కానీ వాటన్నిటికంటే హఠాత్తుగా కీడు తలపెట్టడం వల్ల వచ్చేది మాత్రం పొమ్మంటే పోదాపగ. నీ కుమారుడు హఠాత్తుగా అనుకోకుండా నా కుమారుని చంపాడు, దాంతో నేను ఆ క్షణికోద్రేకంతో వాడి కళ్ళు పీకాను, ఇది అనుకోకుండా ఒకళ్ళకొకళ్ళం కీడు తలపెట్టాం, ఈ కీడు క్రమక్రమంగా ఫ్యాక్షనిజంగా మారుతుంది, నువ్వు నన్ను చంపాలని ప్రయత్నిస్తావు, మళ్ళీ నా బిడ్డ నిన్ను చంపాలనుకుంటాడు, నీ బిడ్డ వాణ్ణి చంపాలనుకుంటాడు, వాడి బిడ్డ వాణ్ణి చంపాలనుకుంటాడు. ఈ తగాదా ఎన్ని యుగాలైనా తరాలైనా సాగుతూనే ఉంటుంది. కాబట్టి ఇటువంటి వాటి జోలికి వెళ్ళకూడదు, వెంటనే మనం స్వస్తి చెప్పి దూరంగా పోవాలి. అన్యోన్యకృత వైరాణం పుత్ర పౌత్రం నియచ్చతి, పుత్ర పౌత్ర వినాశేచ పరలోకం నియచ్చతి. చాలా గొప్పగా చెప్పిందండి. ఈ పరస్పరం వచ్చే తగాదాలు ఉన్నాయే, తల్లిదండ్రుల దగ్గర నుంచి అంటే తండ్రి కొట్టుకున్నారు, ఇక్కడి నుంచి పిల్లలకి ఎడుతుందట ఈ వంశం తగాదా, ఈ పిల్లల తగాదా మళ్ళీ ఆ పౌత్రం మనవాళ్ళకి ఎడుతుందట. మనవాళ్ళ దగ్గర నుంచి ఒకవేళ వీళ్ళు వాళ్ళు అంతా చచ్చిపోతే పరలోకాన్ని ఇచ్చేది, పైలోకంలోకి వెళ్ళి కూడా తగాదా పడతారట. అంటే చచ్చాక కూడా పోదది, ఫ్యాక్షణితో అంత తేలిక పోదండి, తరతరాలుగా వస్తుంది కదా అది. ఒకళ్ళ మీద ఒకళ్ళకి, ఆ వంశం మీద వీడికి, ఈ వంశం మీద వీడికి, ఆ కోపం ఏదో భూలోకంలో పుత్రులు పౌత్రులు వరకే కదట. ఎంత బాగా చెప్పింది, పరలోకం నీయచ్చేది, పైకి వెళ్ళాక కూడా తగాద పడతాంట. ఒకటి రేపు పొద్దున నేను చచ్చిపోయి పైకి వెళ్ళాక, నువ్వు చచ్చిపోయి పైకి వచ్చాక భూలోకంలో మనం కొట్టుకున్నాం అని అక్కడ కూడా కొట్టుకుంటాం, నరకానికి వెళ్ళినా స్వర్గానికి వెళ్ళినా కూడా కొట్టుకుంటాం. కాబట్టి ఈ భయంకరమైన ఒకళ్ళకొకళ్ళు కీడు తల పెట్టుకోవడం ద్వారా వచ్చే తగాదాలు మాత్రం మాసిపోవు. పగయు కల్గనేని పాయునే గూఢమై మ్రానగ్నియున్న మాడ్కినుడు కాననమ్మి బేల కాలాంతరం బుననైన చెడును సంధియంబువలదు. పగ పెరిగిందంటే అది అంతకంతకి గూఢముగా పెరిగిపోతూనే ఉంటుందట. అభిప్రాయ భేదం రావడం మొదలెడతారంటే లోపల చిచ్చు రగిలినట్టు రగులుతుంది అది. దానికి చెప్పారు ఉదాహరణకి, ఇంత పెసరు, కేవలం ఇంత పెసరు నిప్పు చెట్టుని అంతలా దగ్ధం చేస్తుంది, అలాగే పగ ముందెంత మొదలవుతుంది, అది వీణ్ణి వంశాన్ని నాశనం చేస్తుంది.
తెలివి తక్కువవాడైతే ఒకసారి తగాద వచ్చాక అవతల వాడిని నమ్మి దెబ్బతింటాడు, తెలివైన వాడు నమ్మడు, ఇప్పుడే వెళ్ళిపోతున్నాను అని రివ్వు ఎగిరిపోయి చాలా దూరంగా ఈ మనుషులకు దూరంగా హిమాలయాలకు వెళ్ళిపోయింది పూజని. కాబట్టి ఇటువంటివి దృష్టిలో పెట్టుకుని అవతల వాడితో మనకి ఎందుకు తగాద వచ్చిందో తెలుసుకుని ఆ తగాద వెనకాతల హత్యల్లాంటివి ఉన్నాయేమో తెలుసుకుని అప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాణాపాయ స్థితి కలిగించడం ద్వారా వచ్చే శత్రువుల్ని మాత్రం మాట వరసకు కూడా ఇంట్లోకి రానివ్వకూడదు. ఒకవేళ నమ్మితే ఆ రాజు చెడిపోతాడు, ఆ అధికారి చెడిపోతాడు, ఆ కుటుంబం నశిస్తుంది. ఈ కథల ద్వారా నువ్వు నీతిని గ్రహించు. ఎప్పుడైనా శత్రువుని భుజం మీద మొయ్యాలి అవకాశం వచ్చేదాకా, మన బాగు కోసం శత్రువుని భుజం మీద మొయ్యాలి. సమయం దాటిపోయాక వాడిని తీసుకెళ్ళి ఢామని ఓ బండరాయి మీద వేసి చంపేయాలి. ఇలా తెలివితేటలతో అవసరాన్ని బట్టి శత్రువుని మోసి అవసరం తీరాక పడగొట్టేవాడున్నాడే ఆ రాజనీతిజ్ఞుడు బాగుపడతాడు. ఏరు దాటాక తెప్ప తగలేసేయాలి తప్పదు శత్రువుల విషయంలో. మహారాజుట కొన్ని సందర్భాల్లో కొన్ని ఒత్తిళ్ళుకు లొంగి చేస్తాను అనాలట. అప్పుడు ఎంత టెక్నిక్ చేయాలో చెప్పారండోయ్. ఈ విషయం మన రాజకీయ నాయకులకు చెప్పాలా? వాళ్ళు భారతాన్ని చంపి పుట్టారు. విని వినని వాడపోలెన్ కని కానని వాడపోలే కావలయు విభుండొనరింపదలంచిన పనికి అనువగునంతకున భేద్యుడై జనుల ఎడం. వాడు చెబుతూ ఉంటే విని కూడా విన్నట్టు నటించాలి, చూసి చూడనట్టు పోవాలి. తన యొక్క అనుకూలాన్ని బట్టి తనకి ఏది లాభమో దాని ప్రకారం నడుచుకోవాలి. ఇప్పుడు రాజుగారికి తనకి ఇష్టం లేని పని అవతలవాడు అడిగాడండి, అప్పుడు ఏం చేయాలట? నీకెంతే కమిషన్ వేసేం చేసేస్తానంటట. ఆ పని చేస్తానని ఆశ చూపించాలి. అలా ఆశ చూపించి ఎంతకాలం అయితే అంతకాలం కాలం గడపాలి. కాలాంతరంలో ఏమయ్యా ఈ పని చేస్తానన్నావు కదా, అప్పుడు అందుకేగా నీ కోట్లేసామని అడిగితే దానికి ఏదో సాకు చూపి ఆ పని చేయకుండా తప్పించుకోవాలి. ఇది నేను చెప్పలేసమా, భీష్ముడు ధర్మరాజు గారికి చెప్పాడు. కాలాంతరంలో సాకు చూపి మొత్తం మీద నువ్వు గండం నుంచి బయటపడాలి, నీ పదవికి మాత్రం గండం రాకుండా చూసుకోవాలి. ఈ విధంగా మహారాజు అన్నవాడు ఒక్కోసారి ప్రాణాంతక స్థితిలోంచి తాత్కాలికంగా చేస్తానని మాటిచ్చి తప్పించుకోవాలి. కొంచెం కాలం పోయాక ఇంత పూర్వం ఉన్న గొడవ ఉండదు, ఇంత పూర్వం ఉన్న పట్టు ఉండదు. ఒకవేళ అప్పుడు వాడు పట్టుపడితే దానికి ఒక గుడ్డి సాకు కుంటి సాకు చూపించాలి, ఆ కుంటి సాకుతో అందులోంచి బయటపడాలి. ఇంకా పూర్తిగా తీరని అప్పు, పూర్తిగా చల్లారని అగ్ని, సమూలంగా నాశనం కానటువంటి ఈ వైరం, ఇవెప్పుడూ ప్రమాదమే. అప్పు ఎప్పుడూ పూర్తిగా తీర్చాలట. ఓ 1000 రూపాయలు అప్పు తెచ్చుకుని 900 తీర్చి ఒక 100 కదా అనుకుంటే వాడి దగ్గర నుంచి ఆ కాగితం లాక్కోపోతే ఆ 100 వంక పెట్టి అది మళ్ళీ వడ్డీతో సహితంగా 1000 అవుతుంది. ఆ తర్వాత నువ్వు మొయ్యలేవు. కాబట్టి రుణశేషం ప్రమాదం. అలాగే అగ్ని కూడా, ఇల్లు అంటుకున్నప్పుడు పూర్తిగా ఇల్లు అర్పాలి. పెసరు మిగిల్చామా, ఆ పెసరు మళ్ళీ అలా అలా రగులుకుని మొత్తం గృహాన్ని మళ్ళీ నాశనం చేస్తుంది. కాబట్టి అగ్నిని సంపూర్ణంగా చల్లార్చాలి. ఇంకా వైరము కూడా అది పూర్తిగా నాశనం అవ్వాలి, లేదా శత్రువునన్నా చంపాలి, శత్రుత్వమైన చంపాలి. ఈ రెండూ చేయకుండా కొంచెం కొంచెం రెచ్చగొట్టు వదిలితే వాడు సమయం చూసి చంపారేస్తాడు. అలాగని అన్నిటికీ కఠినత్వం పనికిరాదు. మృదుత్వముతో సాధించినంత తేలికగా కఠినత్వంతో సాధించలేం. ఎప్పుడైనా ఎవరితోనైనా ప్రేమగా మాట్లాడితే లొంగుతాడు కానీ చేతికి వాడికి కసురుకుంటే లొంగుతాడా? అన్నిటికంటే మృదుత్వం మంచిది. ఇప్పుడు ధర్మరాజు గారు మళ్లీ ప్రశ్నించాడు. సహజంగా లోకంలో కరువు రావడానికి ధర్మం లేకపోవటం మూలమంటారు. ధర్మం కనుక తప్పితే ప్రభుత్వం, అప్పుడు ఆ దేశంలో కరువు వస్తుంది. ఈ కరువు కాలంలో ప్రజలకి తిండి లభించడం కష్టం, అప్పుడు ఆచారాలు మరీ కష్టం. తిండి లేనప్పుడు మహాత్ములు ఎలా బతకాలి? ఏది పడితే తినేవాళ్ళు ఉన్నారనుకోండి, చైనా వాడు ఎలాగైనా బతికేస్తాడు, ఒకళ్ళొకళ్ళు పీక్కు తింటారు. కానీ నియమనిష్టలు కలిగిన వాళ్ళు కరువు వచ్చినప్పుడు ఏ ఆహారం పడితే ఆహారం తిననన్నవాడు ఎలా బతకాలి అనగానే, అయితే విశ్వామిత్ర చండాల సంవాదం చెబుతున్నాను నేను, సమయ సందర్భాన్ని బట్టి ఆచారాలు మారుతాయి అని భీష్ముడు ఒక అద్భుతమైన కథ చెప్పాడు. కృతం త్రేతాద్వాపరంచ కలిశ్చ భరతర్షభ రాజమూలాయితిమతి మమ నాస్త్యత్ర సంశయ. యుగములు 4, కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం. ఈ 4 యుగాలు కూడా సంధికాలములో ప్రజలకి కరువును తెచ్చిపెడతాయి. అంటే కృతయుగం వెళ్ళిపోయి ఇక త్రేతాయుగం వస్తుంది మధ్యలో ఉన్న సంధికాలం, త్రేతాయుగం వెళ్ళి ద్వాపరయుగం వస్తున్న మధ్యకాలం, మళ్లీ కలియుగం నాశనమైపోయి కృతయుగం మళ్లీ ఆరంభం అయ్యే ముందు ఆ కాలంలో భయంకరమైన కరువు కాటకాలు వస్తూ ఉంటాయి. అలాగే కొన్ని కొన్ని శతాబ్దములు గడిచాక ఇంకో శతాబ్దంలో గడువు పెట్టే ముందు కూడా, సాధారణంగా 60 ఏళ్లు గడిచిపోయి ఈ ప్రభావ విభవం వదులుకుని మళ్లీ కొత్త సంవత్సరం ప్రారంభం అయ్యేటప్పుడు కూడా కొంచెం కొంచెం ఒడిదుడుకులు వస్తాయి.
ఎప్పుడైనా కాలము సంధిలోకి వచ్చినప్పుడు మార్పు వస్తున్నప్పుడు ప్రజలకి తెలియకుండానే వర్షహీనతయో లేకపోతే ఆహారం దొరకపోవటమో లేక అగ్ని ప్రమాదాలో ఇలాంటివి వస్తూ ఉంటాయి. అలాగే ఒకసారి త్రేతాద్వాపరయో సంధౌ తదా దైవ విధిక్రమాత్ అనావృష్టిరభూద్ఘోరాలోకే ద్వాదశ వర్షికి. త్రేతాయుగం పూర్తయింది, ఇంకా కొద్ది రోజుల్లో ద్వాపరయుగం వస్తోంది. ఆ త్రేతాద్వాపర యుగముల యొక్క మధ్యకాలం సంధికాలంలో దైవ అనుగ్రహం లేక భూదేవికి 12 సంవత్సరాల కాలం వర్షం చుక్కపడలేదు. భయంకరమైపోయింది ఆ కాలం. 12 ఏళ్ళు వర్షం కురవకపోతే సూర్యుడు ఆకాశంలో భగభగభగ మండిపోతూ ఉంటే నేలంతా బుగుల్ బుగుల్ మరి కాలిపోయేది. నేలంతా బేటలు విచ్చింది, పొలాలన్నీ కూడా పెద్ద పెద్ద నెర్రులు ఇచ్చేసేట, కన్నాలు పడిపోయాయి, గడ్డల గడ్డల కింద ముక్కల కింద తయారైపోయింది పొలం. రాళ్లు పగిలిపోవడం మొదలుపెట్టాయి, చెట్లు కాలిపోవడం మొదలుపెట్టాయి, అడవులు ధ్వంసమైపోయాయి, ప్రజలకు ఊళ్ళకు ఊళ్ళు దెబ్బలు తినేశాయి. ఎక్కడ ఏ ఊళ్ళోనూ నూతుల్లో నీళ్లు లేవు, చెరువుల్లో నీళ్లు లేవు, నదులలో నీళ్లు లేవు, కాలువల్లో నీళ్లు లేవు, ఎక్కడ మాట వరుస కూడా సరిగ్గా నీళ్లు లేవు. దాంతో పంటలు లేకపోవడం వల్ల తిండి లేకపోయింది. ఎంత దారుణం అయిపోయిందంటే మనిషి మనిషిని తినేసే స్థితి వచ్చిందట. మానిసి మానిసి తినేయడు కరువు అన్నారు. ఈ 12 ఏళ్ల కరువు వల్ల ఏమైపోయింది, మనిషి కనబడితే రహస్యంగా మనిషిని తినేద్దాం అనుకునేవారట. ఎవరైనా చచ్చిపోతే బాగుండు, చచ్చిపోయిన వాడిని తినేద్దాం అనుకునేవారు. ఎవరైనా ఇళ్లల్లో ధాన్యం దాచుకుని అన్నం వండుకు తింటే ఆ అన్నం తిన్నాడని తెలిస్తే పక్క వాళ్ళంతా దాడి చేసి వాడి పొట్టకోసి పొట్టలో ఉన్న అన్నం తినేయడం మొదలెట్టారట. అంటే చూడండి ఎంత దారుణం అయిపోయిందో కరువు. ఆహారం అంత భయంకరమైనది. ఆకలిండి ఏ పనైనా చేస్తుంది తెలుసిన. నారదుడు ఒకసారి నేను ఆకలిని తట్టుకుంటానని శపథం చేసి ఒక స్త్రీగా మారాడు. ఆయనకి 20 మంది కొడుకులు పుట్టారు. ఆ స్త్రీగా ఉండగా దేవీ భాగవతంలో కథ తెలిసిన మీకు, దేవీ భాగవతంలో నారద కథ ఉంటుంది, నారదుని యొక్క సంసారం. నారదుడు ఒక ఆడదైపోయాడు. ఆడదైపోయి 20 మంది పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు 20 మంది కూడా ఘోరమైన యుద్ధంలో చచ్చిపోయారు. ఆ సమయంలో ఆకలికి తట్టుకోలేకపోయాడు ఆయన. అక్కడ ఒక చిన్న మామిడి చెట్టు, మామిడి చెట్టుకు పండు కనబడ్డాయి. ఆ పండు తిందామంటే దొరకలేదు. అప్పుడు 20 మంది పిల్లల్ని తన కొడుకుల్ని వాళ్ళ కోసం ఏడుస్తున్న వాళ్ళు శవాలను ఒకదాని మీద ఒకటి పెట్టి దాని మీద ఎక్కి ఆ పండు కోసుకున్నట్టే. అంటే ఆకలి ఎంత భయంకరం ఆలోచించండి. అద్భుతమైన గాథలు ఉన్నాయి మనకి పురాణాల్లో. ఒక స్థాయి దాటిపోతే, గజగజలాడిపోతే అప్పుడు ఏదైనా తినడానికి సిద్ధపడతాడు మానవుడు. అప్పటిదాకా నాకు నియమం నిష్ఠ అన్నవాడు కూడా రైలు ఎక్కాడు, 24 గంటలు తిండి దొరకపోతే ఇంకా మడి లేదు, ఆచారం లేదు, ఎవడేం పట్టుకొచ్చినా తినేస్తాడు. అమ్మబాబు నేను తట్టుకోలేకపోతాను, పర్లేదులేండి మడి లేదు ఆచారం లేదు అంటాడు. ఎందుకంటే అది ఆపద్ధర్మం, ప్రాణం పోతుంది కనుక. అది అన్నీ సాగాయంటే చిచ్చి నీ చేతి మంచినీడు కూడా తాగనంటాడు వీడే. అందుకనే ఆకలి అంత భయంకరం మరొకటి లేదు. అలాంటి 12 సంవత్సరాల కరువులు ఒకరినొకరు తినడం మొదలెట్టారు. భూమండలంలో ప్రజలు 100,000 కొలది, 100,000,000 కొలది రాలిపోయారు. గుట్టలు గుట్టలైపోయాట శవాలు. అలాంటి దుర్భర కాలంలో విశ్వామిత్ర మహర్షి ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి వెళ్ళి ఎవరి దగ్గరన్నా ఇన్ని మెతుకులు ఉంటే పెట్టండోయ్, మెతుకు పెడితే బ్రతుకుతా, మెతుకు లేకపోతే చితికిపోతా, బతుకుండదని ఏడవడం మొదలెట్టాట. చాలు లేవయ్యా, మేమే చచ్చిపోతుంటే నీకు అన్నం పెడతామా అని వాళ్ళు తిట్టి పొమ్మన్నారు. ఆ విశ్వామిత్రుడు వస్తే ఇంత పూర్వం అంతా దండం పెట్టి మీరు మా ఇంట్లోకి రండి పాద పూజ చేస్తామన్న వాళ్ళే. ఇప్పుడు వీళ్ళకే మండిపోతుంటే ఇంకేం పెడతారు, పాద పూజ లేదు, ఎవడో పిలిచి మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు లేరు. అందుకని అందరూ తిడుతున్నారట. ఈయనకి ఏం చేయాలో తెలియలేదు. ఎక్కడ ఏమీ దొరకటంలా, తిండి లేదు, పండు లేదు, మండి అయిపోయింది శరీరం. ఆకలి తట్టుకోలేకపోయాడు. చివరికి అక్కడ ఉన్నటువంటి ఒక చండాల వాటికి వెళ్ళాడు. అక్కడ చండాలూరులో కూడా అక్కడ వాళ్ళకి ఆహారం దొరుకుతుంటే అక్కడ వాళ్ళు పందులును కుక్కలు ఉన్నాయి, కుక్కలు పందులతో బతుకుతున్నారు వాళ్ళు. పందుల మంద కుక్కల మంద ఏమిటంటే ఏం పడితే తింటాయి కనుక బతుకుతున్నాయట. అక్కడికి వెళ్ళాడు. ఇంకా నాకు ఇక్కడ తప్ప వేరే ఆహారం దొరకదని వెళ్ళాట. వీడి కర్మగాలు అక్కడికి వెళ్ళేసరికి పందుల యొక్క డొక్కలు, పందులు ఎముకలు, వాటి కాళ్ళు, బురద, కుక్కల యొక్క గూడులు ఒకటే దుర్వాసనగా ఉంది. అయినా సరే ఆకలి కదా, ఇంకా వాసన లేదు, గీసన లేదు, ఆకలి మాడిపోతుంటే. అక్కడికి వెళ్ళాడు ఆయన. అప్పుడే ఒక చండాలుడు ఒక కుక్కను చంపి దాని తోలు తీసి ఈ కుక్క మాంసాన్ని ఒక తాడు కట్టి ఇలా వేళ్లాడేసేట. కుక్క మాంసం గాలికి ఆరితే బాగుంటుంది రుచి, మరి దాని కర్మ ఏమిటో నాకు తెలియదు. కానీ తక్కిన మాంసంలాగా వెంట వెంటనే తినరు కుక్క మాంసం. కుక్క మాంసం ఏంటంటే కుక్కను చంపేశాక మొత్తం తోలు తీసి ఆ తోకకో కాలుకో ఏం చేస్తారన్నమాట, తాడు కడతారు. ఆ తాడు ఎదురుకుండా చూరుకు కడతారు. అలా 2-3 రోజులు గాలికి ఎండాలట. పూర్తిగా ఎండలో ఎండకూడదు, కొంచెం గాలికి ఎండాలన్నమాట. కొన్ని పట్టు వస్త్రాలు చూసారా మీరు, ఎండలో ఆరేయరు, నీడ పట్టును ఆరేస్తారు. ఇది పట్టు వస్త్రం లాంటిది ఈ మాంసం, కుక్క మాంసం. అందుకని దాన్ని చక్కగా అలా గాలికి ఎండగట్టారట, గాలికి ఆరబెట్టేట వాడు. వీడెవడో నా అదృష్టం రా బాబు, చూరు దగ్గర ఇది కట్టాడు, ఇప్పుడు వెడితే వాడు తంతాడు. వాడు రాత్రి గాఢంగా నిద్రపోయాక వెళ్ళి ఆ మాంసం లాక్కుని గుటుక్కుని తినేసి ఆ తర్వాత నా పొట్ట నింపుకుంటాను అనుకున్నాడు ఈయన. అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోయి ఆ ఇల్లు గుర్తుపెట్టుకుని కొంచెం చీకటి పడుతుండగా రహస్యంగా వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎముకలు కొట్టిన కథలు దాక్కున్నాడు. ఈయన కర్మగాల ఎముకలు కొట్టులో దాక్కున్నట్ట ఈ మాంసం కోసం. ఆకలి అంత భయంకరమైనది. క్షుధాతురాణం న రుచిర్న పక్వం. ఆకలితో వాడికి రుచి ఉండదు, పక్వం ఉండదు. ఇంక అప్పుడు ఎల్లైనా సరే ఇడ్లీ బండరాళ్లల్లో ఉన్నా సరే ఆకలి ఇస్తుంటే ఏం చేస్తాడు, ఉడకపోయినా సరే తినేస్తాడు, అదే మధురం అనిపిస్తుంది. అదే అన్నీ సాగితే ఇంట్లో చిచ్చి పిండిగా ఉంది, ఇడ్లీ ఉడకలేదు, చట్నీ బాగాలేదు, మ్యాట్నీ బాగాలేదు అంటాడు వీడు. అందువల్ల చెప్పవచ్చేది ఏంటంటే ఆకలికి మాడిపోయి ఆ డొక్కల మధ్యలో దాక్కున్నట్ట. క్రమంగా రాత్రి అయ్యింది. ఆ మాంసం పక్కనే ఉన్నటువంటి అరుగు మీద ఆ చండాలుడు హాయిగా గాఢంగా కళ్ళు కొట్టేసి ఫుల్గా నిద్రపోవడం మొదలెట్టాట. వాడు నిద్రపోయాక అందరూ నిద్రపోయాక చీకట్లో ఈయన వెళ్ళిగా వచ్చి ఆ కుక్క మాంసాన్ని ఇలా పట్టుకున్నాడు. కర్మగాలు అదే సమయానికి చండాలుడికి కొంచెం దగ్గు వచ్చిందనమాట. దగ్గి ఉలిక్కి వెళ్ళి లేచాడు. లేచి చూసరికి చీకట్లో ఎవడో ఆ మాంసం ఇప్పుతున్నాడు. చప్పుడు చూసి ఎవడ్రవాడు, నేను నిద్రపోతున్నాను అనుకున్నాడేమో, ఇదిగో కత్తి, నా మాంసం ఎత్తుకుపోతావట్రా, అసలే కరువు వచ్చి మీద వస్తుంటే అని అమాంతంగా కత్తి పుచ్చి నేను మీదకు దూకాడు. హడిలిపోయాడు విశ్వామిత్రుడు. మాయదారి మాంసం మాట దేవుడు, నేను మాంసం అయిపోయేటట్టున్నాను అనుకుని బాబు బాబు నేను విశ్వామిత్రుడిని అన్నట్ట. ఈ విశ్వామిత్రుడి గురించి అందరికీ తెలిసి ఉండో, ఈయన మహాతపస్సు చేసిన వాడిని, వశిష్ఠుడితో తగాదా పడిన వాడిని, ఇవన్నీ అప్పటికే జనంలో కథల కథల కింద విశ్వామిత్రుడి గురించి చెప్పుకునేవారు. ఆ రోజుల్లో ఏ ఛానల్లో చూసినా విశ్వామిత్రుడే. అందుకని అన్ని ఛానల్లో ఆయన కనబడటం వల్ల బాగా ఫెమిలియర్ పర్సన్ ఆయన. అందుకే చీకట్లో వచ్చాడు ఆయన కర్మగాలి. ప్రసిద్ధికి ఎక్కితే వచ్చే నా నష్టాలు ఏమిటో నాకు కూడా అర్థమయ్యాయి. ఇవాళ మధ్యాహ్నం సంచి పుచ్చుకుని సరదాగా నేను నా శిష్యుడు కలిసి కాలు నడకని అలా తిరుగుతున్నాం. ప్యాంటు షర్టు వేసుకుంటే ఎవరికి తెలియదు అనుకుంటే మన వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేదో ముగ్గురు దండం పెట్టి ఏమండి మాతో వస్తారా అని ఒక ఆయన బండి మీద, ఒక ఆయన వచ్చి గురువుగారు ఇలా వచ్చారేమిటన్నాడు. అంటే నేను ఏ వేషంలో వెళ్ళో గుర్తుపడుతున్నారా బాబు, ఇక గడ్డం వేసో తగిలించి కొడితే బాగుండు అనిపించింది. అది అడగండి వాళ్ళు ఎవరో ముగ్గురు చూశారు, అలా చూసిన వాళ్ళు ఇక్కడ ఉంటే వాళ్ళు చేయొచ్చు అనమాట. అది ఆయనే. ఆయన వెంటనే నమస్కరించి అక్కడ నేను నడిచి అడదామని, ఎవరికీ దొరకకుండా నడుద్దామని ప్యాంటు షర్టు వేసినా గుర్తుపడుతున్నారంటే దీన్ని బట్టి మనుషులు ఎలా ఉన్నా గుర్తుపడతారు. నేను కూడా విశ్వామిత్రుడిలో కొంచెం ఫెమిలియర్ పర్సన్ ఏమో. మొత్తం మీద ఏమైతేనే విశ్వామిత్రుడు ఆ రోజులు అందరికీ తెలుసు అనమాట. అందుకని ఆయన హడిలిపోతూ, నాయన నేను విశ్వామిత్రుడు కానీ అవతల వాడు కత్తి కింద పారేసి అయ్యయ్యయ్యో మహాతపశ్శాలివి, గాయత్రి మంత్ర అనుష్ఠానకర్తవైన విశ్వామిత్రుడు నువ్వా, దొంగాడిలాగా నా ఇంటికి రావడమా, అందులో అత్యంత నీచమైన హేయమైన కుక్క మాంసం దొంగతనం కదండానికి వచ్చావా అన్నట్ట. నాయన ఏం చేస్తానరా, ఆకలి అటువంటిది, అవసరం అటువంటిది అన్నాడు విశ్వామిత్రుడు శ్వాస వచ్చిపోతూ ఉండగా. ఎంతైతే మాత్రం అండి, ఎంత తప్పండి ఇది. అసలు సహజముగా మీలాంటి మహాత్ములు మాంసమే తినరు, అందులోనూ దొంగతనంగా మాంసం ఎత్తుకుపోవడం ఇంకా హీనం. ఆపై చండాలుడి ఇంటికి రావడం, ఓ రావడంలోనూ కుక్క మాంసం కోసం, ఒకదాన్ని మించి ఒకటి దోషం కదండి. మీరు కుక్క మాంసం తిని నరకానికి పోతారు, ఆ పాపం మీ చేత నేను చెయ్యనివ్వనండి అన్నాడు. పాపమా, శాపమై ఆకలి నన్ను చంపుతుంటే నీకు పుణ్యం ఉంటుంది నాయన, ప్లీజ్. అగస్త్య మహర్షి ఇల్వలాసురుడు అనేవాడు వాతాపి అనేవాడిని ఒక మేకగా చేసి ఆ మాంసం పెడితే తినలేదా, రాక్షసుడిని మేక రూపంలో ఉన్నవాడిని తింటే అగస్త్యుడికి పాపం వచ్చిందా అంటే, చండాలుడు కూడా పురాణాలు బాగా విన్నాడు, చెప్పాక ఛానల్స్ బాగా చూశాడు వాడాడు, ఏమన్నాడు తెలుసా అంటే, మిమ్మల్ని మీరు అగస్త్యుడితో పోల్చుకుంటున్నారా, పరహితము చేయబోని పురుషుడు పాపంబు చేసి పొందడు కీడు, పరమమునియగు నగస్త్యుడు పరోపకారార్థ కృతి నభవ్యుండగునే. ఎవడైనా పురాణాలు వింటే జ్ఞానం అవుతాడనడానికి వీడే ఉదాహరణ. వీడేదో కుక్క మాంసం తింటున్నాడు అనుకుంటామా, అలా అనుకోమండి. ఒక్కొక్కసారి అవతల వాడు చాలా తెలివైన వాడు అయి ఉంటాడు. వాడు ఏమన్నాడు తెలుసా, అగస్త్యుడు మాంసం తిన్నాడని మిమ్మల్ని ఆయనతో పోల్చుకుంటున్నారు, అగస్త్యుడు ఒట్టినే తిన్నాడా మాంసం, ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు రాక్షసులు ప్రజలందరినీ మోసం చేసేవారు, ఇల్వలాసురుడు అనేవాడు వాతాపి అనే తన సోదరుణ్ణి ఒక మేకపోతుగా చేసి తన ఇంటికి వచ్చిన వాడిని పిలిచి మేక మాంసంతో అన్నం పెడతాను రెండనేవాడు, అప్పుడు అవతలవాడు పెట్టండి అనేవాడు, ఇప్పుడు ఈ సోదరుణ్ణి కోసి మాంసం వండి వడికి పెడితే అవతలవాడు తినేవాడు, తినగానే వీడు మంత్రం చదివి వాతాపి బయటికి రానేవాట. దాంతో ఆ కడుపులో ఉన్న మాంస రూపంలో ఉన్న వాతాపి మేకగా మారిపోయి బ్రతికి ఈ కడుపుని తన కొమ్ములతో చీల్చి బయటకు వచ్చేవాడు. దాంతో తిన్నవాడు చచ్చేవాడు అనమాట. తిన్నాక మన కడుపులో ఉన్న ఆహారం
ఒక మేక రూపం ఎత్తితే ఏమవుతాడండి వీడు? ఆ మేక కూడా కొమ్ములతో పొడిచి చంపేసి బయటకు వచ్చేది. అవతలవాడు చావగానే ఈ మేక రూపంలో ఉన్న వాతాపి అసలు రూపం ధరించేవట, ఈ ఇద్దరు రాక్షసులు వాడిని తినేసేవారు. ఇలా ఎంతో మందిని చంపేస్తూ ఉంటే వాడిని చంపడానికి అగస్త్యుడు అక్కడికి వెళ్ళాడు. ఆ మేక మాంసం తిన్నాడు. ఆ తర్వాత వాడు యథాప్రకారంగా మంత్రం చదివి, ఒరే వాతాపి బయటికి రా అనగానే ఈయన జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్నట్ట. దెబ్బతో కడుపులో ఉన్నవాడు అరిగిపోయాడు. ఏమీడు జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటే వాడు ఎన్నిసార్లు మంత్రం చదివినా బయటికి రాలా. ఈ కథను మనం ఎదురుకు కూడా మొన్న కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు కొత్తగా అంటున్నాడు అనమాట ఈ చండాలుడు. ఆనాడు లోకాలను చంపుతున్న పాపాత్ముడిని చంపడం కోసం మాంసం తిని దాన్ని అరిగించుకున్నాడు. ఈ విధంగా పరమమునియగున అగస్త్యుడు పరోపకారార్థకృతిని అభవ్యుండగుని, పరోపకారార్థం కోసం ఏం తిన్నా తప్పవదు. నువ్వు పరోపకారార్థం కోసం కాదు, ఉదరపోషణ కోసం కుక్క మాంసం తింటే నీకు పాపం వస్తుంది. నీ వంటి పుణ్యాత్ముణ్ణి పాపాత్ముణ్ణి కానివ్వను, భ్రష్టుణ్ణి కానివ్వను, శిష్టుణ్ణి విశిష్టుణ్ణి అవశిష్టుణ్ణి చెయ్యను, భ్రష్టుణ్ణి చెయ్యను అనగానే ఈయన తెల్లబోయి, ఒరే నీకు పురాణాలు చెప్పడం కూడా కొంప ములిగిందిరా, అందుకే ఎవడికి పడితే వాడికి పురాణాలు చెప్పకూడదు, నీ పురాణ జ్ఞానం నా మీద ఉపయోగిస్తావా, నా దగ్గర విని నీకు ఇంకో రహస్యం చెబుతున్నాను రా. ప్రాణం పోతున్నప్పుడు ఏదైనా తినచ్చు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు ఏదైనా తినచ్చు అంటే తిన్నాక నీకు పాపం రాదా అన్నట్ట. పాపం వచ్చినా ప్రాణాపాయ స్థితిలో చేసిన పాపం చిన్న పాపం, ఆ పాపమును గాయత్రీ మంత్ర జపం ద్వారా తొలగించుకుంటాను. అహోమూలోచ్ఛేదహాని శరీరం పోతే ఇంక జపమేం చేస్తాం, ప్రాయశ్చిత్తం ఏం చేస్తాం. కాబట్టి ప్రాణం పోతున్నప్పుడు ఏదైనా తినేయచ్చు. ఉత్తప్పుడు చేపలు అరగదీసి తినడం తప్పే, కానీ ప్రాణం పోతుంది అనుకోండి రేపు పొద్దున ఎప్పుడు రైల్లో, అప్పుడు చేప తిని ఇంటికి వచ్చి ఆ పాపాన్ని ప్రక్షాళన చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు తినవని కష్టమా, ఇదేదో బాగుందని కాదు, ప్రాణాపాయ స్థితి. ఎప్పుడన్నా కర్మగాలి మీలో నిష్ఠాగరిష్ఠులుంటే అప్పుడు గతి లేకపోతే ఏ వెస్ట్ బెంగాల్లో వెళ్ళారు, ఆ వెస్ట్ బెంగాల్లో తిండి దొరకదు, వాళ్ళు రోజు సరస్వతీ నదిలో చేపలు అంటారు పైగా. ఏమండోయ్ గురువుగారు ఇది సరస్వతీ నది చేప అండి, ప్రసాదం అండి అని పట్టుకొచ్చి నా దగ్గర పెట్టారట. ఏ చేపైనా చేపే కదంటే అలా ఎలాగండి, ఉత్త చేపలు వేరండి, రివర్ సరస్వతి అంటే గాడెస్ టు అస్, అందులో ఉన్న చేప తింటే పాపం రాదు, అది ప్రసాదం అన్నారు వాళ్ళు. వాళ్ళు అలాగే తింటారు అక్కడ బెంగాల్లో ఉన్న వాళ్ళందరూ చేపలు తింటారు. చేప మాంసం కింద లెక్క కాదట, అది నాన్ వెజ్ కాదట, వెజిటేరియన్ అంట, జల పుష్పంట. అలాగే అస్సాంలో గౌహతి ఉంది కదా, అక్కడ కామాఖ్యాదేవికి దున్నపోతులు బలిస్తారు. మహాప్రసాదం కావాలన్నారంటే కొమ్మలూతు తెలుసా, ఆ దున్నపోతు మాంసాన్ని చక్కగా వండి పట్టుకొచ్చి పెడతారు ఆకులో. మీకు తెలియకది అదేదో జాంగ్రీ గులాబ్ జామ్ అలా వండుతారు పోయే దాన్ని, అందులో పంచదార కూడా వేసి వండుతారు. అమ్మ నాయనో నాకు తెలియక ఏమండి మహాప్రసాదం పట్టుకురండి అంటే వాడు ముందే చెప్పాడు ఎందుకైనా మంచిదని. మహాప్రసాదం అంటే మేము దున్నపోతులు బలిస్తాం కదా, అందులో వండిన ప్రసాదం ఇది అన్నాడు. నువ్వు చాలా పుణ్యాత్ముడు, నేను ముందే చెప్పావు ఆ మహాప్రసాదం తిని నేను మహాప్రసాదం అయిపోకుండా నన్ను రక్షించేవరా బాబు అన్నాను. ఎప్పుడన్నా అక్కడ మాత్రం ప్రసాదం అంటే పర్వాలేదు కానీ మహాప్రసాదం అన్నారా, మహాశబ్దం వాడారంటే దున్న మాంసం, అది అంత డేంజర్ అక్కడ. ఈ ప్రపంచంలో అన్ని తీర్థయాత్రలు దాదాపుగా చేశాను గనక ఏ ప్రాంతంలో ఏముంటుందో తెలుసు గనక, 9 రోజులు 10 రోజులు ఉపాసన చేశాను గనక అడగండి కావాలంటే ఎన్ని రోజు అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక 4-5 కూడా వచ్చారు గౌహతి 2010లో అద్భుతంగా తీసుకెళ్ళాను ఆ ప్రాంతానికి. మీరు అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళతో యాత్రకు రావాలి, కష్టం కొస్తూ కష్టాలు సుఖాలు అనుభవిస్తూ యాత్రలు చేస్తే పుణ్యం వస్తుంది. అంతేగాని ఎప్పుడు ఇంట్లో కూర్చొని కాళ్ళు నిగడదని కూర్చుంటే ఒకటే తెలుస్తుంది. రేపు ఆగస్టు 27 బయలుదేరి హిమాచల్ ప్రదేశ్లో జ్వాలాదేవి సన్నిధానంలో దేవీ భాగవతం చెబుతున్నారు, అప్పుడు రండి కాశ్మీర్ రండి, మిమ్మల్ని ఏమి తుపాకులతో తురకాళ్ళు కాల్చకుండా నేను కాపాడతాను పర్వాలేదు. అద్భుతమైన యాత్ర. అలాంటి యాత్రలకు వస్తే ఆ ప్రాంతంలో ఏం చేస్తారు, ఆ ప్రాంతంలో ఏం దొరుకుతాయి, ఏం తినచ్చు ఏం తినకూడదో తెలుస్తుంది అనమాట. సరే ఇది పక్కన పెట్టి ప్రాణాపాయ స్థితిలో ఏదైనా తినచ్చు, ఉత్తప్పుడు తినకూడదురా నాయన అని బతిమాలి ఆ చండాలుడు ఇవ్వనంటే చివరికి ఇవ్వకపోతే నన్ను చంపిన పాప నీకు వస్తుంది తర్వాత నీ ఇష్టం అన్నట్ట. అమ్మో అంతెందుకులండి తీసుకోండి అన్నట్ట. అది తిని వాడికి ధన్యవాదాలు చెప్పి ఆ తర్వాత అదృష్టవశాత్తు కొద్ది రోజులకి వర్షం కురిసింది, పంటలు పండాయి, ఇంద్రుడు అనుగ్రహం కలిగింది. అప్పుడు ఈయన గంగానదిలో స్నానం చేసి కఠోర దీక్షతోటి గాయత్రి జపం చేసి ఆ పాపం నుంచి విముక్తి పొందాడు. కాబట్టి ప్రాణం కంటే ఏది ఎక్కువ కాదు. ప్రాణాపాయ స్థితిలో కరువులు వచ్చినప్పుడు ఏదైనా తిని నీ ప్రాణం కాపాడుకో అని శాస్త్రం చెబుతున్నది. నీ మడి ఆచారం కొంతవరకే, ఒక స్థాయి దాటి సోక్ష వస్తుంటే శరీరాన్ని విడిచిపెట్టడం మహాపాపం. శరీరం అన్నిటికంటే ముఖ్యమైనది. శరీరం ఆద్యం ఖలు ధర్మ సాధనం, ధర్మమును సాధించడానికి ఆద్యమైన సాధనం మొదటి సాధనం. ఆద్య సాధనం అంటే మొదటి సాధనం శరీరం, శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అటువంటి శరీరం కంటే గొప్ప కాదు, కానీ మీరు చాలా గొప్పవాళ్ళు. ఎందుకో తెలిసినా ఇంత వర్షంలో కూడా ఇందాక వస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పెట్టింది, అయినా కూడా రాగలిగారంటే మీరు ఏదో ఒకళ్ళిద్దరిని పక్కన పెడితే మరీ వర్షంలో తడిసి వచ్చారంటే శరీరం ఒకవేళ వర్షములో తడిసి అనారోగ్యములకు గురైనా పర్వాలేదు, పురాణం కంటే శరీరం ఎక్కువ కాదని వచ్చారు. కాబట్టి మీలాంటి వాళ్ళకి మాత్రం ఎక్సెప్షన్స్ ఉంటే మీకు మీరు చప్పట్లు కొట్టుకోవచ్చు పర్వాలేదు. ఇప్పుడు నేను నిజంగా అనుకున్నాను, నేను ఇందాక హరిగారు అనుకున్నాం మనం వచ్చేటప్పుడు, ఇవాళ పాపం వర్షం పడింది ఎలా వస్తారో అని. నాకు చాలా చిత్రం అనమాట, ఏదో రెండు మూడు కుర్చీలు తప్ప రోజు వచ్చేవాళ్ళు వెనకాతలు కూర్చున్న వాళ్ళు యథాప్రకారంగా వచ్చేసారు. పాపం ఇవాళ రావటం అంటే ఎంతో భక్తి ఉంటే కానీ రాలేరు, ఓ మాదిరివాడు రాలేడు. సాధారణంగా ఈ బురద అయిపోయినప్పుడు, నేల పాడైపోయినప్పుడు, వర్షం పడుతున్నప్పుడు సన్నగాను అలాంటప్పుడు బద్దకిస్తారు. ఆ ఇంట్లో కూర్చుని వేడివేడిగా వేరుశనగ గుళ్ళు వేయించుకు తిందాం, పకోడీ వేయించుకు తిందాం అనుకుంటారు. కానీ అలా అనుకోకుండా వచ్చారంటే మీరు ఎంత ఉత్తములండి. ఎప్పుడో మాంధాత ఇక్ష్వాకుల కాలంలో పురాణం వినడానికి ఇంత శ్రద్ధగా వచ్చేవారట. నైమిషారణ్యంలో సూతుడు పురాణం చెబుతుంటే 88,000 మంది ఋషులు వచ్చారని విన్నాం. ఆ 88,000 ఋషుల తర్వాత మళ్ళీ అంత శ్రద్ధ కలిగిన మహాత్ములు గుంటూరు వాళ్ళు. భీష్ముడు ఇప్పుడు ధర్మరాజు గారికి ఎందుకు చెప్పాడంటే శరణాగత రక్షణ గురించి చెప్పాడు. ప్రాణాపాయ స్థితిలో కూడా ఇప్పుడు ఎప్పటిదాకా ఏమన్నాడు, ప్రాణం పోతుంటే ఏదన్నా తినొచ్చు అన్నాడు. ప్రాణం పోయినా సరే తన ఇంటికి వచ్చిన వాళ్ళని రక్షించాలి, ఆహారం పెట్టాలి. శరణాగత రక్షణ అన్నిటికంటే గొప్పది. ఆ విషయంలో నీకు ఒక గొప్ప విషయం చెబుతున్నా విను. పాపాత్ముడొక బోయ పక్షుల వధించి తినియును పెక్కమ్మి కొనియు అది బ్రతుకుగా దానికి బహు సాధనం బులు సవరించుకొని మహాటవి చెరింప ఒకనాడు పెనువానయును గాలియును ముట్టి సకల జీవులకును నాశంబు పుట్టునట్టిది అయి కానయంతయు జలమయంబైన బెగ్గిలి అన్నరాధముండు వేగవర్రోడి ఎల్లను వెడలి మిరుత ఒక వనస్పతి జొంపమై ఉన్నదాని జందిరాతిరి జగుటయు శలయ సజ్జగా శీతార్తుడైయుండే కౌరవేంద్ర. ఓ ధర్మరాజ, ఒకనొకప్పుడు ఒక పరమ పాపాత్ముడైన బోయవాడు ఒక అడవిలో ఉన్నాడు. అస్సలు కనికరం అంటే అరగడువాడు. వాడి దృష్టిలో ప్రతి ప్రాణి తినడానికి పనికొచ్చే ఆహారమే. చిలుకలు, గోరువంకలు, పావురాలు అనే తేడా లేకుండా, పిచ్చుకలు అనే తేడా లేకుండా అన్నిటినీ తినేసేవాడు వాడు. పిల్లులు, ఎలుకలు, కుక్కలు ఒకటేమిటి, వాడి కనబడ్డాయి అడవిలో వాటిని వేటాడి తినడమే వృత్తిగా పెట్టుకున్నాడు. వాడి దగ్గర పెద్ద పెద్ద వలలు, తర్వాత వలల్లాంటి చిక్కాలు, ఉరులు ఇవన్నీ ఉండేవి. అవన్నీ పుచ్చుకుని అడవుల్లో తిరుగుతూ పక్షులు కనపడితే వల వేయడం లేదా పంజరాలు పెట్టడమో బోనులు పెట్టడమో ఇవన్నీ చేసి జంతువుల్ని పక్షుల్ని పట్టుకుని చాలా వాటిని తినేవాడు. పెక్క అమ్ముకొని కొన్నేమో అమ్ముకునేవాడు పక్షుల్ని అమ్ముకుని. పక్షుల్ని అమ్మితే అవతల వాడు తినడానికైనా కొనొచ్చు లేదా పెంచడానికైనా కొనొచ్చు, ఏదైనా జరగచ్చు. మొత్తం మీద హింసాపూర్వకంగానే బతికేవాడు. జంతువుల్ని పెట్టల్ని అమ్ముకుంటూ అలా 30 సంవత్సరాల కాలం జీవహింసతో బ్రతికాడికి. 30 ఏళ్ళు కేవలం జీవహింసే. మాట వరసకు కూడా వాడు పళ్ళు తినడం ఎరగడట, ఎంతసేపు కుళ్ళు మాంసమే తప్ప. ఎంత క్రూరంగా బతికాడు, దానికి కావలసిన సాధనాలు పెంచుకునేవాడు. ఇలా బ్రతుకుతూ ఉన్నవాడికి ఒకనాడు వేట మీద ఆసక్తి కలిగి, ఈరోజు కూడా రోజులాగే పెట్టల్ని పట్టుకుని పొట్టన పెట్టుకుందాం, కొన్నింటిని అమ్ముకుందామంటూ వలలు మొదలైన సాధనాలు పుచ్చుకుని బయలుదేరాడు. వాడున్నది కేకారణ్యం, భయంకరమైన అరణ్యం. తీరా వాడు అడవిలోకి వెళ్ళగానే ఇదిగో ఇందాక మొదలైనట్టుగా భయంకరమైన వాన మొదలయ్యింది. ఆకాశమంతా నల్లని మేఘములు అలుముకున్నాయి. చూస్తూ ఉండగానే ఘుమఘుమారావ సంకుల ఘోర జీమూత పటల సంచన్న అభ్రభాగ మగుచు చటుల ఝంఝానిలోత్కట సముద్ధూత నానావిధ జంతు సంతాన మగుచు చండ దిగ్వేదండ తొండ నిభాఖండ వారి ధారాపూర్ణ వసుధ మగుచు విద్యోతమానోగ్ర ఖజ్యోత కిరణ జిద్విద్యుచ్యుతిచ్చట విభవ మగుచు అడరి జడి గురియంగని నుడస్తమింప భూరి నీరంధ్రని విడాంధకారమే సూచిక భేద్యమై వస్తు గోచరంబు గాని ఎట్లుండ అతడు నవ్వానదడిసే. ఆకాశమంతా నల్లగా మేఘాలు ఒకదాని తర్వాత పెద్ద శబ్దంతో అలుముకుపోయాయి. దట్
రక్తమైన మబ్బులు, కారు మబ్బులు, కారు అంటే నలుపు అన్నమాట, నల్లని మబ్బులు అవి. ఆ మబ్బులు కురిస్తే వర్షం ఇంకా జలప్రళయం వచ్చినట్టు ఉంటుంది. అటువంటి మబ్బులు వస్తూ పెద్ద పెద్ద మెరుపు తీగలు మెరుస్తూ పిడుగులు పడుతూ ఢాంబనే శబ్దాలు పడుతూ ఉంటే, ఉరుములు ఉరుముతూ ఉంటే, ఈ శబ్దములకు వణికిపోయిన పిట్టలు ఈ చెట్టు మీద నుంచి ఆ చెట్టు మీదకి, ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి నివ్వెరపాటుతో వెళ్ళిపోతున్నాయి, హడిలిపోతున్నాయి. ఈ విధంగా పిట్టల్ని భయపెడుతూ ఆకాశమంతా ఆవరించిన మేఘములు హఠాత్తుగా వర్షం కురవడం మొదలుపెట్టాయి. ఆ వర్షం కూడా ఎలా ఉందట, ఈ భూమిని 8 ఏనుగులు మోస్తున్నాయి. ఆ ఏనుగులకి అష్టదిగ్గజములని పేరు. అష్టదిగ్గజములనే ఏనుగులు తమ తొండంతో నేల మీదకి నీళ్లు విడిచిపెడుతున్నాయేమో అన్నట్టుగా ఉందిట వర్షం ఏకంగా. అంటే కుంభవృష్టి అనమాట, కొండపోత. కొండతో పోసినట్టే ఏనుగు తొండంతో నీళ్లు విడిచినట్టే ఫౌంటైన్ చిమ్మినట్టు చిమ్మేస్తోంది ఆ నీరు. దబ్బ 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 మొత్తేస్తుంది ఆ వర్షం. ఆ మొత్తేస్తున్న వర్షం దెబ్బకి కొన్ని చెట్లు కూలిపోయాయిట. నేల మీద ఉన్న పుట్టలు నేలమట్టం అయిపోయాయి. పాములన్నీ నీళ్లలో కొట్టుకుపోతున్నాయి. ఏది గొట్టో, ఏది మెట్టో, ఏది పల్లమో, ఏది నుయ్యో, ఏది గొయ్యో తెలియకుండా అయిపోయింది. ఒక పెద్ద మహాసముద్రంలాగా నీరు ప్రవాహం కింద వెళ్ళిపోతుంది అడవిలో. ఆ భయంకరమైన వర్షమునకు తోడు చలిగాలులు, ఈదురుగాలులు వీచాయి. ఆ గాలికి ఈ బోయవాడు గజ గజ వణికిపోయాడు. అప్పుడే వాడి దురదృష్టం ఏంటంటే, అక్కడికి వస్తున్నప్పుడు అవడానికి ఒక పెద్ద బోను పెట్టాడు. ఆ బోనులో కొన్ని పిట్టలు పడ్డాయి. ఈ పిట్టలు కాల్చుకు తిందాం అనుకున్నాడు, కానీ ఆ పిట్టల్ని కాల్చు తినలేకపోయాడు. ఆ పిట్టలున్న సజ్జ కూడా పుచ్చుకుని ఈ వలలు విడిచిపెట్టలేక, ఎక్కడ బతుకుతాను, ఏమైపోతాను అనుకుంటూ మొత్తం మీద ఈదుకుంటూ అతి కష్టం మీద పెద్ద మర్రి చెట్టు దగ్గరకు వచ్చాడు. అది విశాలమైన చెట్టు. ఆ చెట్టు దగ్గర పెద్ద బండరాయి ఉంది. ఆ బండరాయి ఒకటి కొంచెం నీళ్లలో మునక్కుండా పైన ఉందిట. ఆ రాయి ఎక్కి కూర్చున్నాడు మొత్తం మీద వీడు. ఒరే దేవుడా, ఏం ముహూర్తంలో వచ్చానరా బాబు, ఇదేం వర్షం రా బాబు, ఎక్కడ చూసినా వర్షమే, ఎక్కడ చూసినా ప్రవాహమే, దానికి తోడు చలి అని వణికిపోతూ అమ్మో ఓహో అనుకుంటూ కూర్చోడం మొదలుపెట్టాడు. ఆ చెట్టు మీద కొన్ని పావురాలున్నాయి. ఆ పావురాల్లో ఒక మగ పావురం ఉంది. అది కూడా వర్షానికి తడుస్తోంది కాబట్టి ఆ చెట్టు కింద ఉన్న ఆకుల కింద జాగ్రత్తగా దాక్కుంది. దాని భార్య పొద్దుటే బయటికి వెళ్ళిందిట. ఆ భార్య ఇప్పటి వరకు కనబడ్డంలా. దాంతో పాపం ఈ పావురం, మగ పావురం, అయ్యో నా భార్య ఎప్పుడో ఆహారం కోసం బయటికి వెళ్ళింది, ఆకాశమంతా మేఘావృతమైపోయింది, వర్షం చూస్తే భయంకరంగా ఉంది, ఈ పెనుతుపానులో ఈ వరదలో నా భార్య ఏమైపోయిందో, ఏ పావు నోటన్నా పడిందా, లేక వర్షానికి కుప్పకూలిపోయిందా, ఏ చెట్టులో అయినా ఇరుక్కుపోయిందా, ఏ బోయివాడన్నా చంపాడా, ఎటువంటి భార్య, అంత మంచి భార్య దొరకమంటే దొరుకుతుందా, మాట వరసకు కూడా ఒక్కనాడు కూడా నన్ను తిట్టలేదు, ఎప్పుడో ఒకప్పుడు మొగుడు పెళ్ళాలని నాకు తిట్టుకుంటారట, అయినా మొగుడు పెళ్ళాలు తిట్టుకుంటారని మీకు నేను చెప్పాలా, ఆయా అనుభవం అనుభవజ్ఞులు అందరికీ తెలుస్తూనే ఉంటుంది. కానీ మాట వరసకు కూడా నా భార్య ఒక్కనాడు నన్ను తిట్టలేదు, ఒక్కనాడు కూడా బాహుబలికి టిక్కెట్ అడగలేదు నన్ను. అటువంటి పుణ్యాత్మురాలు, పరమ పతివ్రత తరుణీ శిరోమణి అయిన నా భార్య ఏమైపోయింది అని ఏడుస్తూ, భార్యామణి నీవు లేకపోతే నేను ఎలా బతుకుతాను, ఏ ముహూర్తంలో మనకి పెళ్ళయిందో, ఎంతో కలిసి ఉన్నాం కదా అని తెగ పొగిడిస్తుంది తన భార్యని. ఆ భార్య లేకపోతే నేను ఎలా ఉంటాను, ఏదో మాట వరసకు పొగటం కష్టమండి, భార్య చచ్చిపోయాక మా ఆవిడ చాలా మంచిదని అందరూ అంటారు, అలా కాదు, బ్రతికొండగా ఆవిడ ముఖం మీద ఎల్లవేళలా పొగడ్డం చాలా కష్టం. ఈ పావురం అలాగే నిజంగా పొగుడుతోంది. ఆ మాటలు ఈ బోయవాడి దగ్గర ఉన్న ఈ పెట్ట విన్నది. ఈ బోయవాడు పొద్దున్నే బయలుదేరినప్పుడు ఓ సజ్జలు పరిచాడుగా, ఆ పంజరంలో పాపం ఈ పావురం కూడా ఇరుక్కుపోయింది కర్మగాలి. ఇప్పుడు ఈ బోయవాడి దగ్గర ఉన్న ఆ బోనులోనే, ఆ పంజరంలోనే ఈ పావురం ఉంది, ఆడపావురం. పాపం ఈ ఆడపావురం భర్త అరుస్తున్న అరుపులు వింది. అంటే ఈ బోయవాడు తెలియకుండానే నా ఇంటికే తీసుకొచ్చాడా అని పైకి చూసింది. పైన కొమ్మ మీద భర్త కనబడ్డాడు. వెంటనే పౌరం భాషలో, ఏమండో నేను ఇక్కడే ఉన్నానంది. పాపం ఈ పౌరం కొంచెం కిందకి దిగొచ్చింది. ఈ బోయవాడు ఇవన్నీ వినే స్థితిలో లేడు, ఈ కీచురుబాతులు వినే స్థితిలో లేడు. వాడు కళ్ళు మూసేసుకుని హో అంటున్నాడు. అప్పుడు ఈ పంజరం దగ్గరకు వచ్చిన మగ పౌరం, ఏమండి నేను మనకు ఆహారం తెద్దామని, మన పిల్లలంతా గూట్లో ఉన్నారు వాళ్ళకి ఇంత తిండి తెద్దామని వెళ్ళాను, ఇంతలో ఈ బోయవాడు వల వేసాడు, ఆ వలలో ఇరుక్కుపోయాను, వాడు మమ్మల్ని పంజరంలో పెట్టాడు, నాతో పాటు చాలా పక్షులు ఉన్నాయి, ఇక మేము ఎలాగో చచ్చిపోతాం వాడి కడుపులో పడి, కానీ మనకి చిన్నప్పటి నుంచి ఒక కర్తవ్యం ఉన్నది, మన ఇంటికి వచ్చిన వాడు మన అతిథి, ఆ కష్టంలో మన ఇంటికి వచ్చిన అతిథిని ఆదరించాలి. ఈ బోయవాడు మన ఇంటి దగ్గరికి చేరాడు, మన చెట్టు కింద ఉన్న రాయి మీద కూర్చున్నాడు, వీడు మన అతిథి, గజగజ వణికిపోతున్నాడు, ఆకలికి మాడిపోతున్నాడు, పాపం వీడిని రక్షించండి, అతిథిని పూజించడం మన ధర్మం అందిటి పాప, అది ఏది చచ్చిపోతూ ఆ దుర్మార్గుడు వాళ్ళు చచ్చిపోతూ. వెంటనే పౌరం ఆశ్చర్యపోయి, నా భార్య ఎంత గొప్ప ధర్మం చెప్పింది నాకు, ఇటువంటి భార్యలు భర్తలకు లభిస్తే భర్తలు ధర్మాత్ములు అవుతారు అనుకుని వెంటనే ఈ బోయవాడి దగ్గరికి వచ్చింది. నాయనా బోయవాడ ఇటు కళ్ళు తెరిచి చూడు అన్నది మానవ భాషలో. ఈ పౌరాలకు మానవ భాషలో కూడా వచ్చు. అనగానే ఈ వణికిపోతున్న బోయవాడు ఎవరా అని గుడ్లు తెరిచి చూశాడు. గజగజ వణికిపోతున్న వాడికి ఎదురుగుండా పౌరం కనపడింది. ఎవరూ మాట్లాడుతోంది, నువ్వేనా పెట్టా అంటే, అవును మేము మానవ భాషలో మాట్లాడేటటువంటి ఒక ఉన్నత జాతి పౌరాలం, కపోతాని నేను. నువ్వు నా ఇంటికి అతిథిగా వచ్చావు, పాపం వణికిపోతున్నావు, అతిథిని పూజించడం మా ధర్మం, నీకేం కావాలో చెప్పు, ఆ పని నేను చేసి పెడతానంటే, చూసావు కదా వణికి చచ్చిపోతున్నాను, ఇప్పుడు నాకు నిప్పు కావాలి, ఇప్పుడు నాకు చలిమంట కావాలి, లేకపోతే నేను చచ్చిపోతాను, పౌరమా ప్లీజ్ సేవ్ మీ అందిట. అనగానే వెంటనే ఈ పౌరం మహావేగంగా వెళ్ళి ఆ పక్కనే ఒక బోయపల్లి ఉంది కొంచెం దూరంలో, వాళ్ళు వంట చేసుకుంటున్నారు. ఆ వంట చేసుకుంటున్న చోటుకి వెళ్ళి మండుతున్న కట్టె ముక్కుతో కరిచి పట్టుకొచ్చింది. కట్టె చివరి నిప్పు ఉంది, ఈ కట్టె పుచ్చుకుని కరుచుకుని తీసుకొచ్చింది. ఇదిగో కట్టె తెచ్చాను, ఇక్కడ నా మర్రి చెట్టు మీద కొన్ని చితుకులు ఉన్నాయి, ఆ చితుకులు నీకు ఇస్తాను, ఈ కట్టె నువ్వు పుచ్చుకొని ఆ కట్టె వాడికి ఇచ్చేసి కాళ్లతో వాడికి ఇచ్చి పైన కొన్ని ఎండిన చితుకులు పట్టుకొని అక్కడ పెట్టింది ఆ బండరాయి మీద. ఆ బండరాయి మీద చితుకుల మీద వీడు ఈ నిప్పు పెట్టి అంటించాడు. చూడండి చెటపట చెటపట మంట వచ్చింది. వాడు అలా చేతులు కాచుకుని హుహు అని చలిమంట కాచుకుని ఆ వేడికి ప్రాణాన్ని తెచ్చుకున్నాడు. చలికి వణికిపోతున్న వాడికి చలిమంట వస్తే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా? పెద్ద బండరాయి, క్రమంగా నీరు తగ్గుతుందేమో అంత పెద్ద బండరాయి మీద చలిమంట వేసుకుని చలి కాచుకుని, ఇప్పటిదాకా చలికి చచ్చాను, ఇప్పుడు కడుపులో ఆకలి చలి కంటే ఎక్కువగా పులిలా పట్టి పీడుస్తోంది, ఆకలిస్తోంది, ఏదన్నా అన్నం ఉంటే తెచ్చిపెట్టవంటే తెల్లబోయి పౌరం అంది. మేము పౌరాలం, మీ మానవులకు మళ్ళీ గుడిసెలు కట్టుకుని అందులో మాంసం ముక్కలు పళ్ళు దాచుకోం, మాకు ఎప్పుడు దొరికితే అప్పుడు తింటాం, మెతుకులు దొరికితే తింటాం, లేకపోతే ఏడుస్తాం, మా దగ్గర నిల ఉండదు, అయినా నువ్వేమో ఆకలి అన్నావు, అతిథికి అన్నం పెట్టడం మా ధర్మం అని తన భార్యకేసి తిరిగి, నువ్వు కోరినట్టే ఈ అతిథి సేవ చేస్తున్నాను అని ఆ మంట చుట్టూ ప్రదక్షిణం చేసి అందులో పడిపోతూ, ఇదిగో తతకృత ప్రతిజ్ఞో వై సపక్షి ప్రహసన్నివ తమ అగ్నిం త్రిపరిక్రమ్య ప్రవివేశ మహాపతి. భార్యకి చెప్పింది, నాయన అతిథికి అన్నం పెడుతున్నాను, ఇదిగో ఆహారం అంటే, వాడు ఎక్కడ ఆహారం ఉంటున్నట్టు ఇంకా వాడికి అర్థం కాల, అగ్ని చుట్టూ మూడు మాటలు ప్రదక్షిణ చేసి ఇందులో పడిపోతున్నాను, నన్ను తినేయాలి, అందులో పడిపోయింది. ఎందుకంటే కాల్చుకుని కానీ పచ్చి తినలేడుగా వాడు, అందుకని ఒక్క క్షణకాలం ఆ బోయేవాడు తెల్లబోయాడు. ప్రాణం అన్నిటికంటే గొప్ప అనుకుంటారు. ఇంతాకటి కథ ఏం చెప్పాడు, ప్రాణం పోతూ ఉంటే ఏ తినైనా బతుకన్నాడా భీష్ముడు. ఇప్పుడేమంటాడు తెలుసా, ప్రాణాపాయ స్థితిలో ఏదో తినడమే కర్తవ్యం కాదురా, మన ప్రాణం ఇచ్చైనా అవతల వాడి ప్రాణం రక్షించాలి, ఇది ఇంకా ధర్మం. ఆ పావురు అందులో కాలిపోగానే వీడికి ఇంకేం చెయ్యాలో అర్థం కాలేదు. ఛీ, నేను ఒక బ్రతుకు బ్రతికిన వాడినేనా, నా బ్రతుకు ఒక బ్రతికేనా, నా పొట్ట కోసం ఎన్ని పిట్టల్ని పట్టుకుని కాల్చుకుతున్నాను, ఇటువంటి దరిద్ర బ్రతుకెందుకు, నాకు ఈ పిట్ట కనువిప్పు కలగజేసింది, ఈ రోజు నుంచి శుద్ధ శాకాహారిని అయిపోతాను, ఏ జీవిని తినను, ఈ పావురాన్ని కాల్చుకు తినను నేను అని ఇంకా తట్టుకోలేక, బాధ తట్టుకోలేక, నా కోసం చచ్చిపోయిన ఈ పౌరం కోసం నేను శుద్ధ శాకాహారిని అయిపోతానని వెంటనే ఆ పంజరంలో ఉన్నటువంటి పిట్టలన్నింటిని వదిలేశాడు. అందులో ఉన్న ఆడపౌరం ఏముందో తెలుసా, ఆయన మా ఆయన నా మాట వల్లే అతిథి పూజ చేశాడు, కానీ నా భర్త లేతనే ఉండలేను అని అది పరిగెత్తుకొచ్చి ఆ మంటలో పడిపోయి కాలిపోయింది. అప్పుడు మొదటిసారిగా ఇతను ఎంతో దుఃఖించి, ఈ రోజు నుంచి నేను ప్రతి జీవిలో పరమాత్మను చూస్తాను అన్నాడు అని దండం పెట్టట పౌరాలకి. అప్పుడు తమాషా జరిగింది. ఆకాశం నుంచి ఇంద్రుడు ఒక దివ్య విమానం పట్టుకొచ్చాడు. ఆ దివ్య విమానంలో ఈ పౌరాల యొక్క ప్రాణాలని దివ్య రూపాల కింద మార్చి దివ్య శరీరాల్లో ప్రవేశపెట్టి ఆ విమానం ఎక్కించి పైకి తీసుకుపోతూ ఉంటే అందులో ఉన్న పౌరం దంపతులు అందంగా దేవతల రూపాలు ధరించి, ఓ బోయవాడ నువ్వు మా కోసం దుఃఖించకు, నీకోసం మేము త్యాగం చేయటం వల్ల ఇంద్రుడు మెచ్చుకుని ఈ దివ్య విమానంలో మమ్మల్ని దేవతారూపాలలో పైకి పట్టుకెడుతున్నాడు, మేము దేవలోకంలో సుఖంగా ఉంటాం, పరోపకారం కోసం ప్రాణం ఇచ్చిన వాడికి ఇటువంటి ఉత్తమ గతులు కలుగుతాయి అని ఆ పౌరాలు పైకి ఎగిరిపోయాయి. అప్పుడు ఈ బోయేవాడు కూడా యావజ్జీవితం పరోపకారం చేసి ఆ పుణ్యంతో వాడు స్వర్గానికి వెళ్ళాడు. కాబట్టి ప్రాణమిచ్చి కూడా మనం ఇతరులను రక్షించాలి అని భీష్ముడికి అది చెప్పాడు. ఇంకా అద్భుతమైన కథ ఒకటి తెలిసిన మీకు, ఈశ్వర కటాక్షం ఉంటే చచ్చిన వాడు బ్రతికే కథ. అటువంటి కథతో మళ్ళీ రేపు మనం కలుసుకుంటాం. శాంతిపరం, ఆనుశాసనిక పరం తప్పక మీరందరూ కూడా శ్రద్ధగా వినండి.